ప్రార్థన కొరకై ఒక క్షణం తల వంచుకుందాము. కృపాభర్తృగు మా పరలోకపు తండ్రి, మా దేవుడువును రక్షుడువైన నిన్ను సమీపించుట నిజముగా అది మాకు భాగ్యమై ఉంటున్నది. నీవెంత ఘనుడవో అను ఈ అద్భుతకరమైన పాటను వింటున్నప్పుడు అది మమ్మల్ని వణికింపజేస్తున్నది. ఎందుచేతనగా నీవు ఘనుడువని మేము ఎరిగి ఉన్నాము. మేము మాట్లాడుచుండగా ఈ మధ్యాహ్న వేళ నీ గొప్పతనమును మాయడల నూతనపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. అనేక సంవత్సరాల తర్వాత ప్రప్రదంగా గత జీవితములోకి వెనుకకు వెళ్ళటకు ప్రయత్నించుట అది నా వంతైనది. ఈ ఘడికు నాకేమి అవసరమైనను అందుకు నీ బలము నాకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవితంలోని నా పొరపాట్లన్నీ ఇతరులను నీ యొద్దకు ఎంతో సమీపస్తునుగా చేయు, ఎక్కుతున్న రాళ్లగా ఉండును కాక. ప్రభు అనుగ్రహము చూపండి. కాలం యొక్క అడుగు జడలను పాపులు చుట్టుదురు కాక, వారు నీ దగ్గరికి నడిపించబడదురు కాక. ప్రభుని యేసునామమున ఇవి మేము విన్నవించుకుంటున్నాము, ఆమేన్. మీరు కూర్చునవచ్చును. నేను ఆనందిస్తున్నాను. మంచిది, ధన్యవాదాలండి. ఈ భక్తుడైన సహోదరుడు గ్లోవర్, కొన్ని సంవత్సరాల నుండి నేను ఎరిగి ఉన్నాను. కొంతసేపు గత సాయంకాల వేళలో అతనితో గడుపు తరుణము నాకు లభ్యమైంది. కొద్దిసేపు విశ్రాంతి కొరకై అతన్ని పరుండి పెట్టి ఉన్నారని అతను నాతో చెప్పిన్నాడు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ప్రభు యొక్క పరిచర్యకు తిరిగి వెళ్ళుచున్నాడు. నేను అది వినక ముందు నేను సంపూర్తిగా అలసిపోలేదు. నేను అలసిపోయిందని నేను అనుకున్నాను. అయితే నేను అలాగే ఉన్నానని అలా అనుకుంటలేదు. ఒక విధమైన లకోటాలో కొన్ని చేతి రుమాలను పెట్టి అతను ఇక్కడ ఉంచి ఉన్నాడు. అవి అక్కడ లోపల ఉన్నది. ముందుగానే జాగ్రత్త పరిచున్నారు. ఇప్పుడు రేడియో ప్రదేశంలో ఉన్న ఇక్కడ ఎవరైనా ఈ చేతి రుమాల్లో ఒకటి ఆశించేవారు, అవి కావాలని కోరేవారు. ఏంజలస్ టెంపుల్ అన్ని వేళల్లో అవిరామముగా పంపుతుంది. ఏంజలస్ టెంపుల్ కు మీరు రాయగలిగితే దానికై వారు ప్రార్థన చేస్తారు. ఎందుచేతనంటే అది లేఖన మేరని మీరు నిశ్చయించుకున్నారు. మీకు నిశ్చయితనిచ్చుతున్నాను, అది దేవునికి వాగ్దానము. అది ఆ విధముగా మీలో ఒకరికై నేను ప్రార్థించాలని మీరు ఆశపడితే నేను సంతోషంగా అది చేస్తాను. మీరు అలా పోస్ట్ ఆఫీస్ బాక్స్ 325 అని వ్రాస్తే చాలు. జెఫర్సన్ బిల్ ఇలా పలుకుబడుతుంది, జెఫర్సన్ బిల్, ఇండియానా. లేదా పోస్ట్ ఆఫీస్ బాక్స్ మీకు ఆలోచన రానట్లయితే ఊరికే జెఫర్సన్ బిల్ అని వ్రాయండి. అది చిన్న నగరము, దాని యొక్క జనసంఖ్య 35,000. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలుసును. కాబట్టి మేము సంతోషంతో చేతి రుమాలకే ప్రార్థన చేస్తాము, మీకు పంపుతాము. ఇవి చేతి ద్వారా మేమెంతో విజయాన్ని సాధించాము. దానితో మీరు చిన్న ఉత్తరం రూపంలో కాగితం పొందుకుంటారు. ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ ప్రతి ఉదయం 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు ప్రార్థిస్తారు. నీవు ఊహించు, వెనుక ప్రపంచమంతటా ఈ ప్రార్థన చేయడానికి ఏ సమయంలోనూ రాత్రి వారు మేల్కొనవలసి ఉన్నది. కాబట్టి వేల వేల మందికి వీరు వేల వేల సార్లు ఆ ఒక్క సమయంలో ఈ పరిచర్య కొరకై వారి ప్రార్థనలు దేవునికి పంపుచున్నారు. దేవుడు దాన్ని అలాగా త్రిప్పివేయలేడు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన రీతిగా మాకు ఏ విధమైన ఏర్పాట్లు వద్దు. మేము 1 పైసా ధనమును కోరట్లేదు మీకు ఏదైనా సహాయం చేయడానికి. అందుకే మేము ఇక్కడ ఉన్నాము. మరొకరు మరొకరి చేతి రుమాల మూట తీసుకుని వస్తున్నారు. నీవు పంపాలని ఆశిస్తే చేతి రుమాలు నీ యొద్ద లేనట్లయితే అలాగైతే అలా వ్రాయండి. అది ఇప్పుడే మీకు అక్కర్లేనట్లయితే బైబిల్ గ్రంథంలోని అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఉంచండి. మీకు పంపేది తెల్లటి రిబ్బన్ రూపంలో ఉంటుంది. మరియు మొట్టమొదటిగా మీరు మీ పాపములను ఎలా ఒప్పుకోవాలి అన్నది ఉంటున్నది. వందనాలు. మీ పాపములు ఎలా ఒప్పుకున్నది అనేది దేవునితో మీరు మొట్టమొదట సరిపడకుండా దేవుని యొద్ద నుండి మీరు ఏది పొందుకోలేరు. చూస్తున్నారా? ఆ తర్వాత మీ పొరుగువారిని, మీ సంఘ కాపరిని మీరు పిలుచుకోమని ఇందులో హెచ్చరిక చేయబడినది. ఎవరి మీదైనా మీకు హృదయంలో ఏదైనా వ్యతిరిక్త ఉన్నట్లయితే మొట్టమొదట వెళ్లి సరిచేసుకుని తిరిగి రా. ఆ తర్వాత ప్రార్థించు, నీ కుటుంబంలో ప్రార్థన కోరిక జరిగించు. ఇంకా ఈ చేతి రుమాలను నీ వస్త్రపు లోపల భాగాన ఉంచుకో, పించేసుకో. తరువాత దేవునిని విశ్వాసం ఉంచు. ప్రతిదినము ప్రతి 3 గంటలకు ప్రపంచము గొలుసు కట్టుగా ప్రపంచమాంతర ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఇది నిజంగా ఉచితంగా నీకు ఇవ్వబడుతుంది, పంపబడుతున్నది. మేము తొందర పెట్టుటకు మేము కలిగి ఉన్న ఒక కార్యక్రమం మీకు చెప్పుడు కాదు. మేము మీకు అది వ్రాస్తున్నది ఒక కార్యక్రమమును మీరు బలపరచమని మిమ్మల్ని కోరుతున్నాము. అయితే బలపరచుటకు మీకై మా యుద్ధ ఏది లేదు. చూశారా? కాబట్టి మీ యొక్క చిరునామా తీసుకుంటూ కాదు, కానీ ఇది కేవలము మేము జరిగిస్తున్న ప్రభు పరిచర్య, దాని సర్దుబాటు అవుతున్నది. మనం ఇప్పుడు తల్లవంచుకుందాము. మీరు రేడియో ప్రాంతంలో ఉన్నట్లయితే మీ చేతి రుమాలు అక్కడ పెట్టండి. మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క స్వంత చెయ్యి దానిపైన పెట్టండి. కృపాభర్తులకు ప్రభువా, ఈ చిన్న మూటలను నీ యొద్దకు మేము తీసుకుని వచ్చుచున్నాము. బహుశా అందులో కొన్ని ఒక బిడ్డ ధరించు చిన్న చొక్కాయ్ అయి ఉండవచ్చునేమో, లేక లోపల వేసుకునే చిన్న చొక్కాయి లేక చిన్న బూటులు కావచ్చునేమో. రోగ వ్యాధులతో ఉన్న వారి ఎదుకు చేరబోతున్న ఒక చేతి రుమాలు కావచ్చేమో. అది ప్రభువా, ఇది మేము చేయుచున్నది నీ యొక్క వాక్య ప్రకారముగానే. అపోస్తుల కార్యములో మేము ఈ విధంగా చదువుతున్నాము, నీ దాసుడైన పౌలు శరీరం యొద్ద నుండి చేతి రుమాలు వస్త్రములు వారు తీసుకునేది అని. ఎందుచేతనగా నీ ఆత్మ మనిషిని మీద ఉన్నదని వారు నమ్మిరి. అపవిత్రాత్మలు ప్రజల్లో నుండి వెళ్లిపోయిన వ్యాధి బాధలు వారిని విడిచిపోయిన ఎందుకనగా వారు నమ్మియుండిరి. ఇప్పుడు మేము పరిశుద్ధుడైన పౌలు కాదని గ్రహిస్తున్నాం ప్రభువా, అయితే నీవు ఇంకా అదే యేసువై ఉన్నావని మేము ఎరిగిన్నాము. ఈ జనుల యొక్క విశ్వాసాన్ని నీవు ఘనపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఇది ఏ విధంగా ఒకప్పుడు చెప్పబడి ఉన్నది, ఇశ్రాయేలు చిక్కులో ఇరుక్కుపోయిండిరి, సముద్రం వారి ముందున్నది, పర్వతాలు ఇరువైపున ఉన్నవి, ఫరో సైన్యం సమీపిస్తుంది. ఒకరు ఇలాగొన్నారు, కోపోద్రేకంతో ఉన్న కనులతో దేవుడు అగ్ని స్తంభములోనే తొంగి చూశాడు. సముద్రం భయపడి తనకు తాను ముడుచుకుపోయి వాగ్దాన భూమికి ఇశ్రాయేలు దాటుకొరకై దారిని చేకూర్చినది. ఓ ప్రభువా, మరలా తిరిగి చూడు. నీ యొక్క జీవ వాక్యములకు జ్ఞాపకార్థముగా ఈ మూటలు వ్యాధులతో ఉన్న వారి శరీరంపై పెట్టినప్పుడు తిరిగి తొంగి చూడు. వ్యాధులు లేక జబ్బులు భయపడి పోను కాక. ఈ ప్రాయశ్చిత్తార్థ బలికై ఎవరు చనిపోయారో అట్టిని కుమారుని యేసు రక్తము గుండా నీవు చూచున్నప్పుడు అలాగూ అవును కాక. శత్రు భయపడి కదిలిపోవును కాక. తద్వారా ఈ ప్రజలు వాగ్దానములకు కదల వెలుటకు కొరకై వీటన్నిటికి పైగా ఇది మీ యొక్క ఆశ, మేము ఆరోగ్యమందు వర్ధిల్లాలని మా హృదయములోని అతి అభిమతంతో మేము వాటిని పంపుచుండగా దయచేయము తండ్రి. అదే మా యొక్క ఉద్దేశ్యము. యేసుక్రీస్తు నామమున మేము వాటిని పంపుచున్నాము. సహోదర గ్లోవర్, వందనాలు. వందనాలండి. ఈ ఉద్యమ యొక్క భాగం ముగింపు సమయమున ఈ రాత్రి ఉండగా ఇది దూరవాణి చేయబడుచున్నదో లేదో నాకు తెలియదు. అయితే అలా కానట్లయితే రేడియో విను ప్రేక్షకులతో నేను చెప్పాలనుకుంటున్నాను, అనేక అనేక సంవత్సరాలలో నేను జరిగించిన ఉన్నత శ్రేణి కూడికల్లో ఇవి ఒకటని నేను చెప్పుచున్నాను. చౌల కాలం తర్వాత ఇది ఎంతో ధీతైన, ఆరోగ్యకరమైన లేక హేతుకరమైన, అతి ప్రియమైన, సహకారంతో కూడిన కూడికై ఉన్నది. They're listening to you all over Southern California, out into the islands and on the ships. We get messages from them, and so you got a big audience. Ayya, meeku krutagnathalu. Adi chala manchidi. Adi vinnadu santosham. Devudu mimmalandarini divinchunu. Nenu ellappudu kuda ఏంజలస్ దేవాలయం గురించి నా గుండెల్లో ఆప్యాయత స్థలం ఉంచుకుని ఉన్నాను. ఎందుచేతనగా అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తకై నిలబడుతున్నది. అది నాకెంతో వ్యక్తిగతంగా అగుపిస్తున్నది. ప్రతి ఒక్కరిని నేను కలుసుకుని వారి మంచి ఆత్మను నేను చూచిన తర్వాత అది నాకు అగుపిస్తున్నది. నేను ఉండేదానికంటే ఎక్కువగా మీలో మరికొనిగా నేను ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును, అది నా యొక్క ప్రార్థన. మీ దయ కొరకై ధన్యవాదాలు. నా జీవిత కథ దాని గురించి నేను కొనసాగించచ్చు, ఒక విధంగా మీతో మాట్లాడుదును. అది ఈ దినం మీకు ఇవ్వబడినది. అది నాకు కఠినమైన పని. అనేక సంవత్సరాల తర్వాత లేక అనేక సంవత్సరాల్లో దాన్ని సమీపించడానికి ఇది నా యొక్క ప్రప్రథమ సమయమే. సవివరణలతో నేను ఇది సాగించడానికి నాకు సమయం లేదు. అయితే దాని యొక్క కొంచెం భాగం మాత్రమే. ఇందులో నేను అనేకమైన పొరపాట్లు చేశాను, తప్పైనవి అనేకమైనవి చేశాను. రేడియో స్థలాల్లో ఉన్న మిమ్మలను, ఇప్పుడున్న మిమ్మలను నేను కోరుకుంటున్నాను, అదేమనగా నా పొరపాట్లను మీరు అడ్డుబండలుగా తీసుకునక ప్రభుని యేసు నందుకు మిమ్మలను దగ్గరగా తెచ్చు ఎక్కుతున్న రాళ్లగా మీరు తీసుకునండి. తర్వాత ఈ రాత్రి స్వస్థత కూడిక కొరకై ప్రార్థనా కార్లు ఇవ్వబడతాయి. స్వస్థత కూడిక అని మాట్లాడుతున్నప్పుడు మేము ఒకరిని స్వస్థపరచబోచున్నామని అర్థం కాదు, కానీ మేము ఒకరికి ప్రార్థించబోతున్నామని అర్థం. దేవుడు స్వస్థత కార్యములు చేయను. ప్రార్థనకు జవాబు దయచేయుటకు ఆయన నాయుడుల ఎంతో కృపా సంపన్నుడై ఉన్నాడు. కొద్ది కాలం క్రితమే ఒక ఖ్యాతిగాంచిన సువార్తకుని యొక్క మేనేజర్తో నేను మాట్లాడుతున్నాను. ఈ సువార్తికుడు రోగులకు ఎందుకని ప్రార్థన చేయడు అని అడుగుబడినది. ఆ సువార్తికుడు నా కుటుంబ మేనేజర్తో ఇలా చెప్పాడు, అన్నాడు, ఈ సువార్తికుడు దైవిక స్వస్థతను నమ్ముతాడు, అయితే అతని రోగుల కొరకై ప్రార్థన చేయుటకు ఆరంభిస్తే అది అతని పరిచర్యకు అభ్యంతరం కలుగుతున్నది. ఎందుచేతనగా అతడు సంఘముల ద్వారా ఆర్థిక స్థోమత్తు పొందుకుంటున్నాడు కాబట్టి. అనేక సంఘాలు, వారిలో అనేక మంది దైవిక స్వస్థతను నమ్మరు. కనుక నేను ఆ సువార్తకుని గౌరవిస్తూ ఘనపరుస్తున్నాను, ఎందుకంటే అతను తన యొక్క స్థానాన్ని, అతని విధి నిర్వహణను కాపాడుకుంటున్నాడు కాబట్టి. నేను అతని యొక్క స్థానాన్ని తీసుకోలేను, నా యొక్క స్థానాన్ని అతను తీసుకోగలడని నాకు సందేహమే. దేవుని యొక్క రాజ్యంలో మనకందరికీ ఒక స్థానం ఉన్నది. మనమంతా కలిసి ఉన్నాము పలు విధాలైన వరములతో. అయితే ఆత్మ ఒకడే, పలు విధాలైన ప్రత్యక్షతలు, నా అర్థం, అయితే ఒకే ఆత్మ. ఈ రాత్రిలో కూటము వారన్నారు, బంతుకట్టు 6:30 ప్రారంభమునని వారు చెప్పారని అని అనుకుంటున్నాను. మీరు రేడియో ప్రాంతానికి దూరంగా ఉండినట్లయితే ఇది వినటకు లోపలికి రండి, అది మనోహరమైనది ఎల్లప్పుడూ కూడా. ఆ తర్వాత ఈ కూటమి అయిన వెంటనే ప్రార్థనా కార్డులు ఇవ్వబడునని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కూటం ముగిసిన వెంటనే మీరు ఇక్కడ ఉండి ప్రార్థన కార్డు కోరితే, కొద్ది క్షణాల క్రితమే నాకక్కడ తెలపబడింది, నా కుమారుడు ఇంకా మిస్టర్ మెర్సియర్ లేక మిస్టర్ గౌడ్ వారు ప్రార్థన కార్డులు ఇస్తారు. అయితే మీ యొక్క స్థానాల్లోనే ఉండండి, కూడిక అయిన వెంటనే మీ స్థలాల్లోనే ఉండండి. తద్వారా ఆ అబ్బాయిల వరుసలోకి వచ్చి ఎంత త్వరగా ప్రార్థన కార్డులు పంచి ఇవ్వాలనో అంత త్వరగా ఇస్తారు. అది బాల్కనీలోనూ క్రింద ఎక్కడైనా ఇంకా క్రింద మరెక్కడైనప్పటికీ మీరు అలాగే మీ స్థానాల్లో ఉండండి. అబ్బాయిలు వచ్చి వారు వచ్చి ప్రార్థనా కార్డులకై మీరెక్కడ ఉన్నారని వారు తెలుసుకుంటారు. ఈ రాత్రి రోగుల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాము. మరి ప్రభు నా తలంపులు మార్చనట్లయితే, ఈ రాత్రి నేను తండ్రిని మాకు చూయించినట్లయితే అది మాకంతే చాలు అను అంశమును నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. జీవిత కథని గురించి ఆరంభించుటకై ఈ మధ్యాహ్న వేళ పాఠ్యాంశం కొరకై హెబ్రీ పుస్తకంలో గల 13వ అధ్యాయం నేను చదవాలని ఆశపడుతున్నాను. 12వ వచనం అని చెప్తున్నాను, అది ఆరంభించుకుందాము. కావున యేసు కూడా తన సురక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాం. నిలవరైన పట్టణము మనకిక్కడ లేదు, కాని ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురుచూచుచున్నాం, వెదకుచున్నాం. అది ఒక విధమైన పాఠము. కనుక గమనించండి, అది ఒక జీవిత కథ అయినట్లయితే లేక ఒక మానవునికి సంబంధించినది అది ఏదైనప్పటికీ మనము దానిని మహిమపరచకూడదు. ప్రత్యేకించి ఒక మనుష్యుని గతము, అది నాదిగా ఉన్నట్లుగా నలుపుగా ఉన్నట్లయితే, అయితే నేను తలంచాను, మనము లేఖనమును చదివినట్లయితే దేవుడు లేఖనమును దీవించును. నా యొక్క తలంపు ఎదనిగా నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము వెతుకుచున్నాము. లాస్ ఏంజలీస్ అంటే మీరు ఎక్కువ ఆశపడతారని నాకు తెలుసు. అలాగుంటానికి మీకు హక్కు ఉన్నది. అది గంభీరమైన అందమైన నగరము. దాని యొక్క పొగ మంచు ఇంకా అది ఏమైనప్పటికీ అది అందమైన నగరం, మంచి వాతావరణం. అయితే ఈ పట్టణానికి నిలవరమైనదిగా ఉండదు. నిలవరమైనదిగా ఉండదు, దానికి ఒక అంతమున్నది. ఎక్కడైతే ఘనులైన సామంత్రులు ఉన్నారో ఆ రోములో నేను నిలబడ్డాను. వారు కట్టే ఆ నగరాలు అవి చిరస్మరణమైనవని వారు తలస్తారు. మరి వాటి నాశనాలు తెలుసుకోనంతగా 20 అడుగులలో త్రవ్వుతారు. ఎక్కడైతే ఫరోలు వారి ఘనమైన రాజ్యములు కట్టుచున్నారో అక్కడ నేను నిలబడ్డాను. నీవు భూమిని త్రవ్వి ఎక్కడ ఆ గొప్ప ఫరోలు ఏలి ఉన్నారో నీవది కనుగొనగలవు. మనమందరం కూడా మన యొక్క నగరాన్ని గుర్చి మన స్థలాన్ని గుర్చి తలంచుటకు ఇష్టపడతాము. అయితే జ్ఞాపకముంచుకోండి, అది నిలవదు. నేను చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు ఒక పెద్ద గంగిరేగు చెట్టు వంటి చెట్టు యొద్దకు వెళ్తుండేవాడను. మా గ్రామ ప్రాంతం ముందు మాకు విశాలమైన కలప ఉండేది. ఆ తర్వాత ఈ గంగిరేగు వంటి ఈ చెట్టు మాకుండేది. షుగర్ మాపుల్ అవి గట్టి గంగిరేగు చెట్టు, ఇంకా అది మెత్తని గంగిరేగు చెట్టు అని పిలిచేవారం. అలాంటి చెట్టు ఈ మహావటక్షము, అది ఎంతో అందమైన చెట్టు. పొలములో నుండి గడ్డి వాముల్లో నుండి పనిచేస్తూ పొలములో నేను వస్తున్నప్పుడు నేను ఈ పెద్ద చెట్టు యొద్దకు వెళ్లేటకు ఇష్టపడేవాడను. వెళ్లి దాని కింద కూర్చొని పైకి చూచేవాడను. పెద్ద రాను కలిగి గాలిలోకి విరజిమ్మిన దాని యొక్క పెద్ద గంభీరమైన కొమ్మలను నేను చూడగలిగాను. నే అన్నాను, చూడు ఈ వృక్షం ఇక్కడ 100 సంవత్సరాలు ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను అని నేను నమ్ముతున్నాను. మధ్యనే ఆ పాత చెట్టును చూడటానికి తటస్థించినది. అది కేవలం ముద్దైపోయినది. మనకిక్కడ నిలవరమైన పట్టణం లేదు. లేదు, ఇక్కడ భూమి మీద నిలవరమైనదిగా ఉండినది నీవేది చూడలేవు. దానికి ఒక అంతము ఉండవలసి ఉన్నది. మర్త్యమైన ప్రతి ఒక్కటి అమర్త్యతలోకి దాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది. కనుక ఎంత మంచిగా మన రాజమార్గంలో మన నిర్మాణం చేసుకున్నప్పటికీ, మన నిర్మాణాలు ఎంత మంచిగా మనం తయారు చేసుకున్నప్పటికీ, అదేదైనను అది వెడలిపోవలసినది. ఎందుకనగా ఇక్కడ నిలవరమైనది ఏది లేదు, కేవలము కనబడినది అది మాత్రమే నిలుచును. మేము నివాసం ఉన్న ఇల్లు నాకు జ్ఞాపకం ఉన్నది. అది మట్టితో పాత వాసాలతో సందు సందులుగా ఉండేది. ఒకవేళ మట్టితో చిల్లులు చిల్లులుగా ఉండే ఇల్లును అనేక మంది చూచి ఉండకపోవచ్చును. అయితే అదంతా మట్టితో చిల్లులు చిల్లులుగా చేయబడినది. ఆ పాత ఇంటికి పెద్ద దూలాలు ఉండేవి. నేను అనుకున్నాను ఆ ఇల్లు 100 సంవత్సరాలు ఉంటుంది అని. అయితే చూడండి, అది ఈ దినాన గృహ నిర్మాణ ప్రణాళికలో ఉండిపోయినది. అదెంతో వ్యత్యాసకరమైనది, ప్రతిదీ మారుతుంది. అయితే మా నాన్నను నేను గమనిస్తూ ఉండేవాడిని. ఆయన పొట్టిగా లావుగా బలంగా ఉండే మనిషి. నేను ఎరిగినంత వరకు ఆయన బలమైనటువంటి చిన్న మనిషి. మొద్దులతో ఎప్పుడు పనిచేస్తుండే మిస్టర్ కోర్స్ ను నేను కలిశాను. అతడు మొద్దులు మూసేవాడు. ఒక సంవత్సరం క్రితమే మిస్టర్ కోర్స్ నా యొక్క మంచి స్నేహితుడు మరియు మొదట బాప్టిస్ట్ చర్చ్ యొక్క సంఘ పరిచారకుడు. అతడు అన్నాడు, బిల్లీ నేను నిజంగా శక్తివంతమైన మనిషిని కావలసి ఉన్నది. లేదు నేను కాలేను మిస్టర్ కోర్స్ అని అన్నాను. అతడు అన్నాడు, నీవు నీ తండ్రి వెంట ఉన్నట్లయితే నీవవుతావు అన్నాడు. బండిలోని 900 పౌల దూలాలను తాను ఒక్కడే మోయిట నేను ఆ మనిషిని చూశాను. తానే 140 పౌండ్లు బరువున్నాడు. అది చేయడం అతనికే తెలుసు. అతడు బలంగా ఉంటాడు. అమ్మ ఆయన పిలిచినప్పుడు భోజనానికి సంసిద్ధంగా ఆ కడుక్కొంటుకై వచ్చే స్థలంలో వచ్చుతున్నప్పుడు నేను ఆయన చూస్తాను. ఇంటి ముందరి భాగాన బయట ఒక పాత యాపిల్ చెట్టు మాకున్నది. ఆ తర్వాత వెనుక వరకు 3-4 చిన్నవి ఉన్నవి. మధ్య ఉన్న చెట్టుకు ఒక పాతబడిన పగిలిపోయిన పెద్ద అద్దం చూచుకోవడానికి అక్కడ ఉన్నది. ఆ చెట్టుకు ప్రక్కన కొన్ని వంగిన చిల్లలు అతికించి ఉన్నవి. ఒక విధంగా మీలో కొందరు వద్రింగి వారు పిలుస్తున్నట్లుగా కోటు వేలాడదీసేవి. అద్దం దాని స్థలంలో ఉంచినప్పటికై అది వంచి ఉన్నది. అక్కడ ఒక పాత తగరపు దువ్వెన ఉన్నది. పాతకాలపు తగరపు దువ్వెన మీలో ఎంతమంది చూశారు? నేనది చూడగలుగుతున్నాను. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న కడుగుకునే బల్ల ఉన్నది, చిన్న బల్ల, దానికి చిన్న వంకర కాళ్ళు పెట్టి చెట్టుకు అతికించున్నవి. ఒక పాత సల్ఫర్ పంపు మేము నీళ్లు కొట్టుకున్నట్టు ఉండేది. ఆ పాత చెట్టు కింద మేము ఉతుక్కునే వారం. అమ్మ తరచుగా భోజనపు గోతాలను, గోనె సంచులను తీసుకునేవారు. ఎవరైనా ఎప్పుడైనా భోజన గోతాలను వాడారా? నేను ఇప్పుడు ఇంటి వద్దనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఆ పాత పెద్ద పట్టలు, ఆమె చిన్న బిడ్డలకు మాకు స్నానం చేయించేటప్పుడు ప్రతిసారి ఆరు రుద్దిన వెనుక అచ్చదనం రుద్దుతుండేది. అచ్చ ఆ వెనకాల రుద్దేది. ఆ పాత పట్ట నాకు జ్ఞాపకం ఉన్నది. ఆమె కొన్ని తీగలు లాగి తెచ్చి దాన్ని అలంకరించేట్టుగా చిన్న తీగలు చేసే, చిన్న తెరలు చేసేది. ఎంతమంది ఎప్పుడైనా గడ్డి పరకల పడక మీద పండుకున్నారు? మంచిది, చెప్పగలరా? పుట్టుతో చేయబడిన దిండ్లు మీలో ఎంతమందికి తెలుసు? సహోదర గ్లోవర్, ఇప్పుడు నేను ఇంటి వద్ద లేను. నిజం, గడ్డి పరకల పడక అలాంటి ఒకదాన్ని విడిచిపెట్టుట అది ఎంతో కాలం కాలేదు. మరి చల్లగా నిద్రించడానికి అది మంచిది. తర్వాత శీతాకాలంలో పాత ఈకల పడకను వారు తీసుకుని దానిపైన అది ఉంచుతారు, తెలుసా? తర్వాత పాత పట్ట ముక్కను మనపైనే కప్పుతారు, ఎందుకంటే మంచు ఇంటి రంధ్రాల గుండా వస్తుంది కాబట్టి, తెలుసా? అక్కడ కూరాకు పలక, చిన్న రాళ్లు త్రిపితే తెలుసా, మంచు దాని గుండా కారిపోతుంది. అదంతా నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. తర్వాత నాన్న ఒక క్షవరపు కుంచె వడుతూ ఉండేవాడు. ఇది మిమ్మల్ని తీసుకుని వస్తుంది. అతి జొన్నగంకి పీచుతో చేయబడినది. ఒక క్షవరపు చేసుకునే కుంచే జొన్నగంకి పీచుతో చేయబడినది. అమ్మ తయారు చేసిన క్షవర జలపు సబ్బును ఆయన తీసుకుంటాడు, పైకి పెట్టి జొన్న పీచు కంకితో ముఖం పైకి పెట్టుకుంటాడు. పాతదైన పేద మంగళ కత్తితో క్షవరం చేసుకుంటాడు. ఆదివారం కాగిత ముక్కలు తీసుకుని తన చొక్కా కాలర్కు అతికించుకుంటాడు. వారు వృక్ష జీవాణులతో చేసిన కాలర్లు, తెల్లమైన కాలర్లు, దాన్ని ఈ విధంగా కాలర్కు పెట్టుకుంటాడు. తన చొక్కాయి కాలరు నురుగు అంటగున్నట్లుగా అలా జరగడం ఎప్పుడైనా మీరు చూశారా? అయ్యయ్యో, ఆ క్రింద భాగాన్ని ఒక పురాతనమైన నీటి ఊట ఉండటం నా జ్ఞాపకం ఉన్నది. అక్కడి నుండే మేము నీళ్లు తెచ్చుకునేవారం, మరియు మేము ఒక పాత గుమ్మడికాయ తెడ్డుతో తెచ్చుకునేవారం. గుమ్మడికాయ తెడ్డును మీరు ఎంతమంది చూశారు? సరే, మీరు ఎంతమంది కెంటుకు నుండి వచ్చారు? అలా కెంటుకు వారిని చూడండి ఇక్కడ. నేను సరిగా ఉన్నాను, నేను అనుకున్నాను ఇక్కడంతా ఓకేలు ఆర్కేలు అని అనుకున్నాను. అయితే కెంటుకి లోపల కదలి వస్తుండగా ఉన్నది. సరే, వారు కొన్ని నెలల క్రితము నూనె సమ్మె చేశారు, తెలుసా? బహుశా వారితో కొందరు ఇటు వచ్చుతున్నారు. ఆ తర్వాత నాకు జ్ఞాపకం ఉన్నది, నాన్న భోజనానికి భోజనమును కడుక్కొని లోపలికి వచ్చున్నది. ఆయన తన చొక్కాయి చేతులు పైకి ముడుచుకుని అవి చిన్నగా లావుగానున్న ముంజేతులు కడుక్కుంటే చేతులు పైకి లాక్కుని ఆయన ముఖం పైకి నీళ్లు చల్లుకున్నప్పుడు ఆయన చిన్న చేతులు ఆ కండరాలు ఒగుతూ ఉండేవి. నేను చెప్పాను, మీకు తెలుసా, మా నాన్న 150 సంవత్సరాలు బ్రతుకుతాడు అని. ఆయన ఎంతో బలవంతుడు. అయితే ఆయన 52 సంవత్సరాలకి చనిపోయాడు. గమనిస్తున్నారా? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, అది వాస్తవం. మనం నిలవరంగా ఇక్కడ ఉండలేము. ఇప్పుడు మనమంతా కూడా చిన్న యాత్ర చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాకున్నట్లుగా ఒక జీవిత కథ ఉంటుంది, మరియు ఒక్కొక్కసారి జ్ఞాపకార్థ వీధిలో విహారయాత్ర చేయడం మంచిదే. మీకు అలా అనిపించట్లేదా? కొద్దిగా వెనుకకు వెళ్ళు, మనము కొద్దిసేపు వెనుకకు వెళ్దాము. చిన్న బిడ్డలకున్న ఒకే విధమైన అనుభవం వలె ఇప్పుడు జీవిత కథలోని మొదటి భాగము, దానికి కొద్ది తాకుడు నేను ఇస్తాను, తెలియచేస్తాను. కారణం అది పుస్తకంలో ఉన్నది. మీలో అనేకులు ఆ పుస్తకము కలిగి ఉన్నారు కూడా. నేను కెంటుకులోని అక్కడ ఆ పర్వతాలలో ఒక చిన్న కొండ గుడిసెలో జన్మించాను. మేము నివాసం కానికి ఒకే ఒక గది ఉండేది. ఎలాంటి దుప్పటి, పచ్చుకునే దుప్పటి నేల మీద లేదు. చివరికి నేల మీద చెక్క కూడా లేదు, అది కేవలం వట్టిగా ఉన్న నేల మాత్రమే. ఒక ముద్దు, దానికి 3 కాళ్ళుండి, నరికిన ముద్దు పైభాగము, మా యొక్క బల్ల, ఆ చిన్న గ్రహాములంతా అక్కడ చుట్టూ కుప్పగా చేరుతారు. ఆ చిన్న గుడిసె ఎదుట బయట బురదలో దొల్లాడుతూ ఉండేవారు. ఆ జంతువుల గుంపు బురదలో దొల్లాడినట్లుగా మేము చిన్న సహోదరులమంతా దొర్లాడుతూ ఉండేవారం. మేమందరము 9 మందిని, ఒక చిన్న ఆడపిల్ల, ఆ గుంపు అబ్బాయిల మధ్య. ఆమెకు నిజంగా కష్టతరమైన సమయమే. ఆ దినాల్లో మేము చేసిన దానికి ఈ రోజు మేము ఆమెను గౌరవించవలసి ఉన్నది. ఎక్కడకు? ఆమె మాతో రాలేకపోయేది. మేము ఆమెను వెనుకకు తరిమేవారము. ఆమె ఆడపిల్ల కనుక కాబట్టి ఆమె అది తీసుకోలేకపోయినది, తెలుసా?
నెప్పించుకోండి,
బల్ల వెనుక మాకు రెండు కుర్చీలున్నవి. వారు వాటిని తాటతో తయారు చేశారు. అలా పాత హికోరి లేత చెట్లను ఒకటిగా కలిపి దాని క్రింద హికోరి తాటతో అతికించుట. ఎవరైనా హికోరి తాట కుర్చీని మీరు చూశారా? అమ్మ చెప్పుట నేను ఇంకా వినగలుగుతున్నాను. ఓ, తర్వాత ఆమె చెక్క నేల ఆమెకున్న స్థలానికి ఆమె వచ్చినప్పటికీ ఆ చిన్న బిడ్డలను ఆమె తొడపై ఇలా ఉంచుకుని ఆ పాత కుర్చీలో ఊగుతూ నేలపై శబ్దం చేస్తూ ఆమె ఊపుతూ ఉండేది. తలుపు వద్ద నుండి బయటకు వెళ్లకుండా చిన్నపిల్లలను నిలుపు చేసిన నా జ్ఞాపకం ఉంది. ఆమె బట్టలు ఉతుక్కున్నప్పుడు లేక ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఆమె కుర్చీని క్రింద పెట్టి తలుపుకు అడ్డంగా గజిబిజిగా పెడుతుంది. ఆమె ఊటి యొద్దకు నీళ్లు తీసుకుని వచ్చుటకు వెళ్ళినప్పుడు అలాంటి సమయాల్లో బిడ్డల బయటకు రాకున్నట్లు అలాగ చేసేది. నేను పుట్టినప్పుడు అమ్మకు 15 సంవత్సరాలు వయస్సు, నాన్నకు 18. 9 మంది పిల్లల్లో నేను జ్యేష్ఠుడను. నేను ఉదయం పుట్టానని వారు నాకు చెప్పారు. మేము చాలా పేదవారము, పేదలలో నిరుపేదలం మేము. మాకు చివరికి చిన్న కిటికీ కూడా లేదు. ఈ చిన్న గురిసెకు దాన్ని తెరవడానికి నీకు చిన్న చెక్క తలుపు దానికి ఉన్నది. నీవిప్పుడైనా ఆడది చూసావేమోనే నాకు అనుమానమే. ఒక చిన్న చెక్క తలుపు దానికి ఉన్నది. కిటికీకి బదులుగా నీవు దాన్ని పగటిపూట తెరచి ఉంచుతావు, రాత్రి నీవు దాన్ని మూసి ఉంచుతావు. మేము ఆ దినాలలో విద్యుత్ దీపాలను తిప్పలేకపోతుంది, లేక ఆ రోజుల్లో కిరసనాయలతోనైనా వెలిగించకపోతుంది. మాకున్నది మీరు పిలుస్తున్న నూనె దీపాలు. నూనె దీపాలంటే మీకెప్పుడైనా తెలుసునో లేదో నాకు తెలియదు. సరే, ఏంటవి? మీరు ఎప్పుడైనా కర్ర ముద్దును కాల్చారా? పైన కర్ర ముద్దు తీసుకుని దాన్ని వెలిగించి దానిపైన మూత పెట్టుట, అది మండుతుంది, కొంచెం పొగ వస్తుంది. అయితే దాని పొగ రాకుండా వాటికి ఎటువంటి సాధనాలు లేవు కాబట్టి గుడిసంతా కూడా పొగతో నిండిపోయేది. అది మరింత లాగేది, లేక మంచిగా లాగేది, ఎందుకంటే అది లాగుడుకు ఎంతో ఎక్కువ కప్పు అక్కడున్నది కాబట్టి. నేను 1909 ఏప్రిల్ 6న జన్మించాను. ఎందుకో తెలుసా? అది నన్ను కొద్దిగా 25 పై చిలువ వచ్చేస్తుంది. కనుక నేను జన్మించిన ఆ ఉదయం అమ్మ చెప్పినది, వారు పైన కిటికీని తెరిచారని. మాకు వైద్యులు లేరు, అక్కడ ఒక మంత్రసాని ఉన్నది. ఆ యొక్క మంత్రసాని ఎవరంటే నా యొక్క నాయనమ్మ. కాబట్టి నేను పుట్టినప్పుడు, నేను మొదటిగా ఏడుస్తున్నప్పుడు అమ్మ తన బిడ్డను చూడాలని ఆశపడినది. బిడ్డ కంటే ఆమెకి ఎవరూ లేరు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారు ఆ చిన్న కిటికీ తెరిచారు. అక్కడ ఒక రాబిన్ పిట్ట కూర్చుని ఉన్నది. చిన్న పొద ప్రక్కన నా జీవిత కథ అను నా చిన్న పుస్తకంలోని పటములో మీరు దాన్ని చూసింటారు. ఆ పెద్ద రాబిన్ అక్కడ కూర్చుని అలా గొంతెత్తి పాడుతున్నది. నేను ఎప్పుడు కూడా రాబిన్ పిట్టలను ఇష్టపడతాను. రేడియో ప్రాంతాలలో ఉన్న అబ్బాయిలు, నా పక్షులను కాల్చివేయకండి. మీరు గమనిస్తున్నారా? అవి నా యొక్క పిట్టలు. రాబిన్ గురించి ఎప్పుడైనా పురాణ కథ విన్నారా? దానికి ఏ విధముగా ఆ ఎర్రటి రొమ్ము భాగము కలిగినదని విన్నారా? నేను ఒక క్షణం ఇక్కడ నిలుపు చేస్తాను. ఆ ఎర్రటి రొమ్ము భాగం దానికి ఎలాగ వచ్చినది? ఒకానొక దినమున రాజులకు రాజు సిలువలో చనిపోతూ ఉన్నాడు. ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఎవ్వరూ ఆయన దగ్గర వచ్చటకు మనస్కరించలేదు. ఆయనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అక్కడికి గోధుమ రంగు పిట్ట సిలువలో నుండి ఆ చీలను లాగుటకు ఆశపడుతూ ఉన్నది. అది సిలువ యుద్ధకు ఎగురుతూ వచ్చి ఆ చీలలను ఒప్పుతూ ఉన్నది. వాటిని బయటికి లాగటానికి అది చాలా చిన్నది. దాని చిన్న రొమ్మంతా రక్తమయమైపోయినది. అప్పటి నుండి కూడా అతన్ని లేక దాని రొమ్ము ఎర్రగా ఉంటది. అబ్బాయిలు, దాన్ని కాల్చివేయవద్దు, దాన్ని అలాగే ఉండివ్వండి. అది కిటికీ ప్రక్కనే కూర్చుని రాబిన్లు పాడినట్లుగా కిచకిచమని ధ్వని చేస్తున్నది. నాన్న కిటికీ వెనుకకు వేశాడు. కిటికీ తలుపులు వారు వెనుకకు నెట్టినప్పుడు పటంలో మీరు చూస్తున్న ఆ వెలుగు సుడులుగా తిరుగుతూ కిటికీలో గుండా వచ్చి పడక పైన వ్రేలాడుతూ ఉన్నది. అమ్మ చెప్పినది. ఏమి చెప్పవలను నానమ్మకు తెలియలేదు. మేము మత సంబంధమైన దానికి సంబంధించిన వారము కాము. నా యొక్క ప్రజలు కత్తోలిక్ వారు. రెండు వైపులకు కూడా నేను ఐరిష్ వాడను. నా యొక్క తండ్రి ఖచ్చితంగా ఐరిష్ ప్రణహం. నా తల్లి హార్వి ఆమె యొక్క తండ్రి చెరీకో ఇండియన్ను పెళ్లి చేసుకున్నాడు. తద్వారా ఐరిష్ రక్తం యొక్క వరుస కొద్దిగా తెగిపోయినది. అమ్మ నాన్న ఆలయానికి వెళ్లలేదు. వారు మందిరంలో మందిరానికి ఆవల బయట పెళ్లి చేసుకున్నారు. వారికి ఏ విధమైన మతము లేదు. అక్కడి కొండ వెనుక ఎటువంటి కేథలిక్ చర్చి లేదు. కాబట్టి ఆరంభ దశలో నివాసం కొరకై వారు వచ్చారు. ఇద్దరు బ్రెనహామ్ లో వచ్చారు. ఆ గుబురు గుండా లేక ఆ వరుస గుండా బ్రెనహామిక వంశం, అది కుటుంబిక వంశావళి. వారు ఈ కిటికీ తెరిచినప్పుడు ఈ వెలుగు అక్కడ నిలిచిపోయినది. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అమ్మ చెప్పినది, ఈ ప్రత్యేక సమయంలో నాన్న అతనికి క్రొత్త జత ఓవరాల్ తెచ్చాడు అని. అతని యొక్క చేతుల్లో పాత ఓవరాల్ పైయంచు పట్టుకుని నిలబడి ఉన్నాడు. కట్టెలు నరికే వాని వలే, ఆ రోజుల్లో మొద్దులు తెచ్చే వాని వలే ఉన్నాడు. అది వారికి భయాన్ని కలుగజేసినది. నేను లేచిన తర్వాత లేక బలం పొందుకున్న తర్వాత బహుశా 10 దినాల వయస్సులో లేక సుమారు అంతలో వారు నన్ను పాజం కింగ్డమ్ అని పిలువబడే చిన్న బాప్టిస్ట్ చర్చికి తీసుకుని వెళ్లారు. పాజం కింగ్డమ్ బాప్టిస్ట్ చర్చ్, అదే దాని పేరు. అక్కడ ఒక పెద్దవాడైన సర్క్యూటి బోధకుడు, అక్కడక్కడ ఆ స్థలానికి వెళ్లే ఆ బోధకుడు, పాతకాలం బాప్టిస్ట్ బోధకుడు 2 నెలలకు ఒకసారి అక్కడికి వస్తూ ఉండేవాడు. ప్రజలు అక్కడ కలుసుకునేవారు. కూటానికి కొరకై కొన్ని పాటలు పాడుతారు. ప్రతిసారి ఆ తిరుగుతూ ఉండే ఆయన ద్వారా వారికి ప్రతిసారి బోధ ఉండేది. అతనికి వారి ప్రతి సంవత్సరము గోతం, గుమ్మడికాయలు, కొన్ని వస్తువులు ఇచ్చుతుండేవారు. ప్రజలు అతనికి ఇచ్చుటకు రోగు చేసేవారు. ఆ వృద్ధుడైన బోధకుడు వచ్చి ఒక చిన్న పిల్లవానిగా నున్న నాకు ప్రార్థన చేశాడు. అది మందిరానికి నా ప్రథమ యాత్ర. సుమారు 2 సంవత్సరములు ఆ పైన వయస్సున్నప్పుడు మొదటి దర్శనం నాకు కలిగినది. పర్వతము చుట్టూ ఉన్నవారు ఆ వెలుగు వచ్చిందని చెప్పారు. కనుక వారు దాన్ని అంచనా వేయ ప్రయత్నం చేశారు. వారిలో కొందరు అన్నారు, అది తప్పకుండా ఇంటిలో ఉన్న అద్దంపై పడ్డ సూర్యకాంతి ప్రతిబింబం అయి ఉంటుంది అన్నారు. అయితే ఇంటిలో ఎలాంటి అద్దం లేదే, లేదు, సూర్యుడు ఉదయించలేదు. అది చాలా ప్రాతకాల వేళ, వేకుజాం 5 గంటలు. ఆ తర్వాత వారు దాన్ని అలా దాటవేశారు. బహుశా 3 సంవత్సరాలు సమీపించి వయస్సు నాకు ఉండవచ్చును. నేను యథార్థవంతున్నై ఉండవలసి ఉన్నది. నేను చెప్పుకోవడానికి ఇష్టపడిన విషయాలు ఉన్నవి. నేను వాటిని చెప్పడానికి ఇష్టపడటం లేదు. నేను దాటవేయాలనుకుంటున్నాను. అయినప్పటికీ సత్యం చెప్పుతున్నావు. అది నీ పక్షముగా సత్యమైతే లేదా నీ ప్రజల పక్షముగా సత్యమైతే నీవు తప్పక చెప్పవలసి ఉన్నది. దానికి చేదార్థంగా ఉండు. అప్పుడు అది ఎల్లప్పుడూ ఒకటే అవుతున్నది. నా యొక్క తండ్రి మత సంబంధమైన వ్యక్తిగా ఉండుటకు ఎంతో దూరస్తుడు అతడు. ఆయన కొండ ప్రాంతంలో నివసించే ఎవరుడై ఎల్లప్పుడూ త్రాగుతూ ఉండేవాడు. ఒక పోట్లాటలో ఆయన ఒక విధమైన ఇబ్బందుల్లో పడిపోయాడు. అక్కడ ఇద్దరు లేదా 3 పొట్లాడుకుంటూ, కాల్చుకుంటూ, కత్తులతో నరుక్కుంటూ ఇక చంపుకునే స్థితిలో ఉన్నారు. ఆ పర్వతాలలో ఒక విందులో ఈ కొట్లాటకు మా నాన్నయే ప్రాముఖ్య పాత్రధారి. ఎందుకనగా అతని యొక్క స్నేహితుడే గాయపరచబడ్డాడు. ఒకరు అతన్ని కుర్చీతో బాదారు, కొట్టారు. ఆ మనిషి కత్తి బయటకు తీసి నేల మీద పడిన మా నాన్న స్నేహితుణ్ణి కోయబోతున్నాడు. అతని గుండెల్లో పొడవబోతున్నాడు. ఇప్పుడు నాన్న చొరవ చేసుకున్నాడు. అది నిజంగా భీకరమైన పొట్లాట. ఎందుకంటే అక్కడి నుండి బక్సీల వరకు దరంతట అనేక మైళ్లు మా నాన్న కొరకు గుర్రం పైన న్యాయాధికారిని వెంటాడుతున్నాడు. న్యాయాధికారి వెంటాడాడు. కాబట్టి ఆ మనిషి మరణస్థితిలో పడి ఉన్నాడు. అతనికి సంబంధించిన వారు ఒకవేళ వినుచూ ఉండవచ్చున్నది. అతని పేరు నేను చెప్పబోతున్నాను, విల్ ఎర్ బౌ అతని పేరు. బహుశా అతని అబ్బాయిలు కొందరు కాలిఫోర్నియాలో ఉన్నారనుకుంటున్నాను. అయితే అతని ఎద్దులాంటి బలశాలైన మనుషుడు. అతను తన సొంత కుమారుని తీగతో చంపాడు. కాబట్టి అతడు చాలా బలమైన వాడు, దుర్మార్గుడు. కాబట్టి అతనికి మా నాన్నకు పెద్ద పోరాటం జరుగుతున్నది. మా నాన్న ఆ మనిషిని చంపినట్టుగానే చేశాడు. కాబట్టి అతను కెంటుకుని విడిచి పారిపోవలసి వచ్చినది. నది దాటి ఇండియాకు వచ్చాడు. అతనికి ఒక సోదరుడు ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. లూయివిల్ కెంటికీలో ప్రస్తుతం ఉన్నాడు. కెంటికీలోని లూయివిల్లో ఉడ్ మొసాయిక్ సామిల్ కు సహాయ పర్యవేక్షణకు అధికారిగా ఉన్నాడు. కాబట్టి నాన్న తన పెద్ద అన్నను కనుగొనడానికి వచ్చాడు. 17 మందిలో నాన్న చిన్నవాడు. కాబట్టి తన పెద్ద నన్ను కలుసుకుంటానికే వచ్చాడు. నిండుగా ఒక సంవత్సరం గతించిపోయినది. అతను తిరిగి రాలేకపోయాడు, ఎందుకంటే చట్టము అతని కొరకు ఎదురు చూస్తుంది కాబట్టి. తరువాత మరొక పేరుతో సంతకం చేయబడిన ఉత్తరం వలన మేము విన్నాము. ఆయన యొక్క విషయాలు ఏ విధంగా వినాలో అవి అమ్మతో చెప్పాడు. అందులో అడుతరాత ఒక రోజు వసంత ఋతువులో ఈ చిన్న గుడిసె ఇంటి వెనక ఉన్నది. నాకు నా తరువాత తమ్మునికి 11 మాసాల వ్యత్యాసము. అతను ఇంకా ప్రాగుతూనే ఉండెను. ఒక పెద్ద రాయి నా చేతిలో పెట్టుకుని ఉన్నాను. ఆ పాత బురదలో ఆ రాయి వేయటం ఎంత కష్టమో నేను అతనికి చూపించుకునే ప్రయత్నం చేస్తుంటే, వసంత ఋతువు వలన నేలంతా కొట్టుకుని నేల బురదైపోయినది. నేను ఒక పిట్టె కూతను విన్నాను, అది చెట్టు మీద పాట పాడుతున్నది. నేను చెట్టు పైకి చూశాను, పిట్ట ఎగిరిపోయినది. అది అలాగేనప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడినది. నేను ఆలోచన చేయలేను, జ్ఞాపించుకోలేను అని నీవు అనుకుంటావని నాకు తెలుసు. అయితే ప్రభువైన దేవుడు నా యొక్క తీర్పరి. ఆకాశము భూమి అందులో ఉన్నదంతా నేను సత్యము చెప్తున్నానని ఎరుగును. ఆ పక్షి అది ఎగిరిపోయిన తర్వాత ఎక్కడ చెట్టు మీద పక్షి ఉన్నదో అక్కడ నుండి ఒక స్వరం వచ్చినది, ఒక గాలి పొదను తాకినట్టుగా. అది ఇలాగ చెప్పబడినది, న్యూ ఆల్బనీ అను నగరములో నీవు నివసిస్తావు అని. నేను నివసిస్తున్నాను. నాకు 3 సంవత్సరాల వయసు నుండి ఈ సమయం వరకు న్యూ ఆల్బనీకి 3 మైళ్లలో ఇండియానా. నేను వెళ్లిపోయి నా తల్లికి దాని గురించి నేను చెప్పాను. నేను కేవలం కలకన్నాను లేక మరేదో అని ఆమె అనుకున్నది. తర్వాత మేము ఇండియానాకు కదిలిపోయాము. నాన్న మిస్టర్ వేతన్ అను ఒక ధనవంతుని యొద్ద పనిచేయటకు వెళ్లిపోయాడు. అతడు వాతన యొక్క సారాయి బట్టీలను స్వంతం చేసుకున్నాడు. గొప్ప భాగాలను అతడు స్వంతం చేసుకున్నాడు. అతడు ఒక కోటీశ్వరుడు మరియు లూయివిల్ కోలనీస్ బేస్బాల్ మొదలగు వాడు. తరువాత మేము అక్కడ దగ్గరగా నివసిస్తున్నాము. నాన్న పేదవాడై ఉన్నప్పటికీ అతడు త్రాగకుండా ఏది చేయలేకపోయాడు. కనుక బట్టీలో విస్కీ తయారు చేయటకై అతడు వెళ్లాడు. తరువాత అది నాపైన కఠినమైన పని అయిపోయినది, ఎందుకంటే నేనే ఇంటిలో పిల్లలందరికంటే పెద్దవాడను. నేను వచ్చి ఈ సారాయి బట్టికి నీళ్లు తీసుకుని రావాల్సి ఉన్నది. వారు విస్కీని తయారు చేస్తున్నప్పుడు తీగలను చల్లపరచుటకై. ఆ తర్వాత అతడు వాటిని అమ్మవలేను. తర్వాత అలాంటి బట్టీలు 2 లేక 3 ఉన్నవి. ఆ భాగాన్ని నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ అది సత్యం. నాకు జ్ఞాపకం ఉన్నది, ఒక దినాన ఆ కాచే కొట్టు యొద్ద నుండి ఇంటికి ఏడ్చుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే ఆ స్థలం వెనుక ఒక కుంట ఉన్నది. అక్కడ వారు ఐస్ ను కత్తిరిస్తారు. మీలో అనేక మందికి జ్ఞాపకం ఉంటుంది, వారు ఐస్ ను కత్తిరించి రంపు పొట్టులో దాన్ని ఉంచుతారు. ఆ విధంగా మిస్టర్ వాతన్ ఆ గ్రామ ప్రాంతంలో ఐస్ ను ఉంచుతాడు. నాన్న ఆ విధంగా అతనికి ఒక ప్రైవేట్ మోటార్ బండి నడిపేవాడు. ఈ చెరువు చేపలతో నిండిపోయినప్పుడు వారు ఐస్ ని కత్తిరించుటకై లోనికి తెచ్చి దాన్ని రంపు పొట్టులో పెడతారు. తరువాత ఎండాకాలంలో మంచు కరిగిపోయి అది క్రిందకు పారుకుంటూ వెళ్తుంది. అది ఒక విధంగా శుద్ధి చేస్తుంది అనుకుంటాను. సరస్సులోని లేక కుంటలోని ఐస్ కంటే ఎక్కువగా వారు దాన్ని వాడుకుంటారు, త్రాగుడుకు కాదు. అయితే నీళ్లు చల్ల చేటుకురకై వారి బకెట్ల చుట్టూ, వారి పాల చుట్టూ మొదలగు వానికి వారు ఉంచుతారు. ఒక దినాన ఆ పంపులో నుండి వెనుక నుండి నీళ్లు పట్టుకుని వస్తున్నాను. అది సుమారు పట్టణ వర్షంతా ఉంటుంది. ఇది ఎవరికి వద్దు అని నేను బొబ్బరింతలు పెడుతున్నాను, ఎందుకంటే నేను పాఠశాల నుండి రావాల్సి ఉండను. మిగతా పిల్లలంతా వెళ్లిపోయి చేపలు పడుతున్నారు. నాకు చేపలు పట్టడం బహు ఇష్టం, కనుక వారంతా చేపలు పట్టడానికి వెళ్లవలసి ఉండను. నేను తప్ప నేను సారా బట్టీకి నీళ్లు తీసుకుని రావాల్సి ఉండేది. అవునది మాట్లాడకూడనది, అది నిషేధము. అది అంత కష్టతరము నాకు. నేను అక్కడి నుండి చెప్పులు లేని మొండి పాదాలతో వచ్చుట నాకు జ్ఞాపకం ఉన్నది. బురద తగలకుండా నేను మొక్కజొన్న కంకిని నా బొటన వేలకు చుట్టుకునవలసి ఉండేను. మీరు ఎప్పుడైనా అది చేశారా? అలా జొన్న కంకి మీ బొటన వేలకు చుట్టూ చుట్టి దాని చుట్టూ ఇలా దారము కట్టుకునుట, అది మీ బొటన వేలను తాబేలు తలవలే పైకి అతుక్కుంటుంది. నేను ఈ జొన్న కంకి నా పాదముల కింద పెట్టినట్లయితే, నేను ఎక్కడ మొండి పాదం పెడితే నేను వెళ్లిన ప్రతి చోట నీవు గుర్తింపగలవు. తొడుక్కుంటానికి నాకు ఎటువంటి చెప్పులు లేవు. మేము ఎప్పుడు కూడా చెప్పులు తొడుక్కోలేదు. కొన్నిసార్లు సగం శీతాకాలం అంతా మాకు ఆ విధంగా ఉన్నట్లయితే, ఒకరు మాకు ఇచ్చినవే మేము తొడుక్కున్నవి. బట్టలు ఒకరు ధర్మంగా ఇచ్చినవే. నేను చెట్టు కింద ఆగిపోయాను, అరుపులు అరుస్తూ అక్కడ కూర్చున్నాను. అది సెప్టెంబర్ లో ఎందుకంటే నేను చేపల పట్టణానికి వెళ్లాలని అనుకున్నాను. ఈ చిన్న బెల్లపు నీరు బకెట్లతో చాలా తొట్ల నీరు నేను తేవలసి ఉన్నది. అలా ఆ ఎత్తునకు అర గ్యాలెన్. కారణం, నేను సుమారు 7 సంవత్సరాల బిడ్డను. పెద్ద తొట్టి నేను వాటికి పోసి నేను తిరిగి వెళ్లిపోయి 2 బకెట్లు తెచ్చి తిరిగి వచ్చి దాన్ని పంపు కొట్టాలి. ఆ విధంగా మేము నీళ్లు తెచ్చేది. ఆ రాత్రి మొక్కజొన్న విస్కీ తయారీ ముంతును మా నాన్నతో కలిసి వారు నడవబోతున్నారు ఇంటి యొద్ద. నేను ఏడుస్తూ ఉన్నాను. తటాలున సుడిగాలెవలే ఒక శబ్దం అగుట నేను విన్నాను. ఈ విధంగా ఇది పెద్ద శబ్దంగా అనిపించదు అనుకుంటాను. ఇలాగున్నది ఆ విధంగా శబ్దం. అది నిజంగా భయంగా ఉన్నది. నేను చుట్టూ చూశాను. ఏంటో తెలుసా? ఒక చిన్న సుడిగాలి. మీరు దాన్ని చిన్న తుఫాను అని పిలుస్తారేమంట అనుకుంటాను. ఏడాదిలోని ఆకులురాలు కాలంలో జొన్న పొలాల గుండా వాటిని వర్తిస్తారు. ఆకులు తదితరమైనవి అవునా? శరదృతువులో అక్కడ ఆకులు తిరిగిపోవుటకు ఆరంభిస్తవి. ఇంటికి కాచే కష్టానికి సగములో మార్గ మధ్యంలో పెద్ద తెల్లని అడవి బూరుగ చెట్టు వంటి చెట్టు, దాని క్రింద నేను ఉన్నాను. నేను ఆ శబ్దం విన్నాను. నేను చుట్టూ చూశాను. ఈ గదిలో నిశ్శబ్దంగా ఉన్నంతగా నిశ్శబ్దంగా ఉన్నది. ఎక్కడ అపశబ్దము గాని మరేమీ లేదు. ఎక్కడి నుండి ఆ శబ్దం వస్తుందా అని నేను అనుకున్నాను. అది ఇక్కడి నుండి కాదు అని తలంచాను. కేవలం ఒక చిన్న బిడ్డను నేను. అది పెద్దదై పెద్దదైపోతుంది. నా చిన్న బకెట్లు నింపుకుని మరి 2 సార్లు అరుపులు అరచి ఆ గుంది గుండా నిలిచిపోయాను. కొన్ని అడుగులు అక్కడి నుండి పెద్ద చెట్టు కొమ్మలకు దూరంగా వెళ్లిన తర్వాత సుడిగాలి శబ్దం వినబడినది. నేను చూతులకు వెనుదిరిగాను. సుమారు చెట్టుకు సగం ఎత్తున మరొక సుడిగాలి ఆ చెట్టును చుట్టూ ముట్టి తిరుగుతూ ఆ ఆకులు కదులుతున్నవి. అందులోకొచ్చి కొత్తదేమీ లేదులే అని అనుకున్నాను. అది ఆ సంవత్సరం యొక్క ఋతువు. అది శరదృతువు. సుడిగాళ్లు వస్తుంటవి. మేము వాటిని సుడిగాళ్ళని పిలుస్తాము. అవి దుమ్మును ధూళిని పైకి తీసుకెళ్తవి. అలాంటిదే నీవు ఎడారిలో చూడలేవు. అలాంటిదే కనుక నేను గమనించాను. అది విడిచిపోలేదు. సహజంగా అది ఒక క్షణం ధూమ్ వలె ఉంటుంది. అది అగుపించదు. అది అక్కడ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నది. మరలా నేను ఆ దారి తిరుగుటకు ఆరంభించాను. ఇది చూచులకు మరలా నేను తిరిగాను. అది చెప్పినప్పుడు నా స్వరం ఎలా వినబడను. అలాంటి మానవ స్వరం ఇలాగ చెప్పబడినది: నీ వెన్నడు మద్యము సేవించవద్దు, పొగ త్రాగవద్దు, లేక నీ శరీరాన్ని ఏ విధంగానూ అపవిత్రపరచుకోవద్దు. నీవు పెద్దవాడైనప్పుడు నీ కొరకు ఒక పని ఉన్నది. అది నన్ను చంపినంతగా భయపెట్టినది. ఒక చిన్న బిడ్డ ఎలాగ భావిస్తాడో మీరు ఊహించండి. నేను ఆ బకెట్లు పడవేసి గొంతు చింపుకొని ఏడుస్తూ ఎంత త్వరగా వెళ్లగలనో అంత త్వరగా ఇంటికి వెళ్లాను. ఆ ప్రాంతం మందు నల్లత్రాసులు పాములు ఉన్నవి. అవి చాలా విషపూరితమైనవి. అమ్మ అనుకున్నది తోట ప్రక్కన వచ్చుచున్నప్పుడు బహుశా నేను ఆ పాము మీద నా పాదం పెట్టి ఉండవచ్చు అని తలంచి నన్ను కలుసుకుంటే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినది. నేను అరుస్తూ ఆమె చేతుల్లోకి ఎగిరి దూకాను. ఆమెను హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నాను. ఆమె చెప్పినది, ఏంటి విషయం, పాము నిన్ను కరచినదా? ఒళ్ళంతా నన్ను తవిడి చూచినది. నేను చెప్పాను, లేదమ్మా, అక్కడ ఆ చెట్టు కింద మనిషి ఉన్నాడు. బిల్లి బిల్లి రా అని ఆమన్నది. నీవు నిలుపు చేసి వెళ్లి నిద్రపోతావా అని అడిగినది. లేదమ్మా అని అన్నాను. ఆ చెట్టులో ఒక మనిషి ఉన్నాడు. నేను మద్యపానం సేవించవద్దు, పొగత్రాగవద్దు అని ఆయన చెప్పాడు. విస్కీలు మొదలైనవి సేవించుట మూషిని బట్టికి అప్పుడే నేను నీళ్లు తీసుకుని వచ్చుటని ఆయన చెప్పాడు. నీ ఏ విధంగా నేను ఎన్నడూ పొగత్రాగవద్దు, నీ శరీరాన్ని అపత్రపరచుకోవద్దు. అది అవినీతి. నీకు తెలుసా, నా చిన్న వయస్సు, యవన దశ, ఒక స్త్రీతో ఉండుట నా శక్తి కొలది. అలాంటిదనిలో నేను ఒక్కసారి కూడా నేరస్తులను కాదు. ప్రభువు ఆ విషయంలో నాకు సహాయం చేశాడు. నేను సాగిపోయే కొలది నీవు నన్ను కనుగొనగలవు. కనుక మద్యం సేవించవద్దు, లేక పొగత్రాగవద్దు, లేక నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. ఎందుకనగా నీవు పెద్దవాడైనప్పుడు నీ కొరకు ఒక పని ఉన్నది. సరే, నేను దాన్ని అమ్మతో చెప్పాను. ఆమె నా వైపు చూచిన నవ్వినది. నేను ఎలా మూర్చబడిపోయాను. ఆమె వైద్యుని పిలిచినది. వైద్యుడు చెప్పాడు, అతడు నరముల బలహీనత అంతే అని అన్నాడు. కాబట్టి ఆమె నన్ను పడక మీద పరుండబెట్టినది. అప్పటి నుండి నేను ఈనాడు కూడా ఆ చెట్టు యొద్ద నుండి తిరిగి వెళ్లలేదు. నేను భయపడిపోయాను. తోట యొక్క ఇంకో వైపున ఉండి వెళ్లేవాడను. ఎందుకనగా చెట్టు పైన ఒక మనిషి ఉన్నాడని, ఆయన నాతో మాట్లాడతాడని నేను తలంచాను. గొప్పదైన నిగూఢమైన స్వరము అది మాట్లాడినది. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంటి ముందరి భాగాన నా తమ్ములతో కలిసి నేను గోలిగుండ్లు ఆట ఆడుతున్నాను. అకస్మాత్తుగా ఒక వింతైన భావం నా మీదకి వచ్చినది. నేను ఆగిపోయి ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాను. ఓహియో నది ఒడ్డు ప్రక్కనే మేముంటున్నాము. నేను జెఫర్సన్ వైపు చూశాను. ఒక బ్రిడ్జి లేవటము నేను చూశాను. నదికి అడ్డంగా నది ఆచివర్ నుండి ఇచివరి వరకు నేను 1600 మనుషులు చూశాను. నేను వారిని లెక్కబెట్టాను. ఆ బ్రిడ్జి మీద నుండి వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను చాలా త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మతో చెప్పాను. నేను నిద్రపోయాను అని ఆమె అనుకున్నది. అయితే వారిని మనసులో పెట్టుకున్నారు. అప్పటి నుండి 22 సంవత్సరాలు మనుషుల బ్రిడ్జి అదే స్థలంలో నదికి అడ్డంగా ఉన్నది. మీలో అనేకులు మీరు దాటినప్పుడు దాటారు. నదికి అడ్డంగా కట్టిన బ్రిడ్జి నిర్మించడం ద్వారా అదే స్థలంలో 16 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది సంపూర్ణ సత్యము కాకుండా ఎన్నడూ అది విఫలము కాలేదు. దానిని ఇక్కడ ఆడిటోరియం లో చూస్తున్నట్లుగా అది ఎప్పుడు అలాగే ఉంటున్నది. నేను ఊరికే భయపడేవాడినని వారు అనుకున్నారు. అందులో నేను భయపడేవాడిని. అది నిజమే. మీరెప్పుడైనా గమనించినట్లయితే ఆత్మ సంబంధన వాటికి మొగ్గు చూపు వారు వారు పిరికేవారే, భయపడేవారే. చెడు కవులను, ప్రవక్తలను, ఇమ్మానుయేలు నరముల నుండి ప్రవహించు రక్తముతోనున్న ఓట అదిగో అను పాట వ్రాసిన విలియం కోపర్ చూడు మీకు ఆ పాట తెలుసును. కొద్ది కాలం క్రితమే అతని సమాధి ప్రక్కనే నిలబడ్డాను. సహోదరు జూలియస్ అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. అవును, అది నిజం. అతని సమాధి యుద్ధం మాతో కూడా ఉన్నాడు. అక్కడ ఆ పాట వ్రాసిన తర్వాత ఆత్మ ప్రేరేపణ అతని విడిచిపోయినది. అతడు ఆత్మహత్య చేసుకుంటానికై నది కొరకు వెతికాడు. గమనిస్తున్నారా, ఆత్మ అతన్ని విడిచిపోయినది. రచయితలు, కవులు మరియు కాదు ప్రవక్తలైన నా భావము, ఏలియా వైపు చూడు. అతడు ఆ పర్వతంపై నిలబడి పరలోకం నుండి అగ్ని పిలిచాడు, పరలోకం నుండి వర్షాన్ని పిలిచాడు. తరువాత ఆత్మ అతన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక స్త్రీ బెదిరింపునకు పారిపోయాడు. దేవుడు అతని కనుగొని గుహలోకి అతన్ని లాక్కొచ్చాడు. 40 దినాల తర్వాత యోనాను చూడు, నినివేకి బోధించుటకు ప్రభు అతన్ని అభిషేకించి తగినంత ఆత్మ ప్రేరణ ఇచ్చాడు. సెయింట్ లూయిస్ అంత పట్టణము. ఆ పట్టణము గోనపట్టె కట్టుకుని మారు మనస్సు పొందునంతగా ప్రచురించాడు. తరువాత ఆత్మ అతన్ని విడిచిపెట్టిన తర్వాత అతనికేమి జరిగినది? ఆత్మ అతని విడిచిపెట్టిన తర్వాత అతను పర్వతం మీదకి వెళ్లిపోయి తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గమనిస్తున్నారా, అది ప్రేరేపణ. ఈ విషయాలు జరుగుతున్నప్పుడు అది నీకు ఒకటి చేస్తుంది. తర్వాత పైకి వస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది, నేను యవ్వనస్తులను కావలసి ఉన్నది. తర్వాత చిన్న విషయముకై నేను తొందరపడుతున్నాను. నేను యవ్వనస్తులైన తర్వాత అందరి యవ్వన పురుషులకున్న ఆలోచనలు నాకు ఉండెను. బడికి వెళ్తూ చిన్న ఆడపిల్లని నేను చూశాను. ఇది మీకు తెలుసా, నాకు చాలా సిగ్గు తెలుసా. ఎలాగైతేనేమి, నాకు ఒక చిన్న అమ్మాయి స్నేహితురాలు దొరికింది. అందరూ చిన్న అబ్బాయిల వలె, సుమారు 15 సంవత్సరాలు అని నేను అనుకుంటున్నాను. ఓ, ఆమె అందంగా ఉన్నది. ఓ, ఆమె కళ్ళు పావురపు కళ్ళు వలె ఉన్నవి. ఆమె పళ్ళు ముత్యాల వలె ఉన్నవి. ఆమె మెడ హంస మెడ వలె ఉన్నది. ఆమె నిజంగా అందంగా ఉన్నది. మరొక చిన్నవాడు, అతడు మేము స్నేహితులము కనుక మేము అతని నాన్న పాత టీఫోర్డ్ బండి తీసుకుని మా అమ్మాయిలతో మేము తేదీ పెట్టుకున్నాము. బండి నడుపుకుంటూ వారిని మేము బయటకు తీసుకుని వెళ్తున్నాము. మా ఇద్దరు 2 గ్యాలన్ల గసోలను కొనుటకు సరిపడుతున్నది. వెనుక చక్రాన్ని పైకెత్తి వంపు టెరిస్సు చేయుటకు దానిని మేము సరిచేయవలసి ఉండేను. వంపు టెరిస్సు అంటే మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. అయితే మేము చాలా బాగా వెళ్లిపోతున్నాము. నా జేబులో కొద్దిగా నికెల్ డబ్బులు ఉన్నవి. మేము ఒక చిన్న స్థలంలో ఆగిపోయాము. నీ ఒక నికెల్ కు కడమాంసపు రొట్టె కొనగలవు. కాబట్టి నాకు తృప్తికరంగా ఉన్నది. నేను వాటిని 4 కొనగలను. అవునా, మేము రొట్టె ముక్క తిని కోక్ త్రాగిన తర్వాత నేను ఆ సీసాలో వెనుక్కు తీసుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటి ఆశ్చర్యం కలిగించినది. ఆ కాలం నుండి అప్పుడే స్త్రీలు సంస్కారం నుండి, ఆ మంచితనం నుండి పడిపోతున్నారు, లేదా స్త్రీ నైజం నుండి. నా చిన్న పావురము సిగరెట్ త్రాగుతుంది. సిగరెట్ త్రాగు ఒక స్త్రీని గుర్చి నాకు ఎల్లప్పుడూ నా అభిప్రాయం ఉన్నది. మరి ఆ సమయం నుండి రవంత కూడా నేను ఇది మార్చుకున్నాను. అవునది నిజం. ఆమె చేసే నీచమైన పని అది. అది ఖచ్చితంగా నిజం. సిగరెట్ కంపెనీ నా వెంట పడుతుందనుకుంటున్నాను. ఎందుకొరకై అయితే నేను మీకు చెప్తున్నాను, అది దయ్యం యొక్క తంతు లేక గిటుక. అది ఈ దేశం కలిగినటువంటి పెద్ద హంతకుడు మరియు బహిరంగమైన వినాశనం. సిగరెట్ త్రాగు వారికంటే త్రాగుబోతుగా ఇండుగాక నా బిడ్డ. అది నిజం. నా భార్య చేతిలో సిగరెట్ ఉండటకంటే నేలపై త్రాగి ఆమె పండుకుంటూ నేను అనుమతిస్తాను. నాలో ఉన్న ఈ దేవుని ఆత్మ, అది దేవుని ఆత్మ అన్నట్లయితే నీవు ప్రశ్నించవచ్చు. నీవెక్కడికు చేరినప్పుడు నీవు త్రాగు సిగరెట్ కు బక్కపలచిన తరుణం లేక పలచబడిపోతుంది. ప్రతిసారి కూడా ఆయన దానిని ఎలా ఖండించుచున్నాడు మీరు వేదిక పైన గమనించండి. అది భయంకరమైన విషయం. దానికి దూరంగా ఉండు. స్త్రీలారా, అలాంటి తప్పులు మీకుంటే క్రీస్తు నామమున దయచేసి బయటికి రండి. అది మిమ్మల్ని పగలగొడుతుంది, అది మిమ్మల్ని చంపుతుంది. కారు బరువంతా వచ్చే క్యాన్సర్. అది వైద్యులు మీకు సలహా ఇవ్వ ప్రయత్నిస్తున్నారు. అలాగైతే వారు ఎలాగది అమ్మగలుగుతున్నారు? మీరు మందులు కొట్టుకు వెళ్లిపోయి 50 సెంట్ల విలువైన క్యాన్సర్ నేను కొనాలనుకుంటున్నాను అని అడిగితే వారు వచ్చి వారిని మూసివేస్తారు. అయితే 50 సెంట్ల విలువ గల సిగరెట్లు నీవు కొన్నట్లయితే నీవు అదే కొనుచున్నావు. వైద్యులు అలాగే చెప్తున్నారు. ఓ, ఇది డబ్బు పిచ్చి దేశం, అది ఎంతో చెడు, అది హత్య చేతులాడిది, అది రుజువు చేయబడినది. ఆ అందమైన హుషారైన అమ్మాయిని ఈ సిగరెట్ ఆమె చేతిలో ఉండటం నేను చూసినప్పుడు అది నేను చంపినంతగా చేసినది. ఎందుకంటే నేను ఆమెను ప్రేమించానని నిజంగా అనుకున్నాను. నేను స్త్రీ ద్వేషకుడును అని పిలువబడుతున్నాను, మీకు తెలుసా? ఎందుకనగనేటప్పుడు స్త్రీలకు విరోధిని. అయితే మీకు కాదు సహోదరులకు, సహోదరులకు. నేను నవనాగరిక స్త్రీ అలవాట్లకు విరోధిని. అవునది నిజమే, మంచి స్త్రీలు మంచిగా ఉండవలను. అయితే నా తండ్రి యొక్క బట్టి అక్కడ పని జరుగుతుండడం నాకు జ్ఞాపకం. నీళ్లతో మిగతా వాడితో నేనెక్కడ బయట ఉండవలసి ఉండెను. ఎవరి స్త్రీలు 15-18 సంవత్సరాలు దాటిన వారు అక్కడ, ఇప్పుడు నా వయసులోనున్న పురుషులతో అక్కడ ఉండేవారు. త్రాగుడు కొరకు వారిని మేల్కొల్పడానికి కొరకై వారికి నల్ల కాఫీ ఇచ్చేవారు. వారు ఇళ్లకు వెళ్లి వారి భర్తలకు సాయంత్రం భోజనం తయారు చేయడం కొరకై. ఓ, అలాంటిది ఒకటి. అప్పుడు పరిభాష ఇది, దానితో వారిని చంపడానికి మంచి శుభ్రమైన తుపాకీ గుండు కూడా సరిపోదు. అవునది నిజం, నేను స్త్రీలను ద్వేషించాను, అది నిజం. నేనిప్పుడు ప్రతి ఉనికిని గమనించవలసి ఉన్నది, అదే విషయాన్ని తలంపుగా ఇంకా ఉంచడం కొరకై. అయితే ఒక మంచి స్త్రీ పురుషుని కిరీటములోని ఒక ఆభరణం, ఆమె ఘనపరచబడవలను. నా తల్లి ఒక స్త్రీ, నా భార్య ఒక స్త్రీ, వారు మంచివారు, ప్రేమగలవారు. నాకు వేల వేల మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు. నేను వారిని ఉన్నత భావంతో గౌరవిస్తాను. ఒక తల్లిగా, ఒక నిజమైన రాణిగా దేవుడు వారిని ఎందుకు చేశాడో అది వారు గౌరవించినట్లయితే అది మంచిది. దేవుడు పురుషునికి ఇవ్వగలిగిన మంచి వాటిలో భార్య ఒకటి. ఆమె నిజమైన భార్య అయినట్లయితే రక్షణ తర్వాత భార్య బహుశ్రేష్టమైన వస్తువు. ఆమె అలా కాకపోతే సొలొమోను చెప్పాడు పురుషుని కిరీటంలోని ఆభరణం ఒక మంచి స్త్రీ అని. అయితే ఒక నీచమైన స్త్రీ అతని రక్తములో నీరు వంటిది. అది నిజం, జరుగుతున్న వాటిలో అది బహు చెడ్డది. నీ ఒక మంచి భార్యను కలిగినట్లయితే సహోదరుడా, ఎక్కువగా నీవు ఆమెను గౌరవించవలసినది. అది నిజం, నీవది చేయాలి. ఒక నిజమైన స్త్రీని బిడ్డలారా, మీకు ఇంటి దగ్గర ఉండి మీ భద్రత తీసుకునే నిజమైన తల్లి ఉన్నట్లయితే, మీ బట్టలు శుభ్రపరిచి మిమ్మల్ని బడికి పంపుతూ యేసును గురించి మీకు బోధించితే మీలో ఉన్న అంతటితో ఆ మధురమైన వృద్ధ తల్లిని గౌరవించవలసి ఉన్నది. మీరు ఆమెను ఘనపరచవలెను. అవునండి, ఎందుకనగా ఆమె నిజమైన తల్లి. కెంటకీ పర్వత ప్రాంత అక్షరాతను గుర్చి, అక్షరాస్యతను గుర్చి వారు మాట్లాడతారు. మీరిక్కడ కుక్కల గుంపులు గుర్చి మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్న వృద్ధ తల్లు ఇక్కడికి హాలీవుడ్ కు వచ్చి మీ బిడ్డలను ఎలాగ పెంచవలను నవీన తల్లులకు బోధిస్తున్నారు. తల వెంట్రుకలంతా చంద్రబందరగా చేసుకుని జారముడి వేసుకుని మరి మీరేమని పిలుస్తారో దాన్ని. అలాంటి స్త్రీ వద్దకు ఒక రాత్రి మీ బిడ్డను పంపితే ముఖానికి మేకప్ వేసుకుని ఆమె వస్త్రాలన్నీ ఒక పక్కకు అద్దుముకుని రాత్రంతా త్రాగుతూ ఉండి, సహోదరుడా, ఆ అందమైన హికరి చెట్టు కొమ్మపై ఎక్కి ఆమెకు ఎన్నడూ దిగిరాదు. ఆమె చేయనని నీకు చెప్తున్నాను. హాలీవుడ్ కంటే ఇంకా మంచిది ఇక్కడే ఉన్నది. మరియు మంచి దేశం కంటే, అవును అది నిజం, నవ నాగరికతగా ఉండుకై ప్రయత్నం చేయటం, అది దయ్యం యొక్క పన్నాగాల్లో ఒకటి. ఈ చిన్న అమ్మాయి నేను చూచినప్పుడు, ఈ చిన్న అమ్మాయిని నేను చూచినప్పుడు నా గుండె రక్తమయమైపోయినది. అయ్యో, అభాగ్యురాలు అని అనుకున్నాను. ఆమె అడిగింది, బిల్లీ, నీకు సిగరెట్ కావాలా? వద్దమ్మా అని చెప్పాను, నేను పొగ త్రాగను. ఆమె అన్నది, నీవు నాట్యం చేయను అని చెప్పావు, నాట్యం చేయటానికి వెళ్దామని వారు కోరారు, నేనది చేయలేదు. అక్కడే ఒక నాట్యము ఆడేది ఉన్నది, వారు దాన్ని మేడి చెట్ల వనము అని పిలుస్తారు. నేను చెప్పాను, లేదు నేను నాట్యం చేయను అని అన్నాను. ఆమె అడిగినది, నీవు నాట్యం చేయవు, నీవు పొగ త్రాగవు, నీవు మద్యపానం సేవించవు, ఏవైనా తమాషాలు నీవు ఎలా పొందగలవు అని నన్ను అడిగినది. సరే, నాకు చేపలు పట్టడం ఇష్టం, నాకు వేటాడటం ఇష్టం అని చెప్పాను. అది ఆమెకంత ఆసక్తిగా లేదు. ఆమె అన్నది, ఈ సిగరెట్ తీసుకో. నేను చెప్పాను, వద్దమ్మా, వందనాలు నీకు, పొగ త్రాగను. నేను ఇనుప చట్టం మీద నిలబడి ఉన్నాను. పాతకాలపు ఫోర్డులకు జరుగుడు బల్ల ఒకటి ఉండేది, మీకు తెలుసా? నేను బల్ల పైన నిలబడి ఉన్నాను. వెనుక సిటీలో ఆమె, నేను కూర్చొని ఉన్నాం. ఆమెన్నది, నీవు సిగరెట్ త్రాగకూడదని నీ భావమా అని. ఆడపిల్లలమైన మాకే మీకంటే ఎక్కువ ధైర్యం ఉన్నదే అన్నది ఆమె. నేను చెప్పాను, లేదమ్మా, నేనది చేయాలని నేను అనుకుంటలేదు. ఆమెన్నది, నువ్వు పెద్ద ఆడ మగ కనట్లుగా ఉన్నదే. ఓ అయ్యో, నేను పెద్ద చెడ్డ బిల్లిని కావాలనుకుంటున్నాను, కనుక నేను నిజంగా ఆడ మగగా కావాలనుకుంటలేదు. చూశారా, నేను బహుమతి పొందే వీరుడును కావాలనుకుంటున్నాను, అదే నా జీవిత ధ్యేయం. కనుక నే అన్నాను, ఆడ మగ కానివాడు, ఆడ మగ కానివాడా, నేను దానికి నిలవలేకపోయాను, కాబట్టి అది నాకేవో అని అన్నాను. నా చేయి చాపాను, నేను ఆడమగ కాదో నేను ఆమెకు చూయిస్తాను అని అన్నాను. సిగరెట్ తీసుకుని అగ్గిపుల్ల గీయబోయాను. నీవు ఏమనుకుంటావో దానికి నేను బాధ్యని కాదు, సత్యం చెప్పడానికి నేను బాధ్యుడై ఉన్నాను. నేను ఆ సిగరెట్ ముట్టిస్తుండేగా నేను ఈ బైబిల్ తీసుకుంటే ఎంత నిజమో దానిని త్రాగుటకు నేనంత నిశ్చయించుకున్నాను. గమనిస్తున్నారా? ఒకటి అంటూ ఒకటి వెళ్ళి నేను విన్నాను. నేను మరలా ప్రయత్నం చేశాను, అది నా నోటి ఎద్దుకు రానివ్వలేకపోయాను. నేను ఏడవటం మొదలుపెట్టాను, దాని క్రింద విసిరివేశాను. వరంతా నా వైపు చూచి నవ్వటం మొదలుపెట్టారు. నేను ఇంటికి వెళ్లిపోయాను, పొలంలోకి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అది భయంకరమైన బ్రతుకు. ఒక దినమున నాన్న పిల్లలను తీసుకుని నది ఎద్దుకు వెళ్ళుటకు నాకు జ్ఞాపకం ఉన్నది. వెళ్ళుట నేను నా తమ్ముడు పడవ ఒకటి తీసుకుని విస్కీని అందులో పోయిటకు నది తీరానికి వెళ్లవలసి ఉన్నది. నదీ తీరాన వాటిని నికెలు 12 సంపాదించగల ఒక నికెలకు. నాన్న మాతోనే ఉన్నాడు. అవి సగం అరడజన సీసాలు. గాలి విస్తున్న చెట్టు ఒకటి అక్కడ ఉన్నది. మిస్టర్ డాన్ బుష్ అను అతడు నాన్నతో కూడా ఉన్నాడు. అతను ఒక మంచి పడవ ఉన్నది. అతని పడవను నేను వాడుకోవాలి కనుక అతనితో మంచిగా ఉండాలనుకున్నాను. దానికి మంచి చుక్కాని ఉన్నది, నాకైతే అసలు లేదు. మాకు పాత బద్దెలున్నవి పడవ నడిపించడానికి. అతని పడవ నన్ను నడపడానికి అతను ఇష్టపడతాడేమో అనుకున్నాను. కాబట్టి అతడు అతికించి నాన్న కొరకు బట్టీలు తయారు చేశాడు. కనుక వారి కాళ్లు చెట్టుకు చాచుకుని పెట్టుకుని ఉన్నారు. మా నాన్న తన చేయిని వెనుక జేబులో పెట్టి బెస్కీ ఉన్న చిన్న పొడవాటి చీసా బయటికి తీశాడు, అతనికి అందించాడు. అతను కొద్దిగా త్రాగాడు. అతను నాన్నకు అది తిరిగిచ్చాడు. అతను త్రాగాడు. చెట్టు ప్రక్కనే ఉన్న చిన్న చెట్టు వేరు దగ్గర కూర్చున్నాడు. మిస్టర్ డాన్ బుష్ దాన్ని తీసుకుని, బిల్లీ ఇదిగో నీకే అని చెప్పాడు. వందనాలు, నేను త్రాగను అని నేను చెప్పాను. అతడు అన్నాడు, ఒక బ్రిన్హాం వాడేయండి, త్రాగకుంటా ప్రతి ఒక్కరు తమ సొంత బొట్లతోనే చనిపోతారు. అతడు అన్నాడు, ఒక బ్రిన్హాం వాడేయండి, త్రాగకుంటా. వద్దండి అని అన్నాను. వద్దా నాన్నన్నాడు. మగ ఆడకాని ఒకనిని నేను పెంచాను. మా నాన్న నన్ను ఆడ మగ కాని వాడిని పిలిచాడు. ఆ సీసా నాకివ్వు అని నేను అడిగాను. దాన్ని త్రాగటానికి నిశ్చయించుకుని నేను దానిపై బిరడాను లాగివేశాను. నేను దానిని పైకెత్తినప్పుడు నేను సీసాను తిరిగి ఇచ్చివేసి ఎంత త్వరగా వెలగలను అంత త్వరగా పొలంలోకి వెళ్లిపోయాను ఏడ్చుకుంటూ. అది నేను చేయుటకు ఒకటి నన్ను అనుమతించలేదు. గమనిస్తున్నారా? నేను ఏదో మంచి వాడినని నేను చెప్పుకోవట్లేదు. నేను అది చేయటానికి నిశ్చయించుకున్నాను. అయితే అది దేవుడు కృప, ఆశ్చర్యకరమైన కృప. అవి నన్ను చేయకుండా కాపాడినది. నాకే నేను వాటిని చేయాలనుకున్నాను, అయితే నేను చేయుటకు ఆయన అనుమతించలేదు. ఆ తర్వాత నేను సుమారు 22 సంవత్సరాల వయసులో ఉండగా నేను ఒక అమ్మాయిని కనుగొన్నాను. ఆమె ప్రియురాల్. ఆమె ఆలయానికి వెళ్లే అమ్మాయి, జర్మన్ లూథరన్. ఆమె పేరు బ్రంబాక్, BRUMBACH, బ్రంబాక్ అను పేరుని వచ్చినది. ఆమె ఒక మంచి అమ్మాయి. ఆమె పొగతరగదు, మద్యపానం సేవించదు, నాట్యం చేయదు, లేక ఏమి చేయదు. మంచి అమ్మాయి. నేను ఆమెతో కొద్ది కాలం వెళ్లాను. అప్పుడు నాకు 22. నేను ఒక పాత ఫోర్డ్ కారు కొనేంత డబ్బు నా యొద్ద ఉన్నది. మేము కలిసి తేదీలు నిర్ణయించుకుని వెళ్లాము. ఆ కాలం ముందు ఏ లూథరన్ చర్చి మూసి ఉండేది కాదు. వారు అక్కడ హోవర్డ్ పార్క్ నుండి వెళ్లారు. మిషనరీ బాప్టిస్ట్ చర్చిలో నన్ను అభిషేకించిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, డాక్టర్ రాయ్ డేవిస్. సహోదర అప్షాను నా ఎదుగు పంపిన వారు అతనే, లేక నన్ను గూర్చి అతనితో చెప్పినది డాక్టర్ రాయ్ డేవిస్. అతడు బోధ చేస్తున్నాడు. ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అతనిదే, లేదా అదే ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అని నేను అనుకుంటున్నాను, లేక జెఫర్సన్విల్ లోని మిషనరీ బాప్టిస్ట్ చర్చ్. ఆ కాలం ముందు ఆ స్థలంలో అతను బోధ చేస్తున్నాడు. రాత్రిపూట మేము మందిరానికి వెళ్తుండేవారము. మేము తిరిగి వస్తాము. నేను ఎన్నడూ సంఘంలో చేరలేదు, కానీ ఆమెతో కలిసి వెళ్ళటకు ఇష్టపడ్డాను. ఎందుకంటే ఆమెతో వెళ్ళటకు గల ముఖ్య తలంపేదనగా నేను నమ్మకస్తుడిగా ఉండాలని. కనుక ఆమెతో వెళ్తూ ఉండేవాడను. ఆమె మంచి కుటుంబం నుండి వచ్చిన ఆమె. నేను ఇలాగ ఆలోచన చేసేవాడను, మీకు తెలుసా, మీకు తెలుసా, ఆ యొక్క అమ్మాయి సమయాన్ని నేను తీసుకోకూడదు. అది మంచిది కాదు, మంచిది కాదు. ఎందుకంటే ఆమె మంచి అమ్మాయి, మరి నేను పేదవాడను. మా నాన్న ఆరోగ్యం పాడైపోయినది. మా చీళ్ళు, నేల మీద మంచి కంబళ్ళు ఉండినటువంటి అలాంటి అమ్మాయిని పోషించడానికి నాకు వేరే మార్గాలు లేవే. నేను ప్రప్రదంగా చూచిన కంబలి నాకు జ్ఞాపకం ఉన్నది. అదేదో నాకు అర్థం కాలేదు. నా ప్రక్రియ నడిచి వెళ్లాను. నా బ్రతుకులో నేను చూచిన అందమైన వస్తువు ఇదే అని నేను అనుకున్నాను. అలాంటి దాన్ని నేలపై ఎలాగ పరవగలరు అని నేను అనుకున్నాను. నేను చూచిన మొట్టమొదటి కంబలి అదే. అది పరుపు కంబళ్ళు అని పిలుస్తారు అని నేను అనుకుంటాను. భవిష్యత్ పొరపాటు అనుకుంటాను. ఒక విధంగా వత్తివలే ఉండి, ఒక విధంగా జల్తారు అల్లిక ఉండి నేల మీద పరుస్తారు. అందంగా ఆకుపచ్చ ఎరుపుతో ఉండి దాని మధ్యలో పెద్ద రోజా పువ్వులు. అవునా, అది అందమైన వస్తువు. కాబట్టి నాకు జ్ఞాపకం ఉన్నది. నా మనసులో నేను ఇలాగ నిర్ణయించుకున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని అడగటమా, లేదా నేను ఆమెకు దూరంగా ఉండటమా. మరొక మంచి మనిషి ఆమెను పెళ్లి చేసుకుంటానికై ఆమెడల మంచిగా ఉండే ఒకరు, ఆమెకు జీవనము చేకూర్చగల ఒకరు, ఆమెడల జాలి గల వారు ఆమెను పెళ్లి చేసుకుని నేను ఆమెడల జాలి కలిగి ఉంటాను. అయితే గంటకు నేను 20 సెంట్లు మాత్రమే సంపాదించుతున్నాను. కాబట్టి నేను ఆమె జీవనానికి ఎక్కువ సంపాదించలేక ఉంటే కుటుంబం అంతటి నేనే. మేము జాగ్రత్త తీసుకోవాలి. మరి నాన్న ఆరోగ్యం చెడిపోయినది. నేను వారి భద్రత తీసుకోవాల్సి ఉన్నది. కనుక నిజంగా నాకు అది చాలా కష్టకాలం. కాబట్టి నేను ఎలాగనుకున్నాను, నేను చేయగలిగింది ఒకటే ఒకటి, అది ఆమెకు చెప్పటమే. ఎందుచేతనగా నేను ఆమె యొక్క జీవితాన్ని ఎక్కువగా ధ్వంసం చేస్తున్నాను, లేదా నాతో కలిసి బుద్ధిహీనురాలుగా ఆమెను చేస్తున్నాను అని ఆలోచన చేశాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఎవరో ఒకరు ఆమెను స్వీకరించి ఆమెను పెళ్లి చేసుకుని మంచి గృహముగా చేసుకున్నాను. ఒకవేళ ఆమె నాది కాకపోతే ఆమె ఆనందంగా ఉంటుందని నాకు తెలుసు. కనుక నేను అనుకున్నాను, నేను ఆమెను వదులుకోకూడదు. నేను భయంలో పడిపోయాను. దినదినము దాన్ని గురించి నేను ఆలోచన చేసేవాడను. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని ఆమెను అడగటానికి నేనెంతో బెడియపడ్డాను. ప్రతి రాత్రి కూడా నా మనస్సులో నేను నేర్చుకునేవాడను. నేను ఆమెను అడగబోతున్నాను అని నేను అలా అనుకున్నప్పుడు అదేంటి, సీతాకొక చిలుకలు, లేదా మీరు పొందుకునే వేరొకటిదేంటి? అక్కడ ఉన్న సహోదరులారా, మీరందరికి కూడా బహుశా మీకు అదే అనుభవము ఎదురై ఉండవచ్చును. ఒక వింతైన భావం నాకు కలిగినది. నా ముఖం వేడికి పోయినది. నాకు తెలియట్లేదు. నేను ఆమెను అడగలేకపోయాను. కాబట్టి నేనెలా పెళ్లి చేసుకున్నానా అని మీరు ఆశ్చర్యపోతారని నేను ఊహిస్తున్నాను. ఏంటో తెలుసా, నేను ఒక ఉత్తరం రాసి ఆమెను అడిగాను. అది ప్రేమైన పెళ్లి కాని అమ్మాయి అని కాదు. అది ఇంకా పెద్దది. ప్రేమపక్షంగా దానికంటే అది పెద్దది. అది యొక్క ఒడంబడిక కాదు. నేనెంత ఉత్తమైనదిగా వ్రాయగలను, ఎంత శ్రేష్టమైనదిగా వ్రాయగలను, అంత శ్రేష్టమైనదిగా, అంత గొప్పగా వ్రాశాను. ఆమె తల్లి అంటే నాకు కొంచెం భయం. ఆమె కొంచెం కరుకుగా ఉండేది. అయితే ఆమె యొక్క తండ్రి మర్యాదస్థులైన డచ్ పెద్ద మనిషి, మంచివాడు. అతడు రైల్వే శాఖలో బండ్లు నడుపు వారి సహోదరత్వానికి కార్యనిర్వాహకుడు. వారి కాలంలో, లేక వారి కాలంలో, అతను నెలకు $500 సంపాదించేవాడు. నేనైతే గంటకు 20 సెంట్లు సంపాదన. అతని కుమార్తెని వివాహం చేసుకోవడం, అది జరిగిన పనిని నాకు తెలుసు. ఆమె తల్లి, ఆమె మంచి మనిషే. ఆమె పెద్ద పెద్ద సొసైటీలను, ఏమి మీకు తెలుసా, ప్రిస్సీ మొదలైనవి ఇష్టపడేది. కనుక నా వలన ఆమెకు మరింత లాభం లేదు. నేను కేవలము ఒక సాధారణ అమెరికా దేశపు మందులు తయారు చేసే చెట్టులాటి పల్లెటూరి అబ్బాయిని. ఆమె తలంపు హోప్ చిన్న గొప్ప తరగతి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నది. ఆమె ఆ తలంపు మంచిదే అని అనుకున్నాను. అయితే అప్పుడు నేను అది తలంచలేదు. కాబట్టి అనుకున్నాను, అది ఎలాగో నాకు తెలియలేదు. నేను ఆమె యొక్క తల్లిని అడగలేను. ఆమె తల్లిని అడుగుట అది అసాధ్యమని నాకు నిశ్చయం. కాబట్టి ఆమెనే మొదట నేను అడగవలసి ఉన్నది. కాబట్టి నాకు ఒక ఉత్తరం వ్రాసుకున్నాను. పని చేతి కొరకై దారిని వెళ్తున్న ఆ ఉదయం తపాల పెట్టెలో దాన్ని వేశాను. మేము బుధవారం మందిరానికి వెళ్ళయింటిమి. అది సోమవారం ఉదయం. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పుటకు ఆదివారం అంతా ప్రయత్నం చేశాను. మరి తగినంత దమ్ము నేను తెచ్చుకోలేకపోయాను. కాబట్టి తపాల పెట్టెలో నేను అది వేశాను. ఆ రోజు నా యొక్క పనిలో నేను ఇలాగ అనుకున్నాను, ఆ ఉత్తరం ఆమె తల్లి పట్టుకుంటే ఏమవుతుంది? ఓ, ఒకవేళ ఆమెది పట్టుకుంటే నేను అయిపోయిననే నేను అనుకుంటున్నాను. కారణం ఆమె నన్ను గుర్చి ఎక్కువగా లెక్క చేయదు. నాకు చెమటలు పుట్టుకొచ్చినవి. ఆ బుధవారం నేను వచ్చినప్పుడు నేను తలంచాను. నేను ఎలా అక్కడికి వెళ్ళను? ఆమె యొక్క తల్లి ఆ ఉత్తరం పట్టుకున్నట్లయితే ఆమె నిజంగా నా పని పడుతుంది. కనుక ఆమెకది అందే ఉంటుందని నేను తలంచాను. నేను హోప్ చిరునామా పెట్టాను. అది ఆమె పేరు హోప్. కనుక నేను హోప్ కు అని ఇక్కడ రాస్తాను. బహుశా అది ఆమె పట్టుకోలేకపోవచ్చునేమో అని అనుకున్నాను. కాబట్టి అంతకంటే బయట నిలిచిపోయి ఆమె బయటకు రావటానికి హార్న్ కొడితే బాగుండును అని అనుకున్నాను. ఏ అబ్బాయి కూడా నడుచుకుంటా నేరుగా ఇంటి దగ్గరకు వెళ్లి అమ్మాయి కొరకు తలుపు కొట్టడము తగిన ధైర్యం ఉండదు. ఆమెతో కలిసి బయట ఉండటము పనికిరాని పని. అదెంతో విపరీతమైన విషయం. అది తెలియక కూడా కనుక నా పాత ఫోర్డ్ కార్ నిలుపు చేశాను. దానంతా తలక్కువనంతగా శుభ్రం చేసుకున్నాను. కాబట్టి నేను వెళ్లిపోయి తలుపుకు తట్టాను. కనికరం చూపును కాక ఆమె తల్లే తలుపు ఎద్దుకు వచ్చినది. ఊపిరి పీల్చలేంత పని అయిపోయింది. ఎలా ఉన్నారు మిస్సెస్ బ్రంబే? ఆమె అడిగినది ఎలాగున్నారు విలియం అని. ఓహో విలియం అని అనుకున్నాను. ఆమె అడిగినది లోపలికి వస్తావా? నేను చెప్పాను వందనాలు మీకు. తలుపు లోపలికి నేను వెళ్లిపోయాను. ఓ హోప్ సిద్ధంగా ఉన్నదా అని అడిగాను. అప్పుడే అక్కడికి ఇంటిలో ఉండి హోప్ ఎగురుకుంటూ వచ్చినది. ఆమెకు సుమారు 16 సంవత్సరాలు. ఆమెన్నది హాయ్ బిల్లీ. నే అన్నాను హాయ్ హోప్, నువ్వు మందిరానికి సిద్ధపడ్డావా అని అడిగాను. ఒక్క నిమిషంలో అని ఆమె చెప్పినది. అదే ఆమెకి చేరలేదు, ఆమెది అందుకోలేదు. మంచిది మంచిది మంచిది. హోప్ కూడా అది అందలేదు కనుక మంచిదే. లేకపోతే ఆమె పేరు ఆమె ఉచ్చరించేది. కాబట్టి నేనెంతో ఉల్లాసంగా ఉన్నాను. తరువాత నేను మందిర యుద్ధకు చేరుకున్నప్పటికీ ఆమెకు అందినట్లయితే ఏమవుతుంది అని నేను ఆలోచన చేశాను. చూస్తున్నారా, డాక్టర్ డేవిస్ ఏం మాట్లాడుతున్నాడో నేను వినలేకపోయాను. నేను ఆమె వైపే చూస్తున్నాను. ఆమె ఒకవేళ పట్టుకున్నట్లయితే నేను ఇక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె నాకు ఖచ్చితంగా చెప్తుంది. నేనది అడుగునది, నేను అది అడుగుతానని. సహోదరు డేవిస్ చెప్తున్నది ఏదో నేను వినలేకపోయాను. నేను ఆమె వైపే చూశాను. అరే నేను ఆమె మరవలేకున్నాను అని అనుకున్నాను. అయితే దానికి జవాబు తప్పక వస్తుంది. మందిరం అయిపోయిన తర్వాత వీధిలో కలచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. పాత ఫోర్డ్ కారు యుద్ధకు మేము వెళ్లాము. చుట్టాంతటా చంద్రుడు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. నేను పైకి చూశాను, ఆమె అందంగా ఉన్నది. అబ్బాయి నేను ఆమెను చూశాను. నేను అనుకున్నాను నేను ఆమెకు స్వంతం ఎలా చేసుకోగలను, నేను ఆమెను స్వంతం ఎలా చేసుకోగలను. అయితే నా చేత కాదని నేను అనుకున్నాను. కాబట్టి కొంచెం ముందుగా వెళ్లిపోయాము. ఏమిందో తెలుసా, నేను ఆమె పైకి మరలా ఆమె వైపు మరలా చూశాను. నేను అడిగాను, ఈ రాత్రి నీవెలా భావిస్తున్నావు? ఓ నేను బాగానే ఉన్నాను అని అన్నదామె. మేము పాత ఫోర్డ్ బండి నిలిపి చేసి బయటకు రాబోతున్నాం. చూశారా, ట్రక్ గుండా మూల నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళటానికి ఆమెతో కలిసి ద్వారం ఎద్దుకు వెళ్లాను. ఒకవేళ ఆమెకు ఉత్తరము అందిండకపోవచ్చును అని అనుకుని నేను కూడా అది మర్చిపోదాం అని అనుకున్నాను. ఎలాగైనా మరొక వారం కృప నాకు ఉంటుంది అనుకున్నాను. కనుక నేను నిశ్చింతగా ఉన్నాను. ఆమె అన్నది బిల్లీ ఆ అని అన్నాను. ఆమె అన్నది నీ ఉత్తరం నాకు చేరినది. ఓ నీకా అని అడిగాను. ఆమెన్నది ఆహా. ఆమె నడుచుకుంటూ వెళ్తుంది, ఒక్క మాట మరలా చెప్పలేదు. ఓ స్త్రీ ఒకటి చెప్పు అని నేను తలంచాను. నా ఎదురుండి పారిపో, లేదా దాని గురించి నీ అభిప్రాయం నాకు చెప్పు. నీవది చదివావా అని అడిగాను. అని ఆమె అన్నది. హాయ్ ఆడవాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అనిశ్చితంలో పెడతారా మీకు తెలుసా? అది ఆ విధంగా ఉండదని నా భావన కాదు. గమనిస్తున్నారా? ఎలాగైతే మీకు తెలుసు కదా, నీ ఒకటి ఎందుకు చెప్పకూడదు అని అనుకున్నాను. నేను అలాగే వెళ్తున్నాను. నీవంతా చదివావా అని అడిగాను. ఆహా, మేమిక తలుపు దగ్గరికి చెన్నట్లే చెరాం. నేను అనుకున్నాను, అబ్బాయి గుమ్మములేకి నన్ను తీసుకెళ్లొద్దు, ఎందుకంటే నేను వారి యొద్ద నుండి పరిగెత్తి పొలైను, కనుక ఇప్పుడే నాకు చెప్పు. కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను. ఆమె అడిగినది, ఆమె చెప్పినది, బిల్లీ అది నేను చేయటం ఇష్టపడుతున్నాను. ఆమె చెప్పినది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె ప్రాణమును దేవుడు దీవించును కాక ఇప్పుడు ఆమె మహిమలో ఉన్నది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమె చెప్పినది. మనం మన తల్లిదండ్రులకి దాన్ని చెప్పవలసి ఉంటుంది. నీవాళ్ళు అనుకోవట్లేదా అని అన్నదామె. నేను అన్నాను, పని విను, 50 పాళ్లు పంచుకుంటూ దీన్ని మనం ఆరంభిద్దాం. నేను చెప్పాను, నీవు మీ అమ్మకు చెప్పినట్లయితే మీ నాన్నకు నేను చెప్తాను. ఆరంభించుకుంటూ ఆమె నుండి చెడు భాగాన్ని పెరికివేయట ఆరంభం అది. ఆమె చెప్పినది, సరే నాన్నతో నీవు మొదట చెప్తే. నే అన్నాను, మంచిదే, ఆదివారం రాత్రి అతనితో నేను చెప్తాను. ఆదివారం రాత్రి వచ్చినది. మందిరం నుండి ఇంటికి నేను ఆమెను తీసుకుని వచ్చాను. ఆమె నా వైపే చూస్తుంది. నేను చూశాను, అది 9:30 గంట. అది నేను వెళ్ళడానికి సమయం. కనుక చార్లీ తన బల యొద్ద కూర్చొని టైప్ చేసుకుంటూ ఉన్నాడు. మిస్సెస్ బ్రంబ్యాక్ ఒక మూలన కూర్చుని ఉండి ఒక విధమైన కొక్కెముల గల పుల్లతో ఏదో చేస్తుంది. చిన్న వస్తువులకు కట్లు కడుతున్నది. తెలుసా అది మీకు? మీరేమని పిలుస్తారు నాకు తెలియదు. కనుక ఆ విధమైన ఏదో ఆమె చేస్తున్నది. హోప్ నా వైపే చూస్తూ ఉన్నది. బొమ్మతల ముడిచి నా వైపు ఆమె చూస్తుంది. తన తండ్రిని కదల్చమని అది భావన. ఓ కాదు, అంటే ఎలాగూ అని నేను ఆలోచన చేస్తున్నాను. కనుక నేను ద్వారం యుద్ధకు వెళ్లాను. నేను వెళ్ళటం మంచిదేమో అని అనుకున్నాను. నేను ద్వారం యుద్ధకు వెళ్లాను. ఆమె నాతో కలిసి ద్వారం యుద్ధకు వచ్చటకు బయలుదేరింది. ఆమె ఇప్పుడు కూడా గుడ్ నైట్ చెప్పడానికి లేక రాత్రి శుభాలు తెలియచేయటానికి ద్వారం వద్దకు వస్తూ ఉండేది. కనుక ద్వారం యుద్ధకు వెళ్ళటానికి నేను బయలుదేరాను. నీవు అతనికి చెప్పవట్లేదా? నేను చెప్పాను. నేను తప్పక ప్రయత్నం చేస్తాను. అయితే నేను అది ఎలాగూ చేయాలో నాకు తెలియట్లేదు. ఆమె అన్నది, నేను ఇప్పుడే వెనుకకు పెడతాను, మరి నువ్వు బయటకు పిలువు. కాబట్టి ఆమె వెనుకకు వెళ్లిపోయినది నన్ను అక్కడ వదిలిపెట్టి. నేను చెప్పాను, చార్లీ. అతడు వెనుకకు తిరిగి, ఓ బిల్ అని అన్నాడు. ఒక నిమిషం నేను మీతో మాట్లాడతాను అని అన్నాను. అతడు చెప్పాడు, తప్పక. తన బలయుద్ధ నుండి ప్రక్కకు తిరిగాడు. మిస్సెస్ బ్రంబ్యాక్ అతని వైపు చూచినది, హోప్ వైపు చూచినది, నా వైపు చూచినది. వసారలోకి నీ వస్తావా అని అడిగాను. అవును, నేను బయటికి వస్తాను అని అన్నాడు అని చెప్పాడు అతడు. కనుక అతడు వసారలోకి వచ్చాడు. నిజంగా అందమైన రాత్రి అవును కదా అని అన్నాను. అవును, అది అలాగే ఉన్నది అని అతడు చెప్పాడు. నే అన్నాను, నిజంగా వేడిగా ఉన్నది. నిజమే అని అతను నా వైపు చూశాడు. నేను చెప్పాను, నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను, చూడు నా చేతులకు కాయలు కోచనివి. నీవు ఆమెను తీసుకో బిల్, నీవు ఆమెను తీసుకో, అది మంచిది అని అనుకున్నాను. చార్లీ, నీవు నిజంగా అంటున్నావా? చార్లీ, ఆమె నీ కుమార్తె అని నాకు తెలుసు, నీకు డబ్బున్నది, నేను అన్నాను అలాగా. అతడు నన్ను సమీపించి నా చేతులు పట్టుకున్నాడు. అతడు అన్నాడు, బిల్, విను, డబ్బు మానవ జీవితంలో అన్నిటినీ తీర్చలేదు. నేను చెప్పాను, చార్లీ, గంటకు నేను 20 సెంట్లు మాత్రమే సంపాదిస్తాను. అయితే నేను ఆమెను ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించినది. చార్లీ, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఆమె జీవనము కోసము నా చేతులతో నున్న కాయలు పగిలిపోయేంతగా నేను పనిచేస్తాను. నేను ఆమె ఎడలా ఎంత నమ్మకస్తుడిగా ఉండాలో అంత నమ్మకస్తునై ఉంటాను. అతడు అన్నాడు, బిల్, నేనిది నమ్ముతున్నాను. అతడు చెప్పాడు, బిల్, విను, నేనిది నీకు చెప్పాలనుకుంటున్నాను. అతడు చెప్పాడు, ఇది నీకు తెలుసా, సంతోషం అనేది సంతోషంగా ఉండటకు డబ్బును తీసుకోవద్దు అన్నాడు. ఆ మెడల మంచిగా ఉండు, నీవు అలాగే ఉంటావని నాకు తెలుసు. వందనాలు చార్లీ, నేనే తప్పక అలా చేస్తాను. ఇప్పుడు ఆమె తల్లికి చెప్పుకోవటం ఆమె వంతు. ఆమె ఏ విధంగా సంధించినదో నాకు తెలియదు, కానీ మేము వివాహము చేసుకున్నాము. కాబట్టి మాకు పెళ్లైన తర్వాత మా వద్ద ఏమీ లేవు. ఇల్లు చక్కదిద్దుకుంటానికి మా వద్ద ఏమీ లేవు. మా వద్ద 2 లేక 3 డాలర్లు ఉన్నవి. మేము ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నాము. దాని అద్దె నెలకు $4. అది 2 చిన్న గదుల స్థలం. అది ఒకరు మాకు పాతదైన మడత మంచం ఇచ్చారు. పాత మడత మంచం ఎవరైనా చూశారేమోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. వారు దాన్ని మాకు ఇచ్చారు. నేను సీర్స్ కు రోబాక్స్ కు వెళ్లి ఒక చిన్న బల్ల, 4 కుర్చీలు తెచ్చాను. అవి రంగులు పూసినవి కాదు. సమయానికి కొట్టుకున్నాము. నేను మిస్టర్ వెబర్ పాత తాటి పీచు అమ్మేవాడు అతడు, అతని యొద్ద వంట సామాగ్రి తెచ్చుకున్నాము. అందుకొరకే 75 సెంట్లు చెల్లించాను. $1 మరెంతో అందులో పెట్టే తడికలకు మేము ఇల్లు చక్కపరుచుకున్నాము. నా జ్ఞాపకం ఉన్నది, నేను వాటికి అనగా కుర్చీలకు రంగులు వేసినప్పుడు త్రిపత్రికమనే గడ్డి ఆ దినుసులతో వేశాను. ఎలాగైనా మేము ఆనందంగా ఉన్నాం. మాకు మేమే ఒకరికొకరం, కనుక అన్ని కావలసి ఉండెను. దేవుడు ఆయన కనికర వాత్సల్యతల చేత భూమిపైన బహు ఆనందకరమైన జంట మేము. నేనిది కనుగొన్నాను, లోకములోని వస్తువులన్నీ నీకున్న ఆ ఆనందముతో నీకు సరికాదు. అయితే నీకు ఇవ్వబడిన భాగమునకై నీవెంతగా పోరాడవలసి ఉన్నదు. కొంచెం కాలం తర్వాత దేవుడు దిగి వచ్చి మా చిన్న ఇంటిని దీవించాడు. మాకు ఒక చిన్న బిడ్డ కలిగాడు. అతని పేరు బిల్లీ పాల్. ఇప్పుడు ఇక్కడే పరిచర్యలో ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి 11 మాసాలకు షారోన రోజు అను చిన్న పాప ద్వారా ఆయన మరలా మమ్మల్ని దీవించాడు. షారోన రోజు అను మాట నుండి తీయబడినది. నాకు జ్ఞాపకం ఉన్నది, నేను ఒక రోజు నేను కొంత ధనాన్ని దాచుకుని చిన్న సెలవులకు వెళ్ళుట నాకు జ్ఞాపకం ఉన్నది. పాపా లేక్ అనే చెరువుకు చేపల పట్టానికి వెళ్ళుటకు తిరిగి నా ధరణ వస్తున్నాను. ఈ సమయమందు నా మార్పు నేను మర్చిపోయాను. నేను మార్పును చెందాను. మిషనరీ బాప్టిస్ట్ చర్చిలో నేను డాక్టర్ రాయ్ డేవిస్ వలన అభిషేకం పొందాను. ఆ తర్వాత నేను దైవ సేవకుడయ్యాను. ఒక మందిరాన్ని కలిగి ఉన్నాను. జెఫర్సన్విల్లో నేను బోధిస్తుంది అది. నేను చిన్న సంఘానికి కాపరత్వం చేయించుటిని డబ్బు లేదు. 17 సంవత్సరాలు కాపరత్వం చేశాను. కాపరిగా నేను ఉన్నాను. ఒక్క పెన్నీ కూడా నేను ఎన్నడూ తీసుకోలేదు. చిట్టు చివరికి కానుకల పట్టు పల్లెం కూడా లేదు అక్కడ. పని నుండి నేనే దశం భాగాలు తదితరమైనవి పొందుకుని ఇంటినో. బిల్డింగ్ వెనుక చిన్న పెట్టె పెట్టబడి ఉన్నది. దానికి చిన్న గుర్తు ఇలా చెప్పబడి ఉన్నది, ఈ చిన్నవారిలో మీరొకరికి చేసేది కనుక మీరు నాకు చేసి ఉంటుంది అని. అది సంఘం ఏమిస్తున్నదో అది. మేము చెల్లించడానికి 10 సంవత్సరాల బాకీ మాకున్నది. 2 సంవత్సరాల్లో చెల్లించాం. నేను ఎటువంటి కానుకలు తీసుకోలేదు. ఆ తర్వాత నా యొక్క సెలవులకై సెలవులో గడుపు కొరకై కొద్ది డాలర్లు పొదుపు చేస్తుంది. ఆమె కూడా పనిచేస్తున్నది. ఫైన్ ఒక బట్టల ఫ్యాక్టరీలు. మంచి అందమైన అమ్మాయి. ఈ రోజు ఆమె యొక్క సమాధి మంచులో కురుకుని పోయి ఉండవచ్చును. అయితే ఆమె ఇంకా నా గుండెల్లో ఉన్నది. చేపల వేటకై ఈ సరస్సు యొద్దకు వెళ్ళుటకు తగినంత డబ్బు సమకూర్చడానికి ఆమె ఎంతో కష్టపడి పనిచేసినది. నేను సరస్సు యొద్ద నుండి లేక చెరువు యొద్ద నుండి తిరిగి వస్తున్నప్పుడు ఇండియానాలోని సౌత్ బెండ్ మిషావాక అందులోకి వచ్చినప్పుడు నేను ఇది చూచడానికి మొదలు పెట్టాను. కారుల వెనుక జీజస్ ఓన్లీ, యేసు మాత్రమే అనే గుర్తులు పెట్టుకుని ఉంటా నేను గమనించాను. అది వింతగా అనిపిస్తుంది, యేసు మాత్రమే అని అనుకున్నాను. అది అన్నిటి మీద ఉన్నది. సైకిళ్ల మీద, ఫోర్డుల మీద, కెడ్లాక్స్ మీద, అది ఏమైనప్పటికీ వాటి మీద యేసు మాత్రమే అని ఉన్నది. వాటిలో నేను కొన్నింటిని వెంటాడాను. అవి ఒక పెద్ద ఆలయం వద్దకు వచ్చినవి. వారు పెంతికోస్తు వారని నేను తెలుసుకున్నాను. పెంతికోస్తు వారి గురించి నేను విన్నాను. అయితే వారు నేల మీద పడిపోయి నోటి నిండా నిరుగు కార్చుకునే పరిశుద్ధ గుండ్రాళ్ళు గుంపు అని నేను విన్నాను. వారు నాకు చెప్పిందంతా అదే. కాబట్టి దాంతో నాకేం పనిలేదని అనుకున్నాను. కాబట్టి అక్కడ వారు అవిధంగా ఉంటారని నేను విన్నాను. నమ్మి లోపలికి వెళ్తాను అని తలంచాను. కాబట్టి నా పాత ఫోర్డును నిలుపు చేసి లోపలికి వెళ్లిపోయాను. నీ జీవితంలో నీవు విననంతగా పాటలు. అబ్బో, అక్కడ 2 పెద్ద సంఘాలు ఉండటా నేను తెలుసుకున్నాను. అందులో ఒకటి జేసీ యొక్క పిఏ మరియు డబ్ల్యూ యొక్క పిఏ. అనేక మందికి అవి జ్ఞాపకం నుండి ఇప్పుడు అవి ఏకమైపోయి యునైటెడ్ పెంటెకోస్టల్ చర్చ్ అని పిలువబడుతున్నది. వారి యొక్క ఉపదేశకుల ఉపదేశాలు నేను విన్నాను. వారు అక్కడ నిలబడి యేసును గుర్చి వారు ఉపదేశిస్తూ మరియు ఆయన ఎంతటి గొప్పవాడు, ప్రతిదీ ఎంత ఘనమైనదు, ఇంకా పరిశుద్ధాత్మక బాప్తిస్మాన్ని గుర్చి బోధించారు. వారు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. కొంచెంసేపు అయిన తర్వాత ఒకరు పైకెగిరి భాషలతో మాట్లాడటానికి ప్రారంభించాడు. అరే, నేను ఎన్నడూ నా జీవితంలో అలాంటిది వినలేదు. ఇక్కడ ఒక స్త్రీ పైకి ఎంత త్వరగా నో పరిగెత్తుకుంటూ వచ్చినది. ఆ తర్వాత అందరూ నిలబడి పరుగులు తీస్తున్నారు. నేను అనుకున్నాను, సహోదరుడా, వారికి నిజంగా సంఘం మర్యాదలు తెలియవు. ఏడుస్తూ కేకలు పెడుతూ అలా సాగిపోతున్నారు. ఏంటి గుంపు అని అనుకున్నాను. అయితే ఇది నీకు తెలుసా, అందులో ఒకటి ఉన్నది. నేను అక్కడ కూర్చున్నంతసేపు నేను దాన్ని కొంత ఇష్టపడ్డాను. నిజంగా మంచిగా అనిపించే ఒకటి అక్కడ ఉన్నది. నేను వారిని కనిపెట్టడానికి ప్రారంభించాను. అది అలా సాగిపోయినది. నేను కొద్దిసేపు వారితో ఓపికతో ఉంటాను అని అనుకున్నాను. నేను తలుపుకు దగ్గరగా ఉన్నాను. ఏదైనా మొండిగా అగుపించడం జరిగిందా, నేను ద్వారం ఎదురుండి పారిపోతాను. నా కారు ఎక్కడ పెట్టానో నాకు తెలుసు. అక్కడ ఒక మూలన అక్కడ ఉన్న బోధకులను గుర్చి నేను వినడం మొదలు పెట్టాను. వారు పండితులు, విద్యార్థులు, అది మంచిదే అని అనుకున్నాను. ఇక అది రాత్రి భోజనం సమయమైనది. ప్రతి ఒక్కరూ రాత్రి భోజనానికి రండి అని చెప్పారు. అయితే నేను అనుకున్నాను, ఒక్క నిమిషం ఆగు, నా యొద్ద $1.75 మాత్రమే ఉన్నవి. అవి ఇంటికి వెళ్ళటానికి, అదే నా వద్దనున్న ఇంధనం యొక్క డబ్బు. ఇంటికి తీసుకెళ్ళటానికి అదే నా దగ్గర ఉన్నది. నాకు నా పాత ఫోర్డు ఉన్నది. అది చాలా మంచి పాత ఫోర్డు బండి. అది వెనుకకు తోర్లేది కాదు, ఇక్కడ బయట ఉన్నటువంటిది. అది విరిగిపోయినది. నేను వాస్తవంగా అనుకున్నాను ఫోర్డు బండి గంటకు 30 మైళ్ళు వెళ్తుందని. అది అయితే అది 15 ఇటు 15 అటు కలిపితే 30. నేను ఆ రాత్రి ఇంటికి వెళ్లిపోతాను అనుకున్నాను. తర్వాత రాత్రి కూడెక్కు నేను ఉన్నాను. అతను చెప్పాడు, బోధకులు అందరూ సంఘశాఖ విచ్ఛేదం లేకుండా ప్లాట్ఫామ్ యొద్దకు, వేదిక యొద్దకు రండి అని అన్నాడు. అక్కడ 200 మంది ఉన్నారు. నేను పైకెక్కి పోయాను. కాబట్టి అతడు చెప్పాడు, అందరూ ప్రసంగించడానికి మనకు సమయం లేదు. అలా వచ్చి, మీరు ఎవరైనది, మీరు ఎక్కడి నుండి వచ్చినది చెప్పండి చాలు అని అతడు అన్నాడు. సరే, నా సమయం నాకు వచ్చినది. నేను చెప్పాను, విలియం బ్రెన్హామ్ బాప్టిస్ట్. జెఫర్సన్ విల్, ఇండియానా అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయాను. మిగతా వారందరికీ కూడా వారికి వారికి చెప్పుకుంటూ నిన్ను విన్నాను. పెంతికోస్త్ 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 డబ్ల్యూ యొక్క పిఏ పిఏజిసి పిఏడబ్ల్యూ పి. నేను నడుచుకుంటూ వెళ్తూ నేను ఇలాగ తలంచాను, అరే నేను మురికి బాతు పిల్లను అని అనుకుంటున్నాను, కాబట్టి నేను కూర్చొని కనిపెడుతున్నాను. ఆ రోజు వారికి యవ్వనస్తులైన మంచి బోధకులు అక్కడ ఉన్నారు. వారు బలంగా బోధించారు. అప్పుడు వారు చెప్పారు, ఈ రాత్రికి ఒకరు వర్తమానం ఇవ్వబోతున్నారు. అతని వారు ఎల్డర్ అని పిలుస్తుంటాను. వారి యొక్క దైవ సేవకులను రెవరెండ్ అని పిలుచుకు బదులు అది ఎల్డర్ అని పిలుస్తారు. అక్కడ వారు ఒక పెద్దవాడైన రంగుచేతి మనిషిని తీసుకుని వచ్చారు. అతడు పాతకాలపు బోధకులు ధరించి వస్త్రం ధరించి ఉన్నాడు. అటువంటిది మీరు ఎప్పుడైనా చూశారో లేదో అని అనుకుంటున్నాను. వెనుక పొడవాటి పావురపు తోక తెలుసా, మృదువైన రంగు, అతని తల చుట్టూ తెల్లటి అంచులున్న వెంటుకలు. ఆ భాగ్యుడికి దీనుడు. ఈ విధంగా అతడు బయటికి వచ్చాడు. చూశారా, అతను అక్కడ నిలబడి చుట్టూ తిరిగాడు. బోధకులందరూ యేసును గుర్చి ఆయన ఎటువంటి ఘనుడో బోధించారు. ఏ వృద్ధుడు అతని పాఠాన్ని ఏబు గ్రంథంలోని తీసుకున్నాడు. ఉదయ నక్షత్రాల ఏకముగా గుడి పడినప్పుడు, దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలలో అతని వేసిన వాడేవడు? ఆ వృద్ధుడైన అతడు అక్కడ కొందరు యవ్వనస్తులను ఎందుకు వారు పెట్టకూడదు, ఈ వృద్ధుడైన బోధకుడిక్కడ అని అనుకున్నాను. స్థలమంతా బాగా నిండిపోయినది, వారెందుకు అలా చేయకూడదు అని అనుకున్నాను. ఈ వృద్ధుడైన ఇతడు భూమి మీద ఏమి జరిగినదో బోధించడానికి బదులు నిత్యము పరలోకంలో ఏమి జరుగుతున్నది అనేది అతడు బోధించడానికి ప్రారంభించాడు. అతడు ఆయన కాలం యొక్క ఆరంభ కాలంలో తీసుకుని ఆయన రెండవ కాలంలో లేక రెండవ రాకడలో అడ్డంగా అయిన ఇంద్రధనస్సు వరకు ఆయన తీసుకుని వచ్చాడు. అలాంటి బోధన బ్రతుకుల్లో ఎన్నడు వినలేదు. ఆత్మ అతడి తగినప్పుడు అంత ఎత్తుకు అతడు ఎగిరి రెండు కళ్ళను కలిపి కటుక్కున్నట్లుగా చేసేవాడు. వెనుకకు భుజాలు విసిరి వేదికను పొడుస్తూ ఉండేవాడు. బోధించడానికి మీరు నాకు తగినంత స్థలం మీరు నాకివ్వలేదు అని అన్నాడు. ఇక్కడ నాకున్న దానికంటే ఎంతో స్థలం అతనికి. నే అనుకున్నాను, ఆ వృద్ధుడైన ఆ మనిషిని ఆ విధంగా ఉండడానికి అది చేసినట్లయితే, అది నా మీద ఉన్నట్లయితే అది ఏమవుతుంది, అందులో నాకు కొంత కావాలి అని నేను తలంచాను అని అనుకుంటున్నాను. అతడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వృద్ధుడైన అతని గురించి నేనెంతో బాధపడ్డాను. అతడు అయితే అతడు విడిచి వెళుతున్నప్పుడు నాకు నేనుగా బాధపడ్డాను. అతడు ఎక్కడి నుండి వెళ్లిపోవడం నేను చూశాను. నేను ఆ రాత్రి వెళ్లిపోయి నేను ఇలాగ ఆలోచన చేశాను, మనసు ఉదయం నేనెవరైనది, నేను ఎక్కడ ఉన్నది ఎవ్వరికి తెలియకూడదు అని అనుకున్నాను. కాబట్టి నేను వెళ్లిపోయి నా ట్రౌజర్ ఇస్త్రీ చేసుకున్నాను. ఆ రాత్రి నిద్రపోవడానికి జొన్నపొలంలోకి వెళ్లిపోయాను. నేను వెళ్లిపోయి కొన్ని కొట్టులో ఉన్న అప్పడాలను కొనుక్కున్నాను. అతన్ని ఒక నికెల్ కే కొన్నాను. అవన్నీ అక్కడ ఒక నీటిని తోడే సాధనం ఒకటి ఉన్నది. కొద్దిగా నీళ్లు తెచ్చుకున్నాను. కొద్దిసేపు అవి ఉపయోగపడతామని నేను అనుకున్నాను. కాబట్టి కొద్దిగా నీళ్లు తెచ్చుకుని వెళ్లిపోయి నా అప్పడాలని తిన్నాను. తిరిగి వచ్చి మరలా కొంచెం నీళ్లు త్రాగాను. జొన్నపొలంలోకి వెళ్లిపోయి రెండు సీట్లు తీసి నా చిన్న సీట్ సెకండ్ ట్రౌజర్ పైన అక్కడ పెట్టాను. వాటిని సీటుతో నొక్కి పెట్టాను. ఆ రాత్రి సుమారు రాత్రి అంతా ప్రార్థన చేశాను. నేను అడిగాను, ప్రభువా, నేను కావాలని అనుకుంటున్నది ఇది ఏంటి? నా బ్రతుకులో అటువంటి భక్తి పనులు నేనెన్నడూ చూడలేదు. ఇదంతా ఏదో తెలుసుకుంటానికి నాకు సహాయం చేయి. తర్వాత ఉదయం ఎక్కడికి వెళ్లిపోయాను. మమ్మలను ప్రాతకాల వేళ పలహారానికి ఆహ్వానించారు. వారితో వెళ్లి భుజించడానికి నేను వెళ్లలేదు, ఎందుకంటే కానుక వేటుకు నా యుద్ధ ఏమీ లేదు. నేను అలాగ వెనుకకు వెళ్లిపోయాను. తర్వాత ఉదయం నేను వెళ్లాను. నా అప్పుడాలు కొన్ని తిని కూర్చున్నాను. మైక్రోఫోన్ వారు సంక్షిప్తపరిచారు. అంతర్గతం నేనెన్నడు మైక్రోఫోన్ చూడలేదు. అదంటే నేను భయపడ్డాను. చిన్న థాడు ఇక్కడ వేలాడుతూ ఉన్నది. వాటిలో వేలాడుచున్న మైకులు అలాగు. అతడన్నాడు, గత రాత్రి వేదిక పైన ఇక్కడ ఒక బాప్టిస్ట్ బోధకుడు ఉన్నాడు. ఓహో, నేనుకున్నాను ఇప్పుడిక పనిచేయటకు నాకు మంచిదే. అతను చెప్పాడు, వేదిక మీద ఉన్న బోధకులందరికంటే అతను చిన్నవాడు. అతని యొక్క పేరు బ్రెన్హామ్. అతని యొక్క వివరాలు ఎవరికైనా తెలుసా, రమ్మనతనికి చెప్పండి. ఈ ఉదయం వర్తమానము అతను ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం అని అతడు అన్నాడు. ఓ అయ్యో, నేను చిన్న టీషర్ట్ తొడుక్కున్నాను, సీఫ్ సెకండ్ ట్రౌజరు. అది మీకు తెలిసినా, బాప్టిస్ట్ వారమైన మా నమ్మకం వేదిక వద్దకు వెళ్ళినప్పుడు నీవు సూటు తొడుక్కోవాలి. అవునా? కనుక నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఆ సమయంలో ఉత్తరాదిన వారిది ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకనగా అది వారి అంతర్జాతీయ సమావేశాలు. రంగుజాతి వారు అది దక్షిణాదిన ఏర్పాటు అయినట్లయితే వారు రారు. వారిక్కడ రంగుజాతి వారు ఉన్నారు. నేను దక్షిణాది వాడను. నాకింకా చొక్కాయి కాలరు గంజితోనే ఉన్నది. అవునా? ఒకరికంటే నేను పర్వాలేదు అని తలంచుడు. అది ఆ ఉదయం అలా జరగబడవలసి ఉన్నది. నా ప్రక్కనే ఒక రంగుజాతి మనుషుడు కూర్చుని ఉన్నాడు. కనుక నేను కూర్చుని ఉండే అతని వైపు తుషాను. సరే, అతడి సహోదరుడు కదా అని అనుకున్నాను. అతను అడిగాడు, ఎవరికైనా తెలుసా విలియం బ్రెన్హామ్ యొక్క వివరాలు? నేను ఆ స్థలంలో ఇలాగూ వంగి ఉన్నాను. అతను రెండవసారి ప్రకటన చేశాడు. అతడు ఈ చిన్న మైక్ లాగాడు. అతను అన్నాడు, బయట ఉన్నవారు ఎవరైనా విలియం బ్రెనహాం యొక్క వివరాలు తెలుసా? ఈ ఉదయం వర్తమానం అతనివ్వాలని మేము కోరుతున్నాం అని అతనికి చెప్పండి. అతడు దక్షిణ ఇండియాకు చెందిన ఒక బాప్టిస్ట్ బోధకుడు. నేను నెమ్మదిగా కూర్చొని బాతువల్లే వంగి ఉన్నాను. తెలుసా, ఎవరూ నన్ను ఎదుగరు. ఎలాగైతేనేం? ఆ రంగుజేత మనిషి నా వైపు చూశాడు. అతను ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడిగాడు. నేను అబద్ధం చెప్దామా లేక ఏదైనా చేద్దామా అని అనుకున్నాను. ఇక్కడే ఉన్నాడు అని నేను చెప్పాను. అవునండి అని అతను అడిగాడు. నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. అని అన్నాను. నేనే అతడిని అని చెప్పాను. మంచిది, అక్కడి పైకి వెళ్ళు అని చెప్పాడు అతడు. నే చెప్పాను, లేదు నేను వెళ్ళలేను. గమనిస్తున్నావా, నేను ఈ చిన్న పాత సీసెక్కర్ ట్రౌజర్తో ఈ చిన్న టీషర్ట్తో ఉన్నాను అని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్లలేకున్నాను అని చెప్పాను. అతడు అన్నాడు, నీవు ఏ విధంగా బట్టలు ధరించుకున్నది ప్రజలు ఏమి అనుకోరు, అక్కడికి పైకి వెళ్ళు అని అతను చెప్పాడు. నే అన్నాను, వద్దు వద్దు అన్నాను. మెదలకుండా ఉండు, ఇప్పుడేమి మాట్లాడవద్దు. వారు ఫోన్ వెనక్కి వచ్చి, విలియం బ్రెనహాం యొక్క వివరాలు ఎవరికైనా తెలుసా? ఇతడు చెప్పాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. అయ్యో, ఆ చిన్న టీషర్ట్ ధరించి నేను అక్కడ నిలబడ్డాను తెలుసా? అతను చెప్పాడు, మిస్టర్ బ్రెనహాం గారు పైకి రండి, నీవే వర్తమానం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. ఓ, ఆ బోధకులందరి ఎదుట, ఆ ప్రజలందరి ఎదుట వదిలిపెట్టి వెళ్ళాను. నా ముఖం ఎర్రబారినది, నా చెవులు మంటలికిపోయినవి. వెళ్ళిపోయాను శీర్షక ట్రౌజరు టీషర్ట్ బోధకుడు, బాప్టిస్ట్ బోధకుడు, మునుకు ఎన్నడూ చూడని మైక్రోఫోన్ ఎద్దుకు వెళ్ళుట. తుషారా, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను చెప్పాను, సరే మంచిది, నాకు దీని విషయం తెలియదు, నేను తడబడుతున్నాను, నిజంగా భయపడుతున్నాను. మీకు తెలుసా, నేను ఇక్కడ లూకా 16 తీసుకున్నాను, నేను తలంచాను, నేను ఈ పాఠ్యాంశం తీసుకున్నాను. అప్పుడు అతడు పతనములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి చూచి కేకలు వేశాను. నేను ఇక బోధ చేయడం మొదలు పెట్టాను. మీకు తెలుసా, నేను బోధ చేయుట మొదలు పెట్టాను. కొద్దిగా సమదాయించుకున్నాను. నేను చెప్పాను, ధనవంతుడు పాతాళంలో ఉండి కేకలు వేసెను. ఆ మూడు చిన్న మాటలు అలాంటివి నాకు చాలా ప్రసంగాలు ఉన్నవి. ఈ విధంగా నీవిధ నమ్ముతున్నావా? మరియు బండతో మాట్లాడు, నేనవి బోధించడం మీరు వినింటారు. అప్పుడు అతడు కేకలు వేసెను అనేది, అక్కడ బిడ్డలు లేరు నిజంగా నరకములో. అప్పుడు అతడి కేకలు వేసెను. నేను చెప్పాను, అక్కడ పువ్వులు లేవు. అప్పుడు అతడి కేకలు వేశాను. అక్కడ దేవుడు లేడు. అప్పుడు అతడి కేకలు వేశాను. అక్కడ క్రీస్తు లేడు. అప్పుడు అతను ఏడ్చాను, కేకలు వేశాను. అప్పుడు నేను కేకలు వేశాను, ఏడ్చాను. నన్ను ఒకటి పట్టుకున్నది. ఓ అయ్యో, తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు. నాకు నేను ఒక విధంగా అయిపోయాను. నేను బయట నిలబడి ఉన్నాను. అక్కడ ఉన్నవారు ఏడుస్తూ కేకలు పెడుతున్నారు. నాకు మాకది భయభక్తితో ఉన్న సమయం. నేను బయటకు వచ్చినప్పుడు పెద్ద టెక్సాస్ టోపీ ధరించి పెద్ద బూట్లు వేసుకున్న ఒక అతను నా ఎదుకు వచ్చాడు. అన్నాడు, నేను ఎల్డర్ ఫలానా ఫలానా భౌతికుడును, కౌబాయ్ బూట్లు, కౌబాయ్ వస్త్రాలు ధరించి ఉన్నాడు. నేను అనుకున్నాను, సరే నా శీర్షక ట్రౌజరు అలాగైతే అంత చెడ్డదేమీ కాదే. అడిగాడు, నీవు టెక్సాస్ కు వచ్చి ఉద్యోగ కుటలు పెట్టాలి అని అన్నాడు. మిస్టర్, నేను అది కింద పెట్టనివ్వు. నేను ఆ విధంగా దాన్ని కిందనే పెట్టివేశాను. ఇక్కడ గాల్ఫ్ ఆడుతున్నప్పుడు ధరించే బట్టలు వంటి గాల్ఫ్ ధరించి వచ్చాడు. చిన్న బ్లౌజ్ ప్యాంట్స్ వంటి ప్యాంట్లు వేసుకుని ఉన్నాడు. అతను అడిగాడు, నేను ఎల్డర్ ఫలానా ఫలానా మయామి. నేను అనుకున్నాను, ఓ ఆ వస్త్రధారణ బాగా లేదు కాబోలు. నేను అది చూశాను. నేను అనుకున్నాను, మంచిదే కాబట్టి వెళ్లి పట్టుకుని నేను ఇంటికి వెళ్లిపోయాను. నా భార్య నన్ను కలుసుకుని అడిగినది, బిల్లీ నీవింత ఆనందంగా ఉండడానికి కారణమేంటి? ఓ, నేను పంట మీద పాల మేగడను నేను కలుసుకున్నాను. ఓ, నీ వెన్నడు చూచినప్పటికీ అది శ్రేష్టమైనదే. అక్కడ ఆ ప్రజలు వారి భక్తిని గురించి సిగ్గుపడదు. అదంతా నేను ఆమెకు చెప్పాను. హనీ, ఇలా చూడు, అంతా ఆహ్వానపు దండలే. ఆ ప్రజలు వారు ఆమె అడిగినది, వారు పరిశుద్ధ గుండ్రాలు కారు కదా. నాకు తెలియదు ఏ రకపు గుండ్రాల్లో వారు. అయితే నాకు అవసరమైనది వారు ఒకటి కలిగి ఉన్నారు. గమనిస్తున్నారా, నేను చెప్పాను ఒకటి మాత్రం ఖచ్చితం. నేను చెప్పాను, నేను ఒక వృద్ధుడిని నేను చూశాను, 90 సంవత్సరాలు, తిరిగి ఎవరుడు అవటం. నేను చెప్పాను, నేను ఏనాడు కూడా నా బ్రతుకుల్లో అలాంటి బోధ వినలేదు. మరేంటి, ఆ విధంగా ఉండే ఒక బాప్టిస్ట్ బోధకుని నేను చూడలేదు. నేను చెప్పాను, వారు ఊపిరిపోయినంతగా బోధించారు. వారి మోకాళ్ల భూమికి వారు అనింప చేసి తిరిగి వచ్చి ఊపిరి పీల్చారు. 2 భవంతులు దాటినంతగా వారు ఇంకా బోధ చేశారు. అలాంటిది నా బ్రతుకుల్లో నేను వినలేదు అని చెప్పాను. వారు అన్య భాషలో మాట్లాడారు. వారు మాట్లాడేదో మరొకరు చెప్తున్నారు. అలాంటిది నా బ్రతుకులో నేను వినలేదు. నేను అడిగాను, నీవు నాతో వస్తావా అని. ఆమె చెప్పినది, హనీ, నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మరణం మనల్ని వేరు చేయు వరకు నీతో ఉంటాను. ఆమె చెప్పినది నేను వస్తాను. ఆమె అడిగినది ఇప్పుడు మన వారికి చెబుదాం. నేను చెప్పాను నేను మా అమ్మకు చెప్తాను, నీవు మీ అమ్మకు చెప్పు. నేను వెళ్లిపోయి అమ్మకు చెప్పాను. అమ్మ అన్నది సరే బిల్ తప్పక చెయ్యి, ప్రభు నిన్నేది చేయమని చెప్పాడో వెళ్లి అదే చెయ్యి. కాబట్టి మిస్సెస్ బ్రంబ్యాక్ నన్ను రమ్మని కబురు చేసినది. నేను వెళ్లాను. నీవు చెప్తుందంతా ఇదంతా ఏంటి అని ఆమె అడిగినది. ఓ మిస్సెస్ బ్రంబ్యాక్ నేను చెప్పాను, అయితే అటువంటి వారిని మీరంతా ఎన్నడూ చుచ్చియుండరు. ఆమె చెప్పినది మౌనంగా ఉండు మౌనంగా ఉండు. అవునమ్మా నే అన్నాను క్షమించు. ఆమె అన్నది వారు పరిశుద్ధ గుండ్రాల గుంపని నీకు తెలుసా? నేను చెప్పాను లేదమ్మా అది నాకు తెలియదు. నే అన్నాను వారు నిజంగా మంచివారు. ఆమె అన్నది మంచి ఆలోచనే, అలాంటి వారి వద్దకు నా కుమార్తెను లాక్కుని పోదామని నీవనుకుంటున్నావా అన్నది ఆమె హాస్యాస్పదమది. మిగతా సంఘాలు త్రోసి వేసిన చెత్తగాక మరేమీ కాదిది. ఆమె అన్నది నిజంగా అటువంటి వాటి యొద్దకు నా కుమార్తెను నీవు తీసుకుని వెళ్లొద్దు. అయితే మిస్సెస్ బ్రాంబక్ ఇది తెలుసా, నా హృదయాంతరంగంలో ప్రభు వారి యొద్దకే వెళ్లమన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఆమె అన్నది నీవు నీ సంఘం యొద్దకు వెళ్ళు, వారు ఒక బోధకుని ఇల్లు నీకు ఏర్పాటు చేయవరు. బుద్ధి కలిగి ఒక పురుషుని వలె ఉండు. నీవు నా కుమార్తెను అక్కడికి తీసుకుని వెళ్లకు. నేను చెప్పాను అవునమ్మా. నేను వెనుతిరిగి బయటకు వెళ్లిపోయాను. హోప్ ఏడవడం మొదలు పెట్టినది. ఆమె బయటకు వచ్చి బిల్లీ అమ్మ ఏం చెప్పినప్పటికీ నేను నీతోనే ఉంటాను, ఆమె హృదయము దీవించబండు కాక. అలాగే హనీ అని నేనన్నాను. నేనది అలాగ ఉండనిచ్చాను. అలాంటి వారితో ఆమె తన కుమార్తె వెళ్ళటకు అనుమతించలేదు, ఎందుకనగా అది చెత్తగాక మరొకటి కాదు కనుక. కనుక నేను అది అలాగే ఉండనిచ్చాను. నా బ్రతుకులో నేను చేసినటువంటి చెడ్డ పొరపాటు అదే. కొంచెం కాలం తర్వాత కొద్ది సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. ఒక దినాన 1937లో వరద వచ్చినది. ఆ సమయంలో నేను గస్తీ తిరుగుతున్నాను. ఇల్లు కూలిపోతున్నవి. వరదలో నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి నా శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నాను. నా సొంత భార్య జబ్బు పడిపోయినది. నిజంగా ఆమె వ్యాధిగ్రస్తురాలైపోయినది. నిమోనియాతో జబ్బు పడినది. ఎప్పుడు ఉండే ఆసుపత్రి నిండిపోయినది. ఆమెను అక్కడ పెట్టలేకపోయాము. కాబట్టి ప్రభుత్వం వారు బయట గదులు ఏర్పరచగా అక్కడకు తీసుకుని వెళ్లాము. అప్పుడు వారిని బయటికి వెనుకకు పిలిచారు. నేను ఎప్పుడు నదిలోనే ఉండేవాడను, సంపూర్తిగా ఇక పడవ నడిపేవాడినై ఉన్నాను. కనుక వరదల నుండి రక్షణ కలిగించుటకై ప్రజలను చేర్చుటకు నేను ప్రయత్నిస్తున్నాను. వారు నన్ను పిలిచి చెప్పారు, అదిగో చెస్టర్ స్ట్రీట్ లో అక్కడ ఒక ఇల్లున్నది, అది ఇక మునిగిపోబోతున్నది. అక్కడకు తల్లి కొందరు పిల్లలున్నారు. నీ పడవ నీ మోటారు వారిని తీసుకుని రాగలరా అని అడిగారు. నేను చెప్పాను సరే నేను చేయగలిగినంతా చేస్తాను. నేను అలలను ఛేదించుకుంటున్నాను. అక్కడ నీటికి అడ్డంగా వేసిన కట్ట తెగిపోయినది. అలా పట్టణము ఆ నగరము కడిగి వేయబడుతున్నది. నేను ఇవ్వగలిగినంత రసాన్ని ఇచ్చాను. తర్వాత చివరకు ఆ ఇరుకు సందు వరకు తదితర స్థలాలు చేరాను. నీరు పోయే ఆ స్థానం ఎక్కడ ఉన్నదో దానికి సమీపంగా చేరాను. ఒకరు ఏడవటం నేను విన్నాను. బొస్సారాలో ఒక తల్లి నిలబడి ఉంటే నేను చూశాను. అక్కడ వారి పెద్ద ఆ పత్రాలు దొరికిపోతున్నవి. ఆ విధంగా నేను ఎంత త్వరగా ఎక్కగలను అంత త్వరగా ఈ దిశగా ఎక్కిపోయాను. ప్రవాహాన్ని తాకి తిరిగి ఆ ప్రక్కకి వచ్చాను. స్తంభానికి చుట్టుకొరకి సమయానికి నా పడవను నిలుపు చేశాను. ద్వారం యొక్క స్తంభానికి లేదా వస్సారు స్తంభానికి నేను పరిగెత్తుకుని వెళ్లి తల్లిని లాక్కుని వచ్చి ఇద్దరు ముగ్గురు బిడ్డలను ఆమెతో అక్కడికి తెచ్చాను. నా పడవ నేను పాడు చేసుకుని వెనక్కు ఆమెను తీసుకుని వచ్చాను. క్రిందకు బయటకు తీసుకుని వచ్చి తీరం మీదకు తీసుకుని వచ్చాను. సుమారు నగరానికి అది 1.5 మైళ్ళు ఉంటుంది. నేను ఆమెను తీరానికి తెచ్చునప్పటికీ ఆమె ముచ్చలిపోయినది. నా బిడ్డ నా బిడ్డ అని ఏడుస్తుంది. సరే నే అనుకున్నాను, ఇంటిలో తన బిడ్డను మర్చింది కాబోలు అని అనుకున్నాను. వారు ఆమెను జాగ్రత్తగా తీసుకుంటున్నప్పుడు నేను తిరిగి వెళ్లిపోయాను. నేను వెదకదకై వెళ్లాను లేదా ఆమె బిడ్డ ఎక్కడున్నదా అని ఆమె ఆశిస్తున్నది. సుమారు 3 సంవత్సరాల చిన్న బిడ్డ అక్కడ ఉన్నాడు. నేను అనుకున్నాను ఆమె పాలు త్రాగే చిన్న బిడ్డ కాబోలు అని అనుకున్నాను మరొకరు. కాబట్టి నేను తీసుకుని అక్కడికి వెళ్లాను. నేను ఆ లోపలికి వెళ్ళగా ఏ బిడ్డ నాకు కనబడలేదు. వస్సార పొడవుగా ఉంది, ఇల్లు లోపల ఉంది. నా పడవలో తెరాడుతున్న ఆ వస్తువును త్వరగా పరిగెత్తుకెళ్లి లాక్కొచ్చాను. పడవలోకి వెళ్లాను, దాన్ని లాగి వదులు చేశాను. అది నా స్వాధీనంలో నుండి విడిపోయి ప్రాముఖ్యది ప్రవాహంలోకి వెళ్లిపోయినది. అది రాత్రి 11:30 నిద్ర వస్తున్నది, మంచు కురుస్తున్నది. బయలుదేరే యంత్రపు త్రాడును తటాలను లాగాను. పడవలు లాగటానికి ప్రయత్నం చేశాను, అది బయలుదేరటం లేదు. మరలా ప్రయత్నం చేశాను, కదలటం లేదు. ఇంకా ప్రవాహపు లోతుకు వెళ్లిపోయాను. ఎత్తు పల్లాలు నా క్రింద ఉన్నవి. నేను ఎంతో కష్టతరంగా ప్రయత్నము చేశాను. నేను అనుకున్నాను అయ్యో ఇక్కడే నా అంతం వచ్చేసినది, ఇది అదే. నేను కష్టంగా ప్రయత్నం చేశాను. నేను అడిగాను, ప్రభువా, దయచేసి ఈ విధంగా నన్ను చనిపోనివ్వద్దు. నేను లాగాను, అది నా దగ్గరికి తిరిగి వచ్చినది. నీవు వెళ్ళకుడిని, ఆ చెత్త గుంపు సంగతి ఏంటి? చూశారా, తిరిగి నా చేయిని పడవపై పెట్టి దేవా నా ఎల్లె కనికరము చూపు అని అడిగాను. ఈ విధంగా నా భార్య బిడ్డను కలవకుండా నన్ను విడవద్దు. అక్కడ వారు జబ్బుతో ఉన్నారు, దయచూపు. నేను అలాగే దాన్ని లాగుతూ ఉన్నాను, అది కదలదు. ఆ క్రింద ఆ అరుపులు నేను వినగలుగుతున్నాను. కొద్ది నిమిషాల్లో అయ్యో అది అయిపోతుంది. నేను అడిగాను, ప్రభువా, నీవు నన్ను క్షమించినట్లయితే నేను నీకు ఏదైనా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. పడవలో మోకరించాను, నా ముఖానికి తుషారము కొట్టినది. నీవు చేయమని ఏది చెప్తే అది నేను చేస్తాను. మరలా లాగాను, అది కదిలినది. దానిపైన గ్యాస్ అంతా తిప్పాను. చివరికి ఒడ్డుకు చేరాను. కస్తి తిరిగే ట్రక్కును కలుసుకుంటానికి వెనుకకు వెళ్లాను. అక్కడ కొందరు చెప్పారు, ఇదిగో ప్రభుత్వం ఇక తుడిచిపెట్టబడినది. నా భార్య బిడ్డ అందులో ఉన్నారు, ఇద్దరు బిడ్డలు. నేను ఎంత త్వరగా వెళ్ళగలను అంత త్వరగా ప్రభుత్వం వద్దకు వెళ్లాను. నీళ్లు అంతటా 15 అడుగుల లోతు ఉన్నది. అక్కడ మేజర్ ఉన్నాడు. నేను అడిగాను, మేజర్, ఆసుపత్రికి ఏం జరిగింది? భయపడవద్దు, అందులో నీకెవరైనా ఉన్నారా అని అడిగాడు. నే అన్నాను, అవునండి, జబ్బుతో ఉన్న భార్య, ఇద్దరు బిడ్డలున్నారు. అతను చెప్పాడు, వారంతా బయటికి వచ్చారు అన్నాడు. వీటిని మోసుకుని పోయే కారులో ఉన్నారు. వారు చార్లెస్ టౌన్ వెళ్తున్నారు. నేను పరిగెత్తుకుని పోయి నా పడవను తీసుకున్నాను, లేదా నా కారు ఎక్కాను. నా బోటు దాని వెనకాల ఉన్నది. అక్కడ అప్పుడు నీళ్లు కయ్యలు సుమారు 2.5 లేక 3 మైళ్ళ వెళ్లిపోన్నవి. రాత్రంతా నేను ప్రయత్నం చేశాను. అందులో కొందరు చెప్పారు, మోసుకుని పోయే ఆ వస్తువులు దారులన్నీ కూడా ఆ గౌరుల యొద్ద కొట్టుకుని పోయినవి అని వారు చెప్పారు. నాకైతే నేనే ఒక చిన్న ద్వీపంలో నిర్జనవాసిగా ఉన్నట్లుగా ఉన్నాను. 3 దినాలు అక్కడ కూర్చున్నాను. అది చెత్త కాదా అని తలంచడానికి నాకెంతో సమయం దొరికినది. అలా గుండె కొట్టుకుంటున్నది, నా భార్య ఎక్కడా? కొన్ని రోజులకు నేను అక్కడికి దాటి అక్కడికి చేరుకున్న తర్వాత కొన్ని దినాలకు ఆమె నిన్ను కనుగొన్నాను. ఆమె కొలంబస్, ఇండియానా మార్గాన ఉన్నది. అక్కడ వారు బాప్టిస్ట్ ఆడిటోరియం వారు నిర్మించినవి రోగుల గదులు. చిన్న ప్రభుత్వపు మంచాల పైన ప్రభుత్వపు ఆసుపత్రి వలె ఏర్పాటు చేశారు. ఆమె ఎక్కడుందో తెలుసుకుంటానికి నేను ఎంతగా పరిగెత్తగలను అంతగా పరిగెత్తాను. హోప్ 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 అని అరచుకుంటూ నేను చూశాను, అక్కడ మంచు పైన పడుకుని ఉన్నది. టీవీ ఆమెకు వచ్చినది. ఎముకలతో ఉన్న ఆమె చిన్న చేయి పైకెత్తినది. బిల్లీ అని అన్నది. నేను ఆమె ఎదుగు పరిగెత్తాను. హోప్ అని ఆమె అడిగినది, నేను భయంకరంగా ఉన్నానా కదా? లేదు హని, నువ్వు బాగానే ఉన్నావు. మాకేమున్నదో దానంతటితో కూడా సుమారు 6 నెలలు మేము కృషి చేశాము ఆమె ప్రాణాన్ని రక్షించడం కోసం. అయితే ఇంకా కృషించిపోయింది ఆమె. ఒకరోజు నేను గస్తీ తిరుగుతున్నాను, నా రేడియో తిప్పాను. రేడియోలో వారు చెప్పారు, విలియం బ్రెనహం కొరకు తక్షణమే వెంటనే రావాలని కోరడమైనది. భార్య చనిపోతున్నది. ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా నేను ఆసుపత్రికి వెళ్లాను. ఎర్రటి దీపం త్రిపారు, సైరన్ వినిపించారు, ముగించబడినది. నేనప్పుడు ఆసుపత్రి దగ్గర చేరాను, ఆపాను, లోపలికి పరిగెత్తాను. మేమిద్దరము చేపలు పట్టి పరుగులు తీసిన నా చిన్న ప్రాణ స్నేహితుడు శామ్ అడియార్ ఆసుపత్రిలో నుండి వచ్చుడు నేను చూశాను. డాక్టర్ శామ్ అడియార్ ఈ మధ్యనే దర్శనం వచ్చి అతని వైద్యశాలను గుర్చి అతనితో చెప్పబడినది. అది అతడి. అతని అన్నాడు, ఎవరైనా దర్శనాన్ని అనుమానించితే అతని పిలవండి, అది నిజమో కాదో నీ వచ్చి తెలుసుకోవచ్చును. అతడి ఇక్కడికి ఆ విధంగా వచ్చాడు. అతను తన టోపీని తన చేతిలో ఉంచుకున్నాడు. అతను నా వైపు చూశాడు, ఏడవడం మొదలు పెట్టాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి నా చేతులు అతని చుట్టూ చుట్టాను. అతను తన చేతులు నా చుట్టూ చుట్టి, బిల్లీ, ఆమె వెళ్లిపోతుంది, నన్ను క్షమించు, నేను చేయగలిగినంతా నేను చేశాను. ప్రత్యేక నిపుణులతో ఇతరత్రమైన వాటితో నేను చేశాను. నేనన్నాను, శామ్. నిజంగా ఆమె వెళ్లిపోదు? అతడన్నాడు, అవును, ఆమె వెళ్లిపోతుంది. అతను చెప్పాడు, బిల్, అక్కడ లోపలికి వెళ్లవద్దు. నేను లోపలికి వెళ్లవలసి ఉంది శామ్. అతడన్నాడు, అలాగ చేయవద్దు, వద్దు, దయచేసి అలాగ చేయవద్దు, నన్ను వెళ్ళనివ్ అని అన్నాను. నేను నీతో వస్తాను అని అన్నాడు. వద్దు, నీవు బయటే ఉండు. ఆమె ఆఖరి నిమిషాల్లో నేను ఆమెతో ఉండాలనుకుంటున్నాను, ఆమె స్పృహ లేకుండా ఉన్నది అని చెప్పాడు. నేను గదిలోకి వెళ్లిపోయాను. నర్స్ అక్కడ కూర్చుని ఉన్నది. ఆమె ఏడుస్తూ ఉన్నది. ఎందుకనగా ఆమె హోప్ కలసి బడిలో చదువుకున్నారు. నేను అలా చూశాను. ఆమె ఏడవటం మొదలుపెట్టినది, చేయి పైకెత్తినది, నడుచుకుంటూ వెళ్లినది. నేను ఇక్కడ చూశాను, ఆమెను కదల్చాను. అక్కడ ఆమె 120 పౌండ్ల బరువు కలది, సుమారు 60 పౌండ్ల బరువుకు వచ్చినది. నేను ఆమెను కదిపాను. నేను 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ జరిగిందా నేను మర్చిపోలేను. ఆమె ప్రక్కకు తిరిగినది. ఆమె పెద్ద కళ్ళతో నా వైపు చూచినది. ఆమె నవ్వినది. నన్ను ఎందుకు వెనుకకు పిలిచావు బిల్లీ అని ఆమె అడిగినది. హనీ, నాకిప్పుడే డబ్బు అందినది, నేను పనిచేయవలసి ఉన్నది, మనం బాకీలో ఉన్నాం, డాక్టర్ బిల్లు $100 అయ్యేది, చెల్లించడానికి ఏమీ లేదు, నేను పనిచేస్తాను. ఆమె ఆస్తిలో ఉండగా పగలు 2-3 సార్లు రాత్రులు ఆమెను చూసేవాడను. నే అడిగాను, నేను వెనుకకు పిలుచుంటే నీ అర్థమేంటి అని అడిగాను. ఆమె చెప్పినది, బిల్, దాని గురించి నీవు బోధ చేసావు, దాని గురించి నీవు మాట్లాడావు, అయితే అదేంటో నీకు ఎలాంటి తలంపు లేదా, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది అని అడిగాను. ఆమె అన్నది, పరలోకము. ఆమె అడిగినది, చూడు, ఆమె చెప్పింది ఇలాగన, నేను తెల్లని వస్త్రము ధరించున్న కొందరు స్త్రీ పురుషులు, కొందరు ప్రజల భద్రత గృహములో నేను ఉన్నాను. ఆమె చెప్పినది, నేను సుఖశాంతితో ఉన్నాను అన్నది. ఆమె పెద్ద పక్షులు ఒక చెట్టు యొద్ద నుండి మరొక చెట్టు యొద్దకు ఎగిరి వెళ్ళుతున్నవి. ఆమె చెప్పినది, నాకు నేను ఒంటరిగా ఉన్నాననుకోవద్దు. ఆమె చెప్పినది, బిల్లి, మన యొక్క పొరపాట్లు నేను నీకు చెప్పబోతున్నాను. ఆమె అన్నది, కూర్చో. నేను కూర్చోలేదు. నేను మోకరించి ఆమె చేయి పట్టుకున్నాను. ఆమె చెప్పినది, మన పొరపాటు ఎక్కడో తెలుసా? నేను చెప్పాను, అవును నా ప్రాణేశ్వరి, నాకు తెలుసు. ఆమె చెప్పినది, మా అమ్మ మాటలు మనం వినకూడదు, వారు నిజమైన ప్రజలు, నాకు తెలుసు అని అన్నాను. ఆమె చెప్పినది, వారి యొద్దకు వెళ్తానని నాకు వాగ్దానం చెయ్యి. ఇంకా ఆమె అన్నది, ఎందుకంటే వారు నిజం కనుక. ఆమె అడిగినది, నా బిడ్డలను అలాగ పెంచు, నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను అని ఆమె అన్నది. నేను చనిపోతున్నాను, అయితే నేను భయంకరమైన స్థలానికి వెళ్ళట్లేదు అని అన్నది ఆమె. అది అందమైనది. ఆమె చెప్పినది, ఒకటి మాత్రం ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను బిల్. ఈ ఇద్దరు చిన్న బిడ్డలను నీవు పెంచవలసి ఉన్నదని నాకు తెలుసును. ఆమె చెప్పినది, నీ ఒంటరి వాణిగా ఉండవని, నా బిడ్డలు స్తంభం నుండి మరో స్తంభానికి తిరిగి వారుగా ఉండకూడదని నాకు వాగ్దానం చేయి. అదెంతో సున్నితమైన విషయం. 21 సంవత్సరాల వయస్సులో గల ఒక తల్లికి నేను చెప్పాను, దాన్ని నేను వాగ్దానం చేయలేను హోప్. ఆమె కోరినది, దయచేసి నాకు వాగ్దానం చెయ్యి, ఒకటి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నది. ఆ తుపాకి నీకు జ్ఞాపకం ఉన్నదా? తుపాకులంటే నాకు పిచ్చి ఆశ. ఆ రోజు ఆ తుపాకి నీవు కొనాలనుకున్నావు, చెల్లించడానికి తగినంత డబ్బు నీ యొద్ద లేదు అని అన్నది ఆమె. అవును అని చెప్పాను. ఆమె చెప్పింది, నేను నా డబ్బు, నా నిక్కెళ్లు పొదుపు చేశాను, ఆ తుపాకి నీకు కొనిచ్చదు కొరకై. ఆమె చెప్పినది, ఇది అయిపోయిన తర్వాత నీవు ఇంటికి వెళ్ళు, డ్యూ ఫోన్ లేక మడత మంచపు పరుపు దగ్గర చూడు, చిన్న కాగితం క్రింద పైన డబ్బు నీకు కనబడుతుంది. ఆమె చెప్పినది, ఆ తుపాకి కొంటానని నాకు వాగ్దానం చేయి, నేను ఆ $75 నిక్కెళ్లు అక్కడ పెట్టి ఉండటం చూచి నేనెంత వ్యధ చెందానో మీకు తెలియదు. తుపాకి కొన్నాను. ఆమె అడిగినది, నాకు ఒక జత మేజర్లు కొనడానికి ఫోర్ట్ వేన్ మనం వెళ్తున్నప్పుడు ఆ వేది గుండా వెళ్తున్నాం, ఆ సమయం నీకు జ్ఞాపకం ఉన్నదా అని ఆమె అడిగినది. నేను చెప్పాను, అవును, చేపల వేట నుండి మేము వస్తున్నాం, మేము ఫోర్ట్ వేన్ వెళ్లవలసి ఉండేది, ఆ రాత్రి నేను బోధ చేయవలసి ఉండేది. ఆమె అన్నది, ఈ 2 వేరు వేరు విధాలైనవి అక్కడ ఉన్నవి. నేను చెప్పాను, అవునా, ఒకటి షిఫాన్, మరి ఇంకొకటి రేయాన్, అవును కదా, రేయాన్ మరియు షిఫాన్, సరే ఏదైనప్పటికీ షిఫాన్ మంచిది, అవునా. ఆమె అడిగినది, నీవు నాకు కొన్ని షిఫాన్ నిండుగా ఉండేవి తీసుకురా, అది మేజోళ్లకు వెనుక పైన ఉండునని మీకు తెలుసా? నాకు స్త్రీల వస్త్రాలు గుర్చి నాకేమి తెలియదు. నేను వీధుల గుండా వెళుతూ షిఫాన్ 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 అని చెప్పుకుంటూ షిఫాన్ 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 అని తలంపుల్లో ఉంచుకుంటూ కొరకై. ఒకరు అన్నారు, హలో బిల్లీ అని. నే అన్నారు, ఓ హలో హలో షిఫాన్ 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 షిఫాన్. నేను ఒక మూలకు చేరుకుని మిస్సెస్ పాన్ ను కలిశాను. అతను అన్నాడు, హాయ్ బిల్లీ, ఆఖరి నీళ్ళలో ఉన్న స్తంభాన్ని ఆ పెద్ద చేప కొరుకుతుంది, నీకు తెలుసా? నే అడిగాను, నిజమా? అది నిజమేనా? అవును అని అతను అన్నాడు. నేను ఇప్పుడు తలంచాను. అతను విడిచిపెట్టిన తర్వాత నేను ఆలోచించేశాను, ఆ వస్తువు ఏమై ఉంటుంది, నేను మర్చిపోయాను. నేను ఎదిగిన ఒక అమ్మాయి థెల్మా ఫోర్డ్ 10 సెంట్ల కొట్టులో పనిచేస్తుంది, స్త్రీల మేజర్లు అక్కడ వారు అమ్ముతారని నాకు తెలుసు. కాబట్టి నేను అక్కడ చేరి హాయ్ థెల్మా అని అన్నాను. ఆమె అన్నది, హాయ్ బిల్లీ, ఎలాగున్నావు, హోప్ ఎలాగున్నది అని అడిగినది. నేను అడిగాను, బాగున్నాను అని. నేను చెప్పాను, హోప్ కు ఒక జత మేజర్లు కావాలి అని. ఆమె అన్నది, హోప్ కు సాక్స్ లు అవసరం లేదు. అవునమ్మా, ఆమెకే కావాలి. ఆమె అడిగినది, స్టాకింగ్స్ మేజోలని అర్థమా? అవును అవి అవే అని నేను చెప్పాను. నేనుకున్నాను, నా బుద్ధిహీనత నేను చూయించాను. ఏ విధమైనవి ఆమెకు కావాలి? ఓహో, నేను అడిగాను, ఏ రకమైనవి నీ యుద్ధ ఉన్నవి? ఆమె చెప్పింది, మా యుద్ధ రేయాన్ ఉన్నవి. ఆ వ్యత్యాసం నాకు తెలియదు. రేయాన్, షిఫాన్, వాటి పేరు ఒకే విధంగా ఉంటున్నది. నేను చెప్పాను, అవే నాకు కావాల్సినది అని. నిండుగా ఉండేవి ఒక జత సిద్ధపరచు అని అన్నాను. అది నేను పొరపడ్డాను. అదేంటి? ఫుల్ ఫ్యాషన్. కాబట్టి నేను చెప్పాను, వాటిని ఒక జత సిద్ధపరచమని. అవి ఆమె నాకు ఇవ్వబోనప్పటికీ అవి సుమారు 30 సెంట్లు లేక 20 సెంట్లు సగం ధర. నేను అడిగాను, నాకు వాటిని 2 జతలు ఇవ్వు అని. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. అని ఇది నీకు తెలుసా, పట్టణంలోని స్త్రీల కుట్లన్నీ బెరాల్ చేయటమే, అరవడం ఎలాగో మీకు తెలుసును. నేను చెప్పాను, ఇలా చూడు, నీ ఒక్క జతగా కొనే వాటిని నేను 2 జతలు తెచ్చాను. చూసావా, అది నా స్వశక్తి. గమనిస్తున్నారా? నేను చెప్పాను, థెల్మా అవి నాకు అమ్మినది. నే అన్నాను, బహుశా ఆమె నాకే సగం ధరకి ఇచ్చుండవచ్చును. ఆమె అడిగినది, నీవు షిఫాన్ తెచ్చావా? నేను చెప్పాను, అవునమ్మా. అదంతా నాకు అలాగే వినబడినది, అందులో భేదముందని నాకు తెలియదు. ఆమె చెప్పినది, బిల్లీ, ఫోర్ట్ వేన్ కు వెళ్ళినప్పుడు నేను వింతగా తలంచాను. ఆమె ఇంకో జత మేజోళ్లు కొనాలన్నది. ఆమె అన్నది, నేను అవి మీ అమ్మకిస్తాను, అవి పెద్ద వయస్కుల వారికి అని ఆమె చెప్పినది. నేను అది చేసినందుకు నన్ను క్షమించు. ఓ పర్వాలేదు అని ఆమె చెప్పినది. ఒంటరిగా జీవించవద్దు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఏమి జరగనున్నదో ఆమెకు తెలియదు. దేవదూతలు ఆమెను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్రేమిన హస్తాలను నేను పట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్లిపోయాను. ఏమి చేయాలో నాకు తెలియదు. ఆ రాత్రి నేను ఎక్కడ పండుకుని ఉన్నాను, అక్కడ పాత కట్టెల జల్లడి వద్ద కొద్ది కాగితాలు ఉన్నవి. అక్కడ చిన్న ఎలుక ఉన్నదనుకున్నాను. నా పాదంతో తలుపు వేశాను. అక్కడ వెనుక ఆమె యొక్క గౌను వ్రేలాడుతూ ఉన్నది ఆ గదిలో క్రిందిగా. కొద్దిసేపటికి బిల్లీ అని నన్ను ఒకరు పిలిచారు. అతడు సహోదరుడు ఫ్రాంక్ బ్రాయ్. చెప్పాడు, నీ బిడ్డ చనిపోతున్నది. నా బిడ్డ అని అడిగాను. అవును, షారోన్ రోజ్. అక్కడ వైద్యుడు ఉన్నాడు. ఆమెకు క్షయవాది మెనింజైటిస్, తల్లి పాలు త్రాగటం వలన ఆమెకు వచ్చినది అని చెప్పాడు. ఆమె చనిపోతున్నది అని చెప్పాడు. నేను కారులో కూర్చొని అక్కడికి వెళ్లాను. ఆమె అక్కడే ఉన్నది, మధురమైన చిన్న వస్తువు. వారు ఆమెను ఆసుపత్రికి త్వరగా తీసుకుని వెళ్లారు. నేను అతని చూచుడు కొరకై వెళ్లాను. శ్యామ్ పైకి వచ్చి, బిల్లీ, ఆ గదులకు వెళ్లకు, నీవు బిల్లీ పాలను గుర్చి ఆలోచించవలసి ఉన్నది అన్నాడు. ఆమె చనిపోతుంది. నేనన్నాను, డాక్, నేను నా బిడ్డను చూడవలసి ఉన్నది. అతను చెప్పాడు, లేదు, నీవు లోపలికి వెళ్లలేవు. ఆమెకు మెనింజైటిస్, బిల్లీ, అది బిల్లీ పాలకు తీసుకుని వస్తావు. అతడు బయటకు వెళ్లే వరకు వేచి ఉన్నాను. ఆమె చనిపోవటం నేను చూడలేకపోయాను. మోసుకునేవారి ఆధీనంలో ఆమె తల్లి ఉండి ఉన్నది. అతిక్రమ చేయవని మార్గము కఠినమైనదని నేను నీకు చెప్తాను. నేను వెళ్లిపోయాను, కొద్దిగా తలుపు తీశాను. శామ్ వెళ్లిపోయిన తర్వాత, దాది వెళ్లిపోయిన తర్వాత క్రింద భాగం యుద్ధకు నేను వెళ్లిపోయాను. అది చిన్న ఆసుపత్రి. అది ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచబడినది. ఆమె చిన్న కళ్ళలో ఈగలు ముసురుతున్నవి. మేము దాన్ని దోమల అడ్డంకర పిలుస్తాం లేక వలగా ఆమె కళ్ళపై కప్పారు. ఒక చిన్న వంచే వస్తువుతో ఆమె బలమైన కాళ్ళు, చిన్న చేతులు పైకి కిందకి దానితో ఊపుతున్నవి. అది ఊపుతున్నది. నేను ఆమె వైపు చూశాను. సుమారు 8 నెలలు. ఆమె పెద్దది వలె ఉన్నది. ఆమెకు తల్లి. నేను వచ్చేటప్పటికి వరండాలో 3 కోణాలు ఉన్న దాని మీద ఆమెను కూర్చుని పెట్టేది. నేను బండి హార్న్ మృగించగని నన్ను చేరటానికి గు అనుకుంటూ ఆమె వచ్చేది. అక్కడ నా ముద్దుల బిడ్డ చనిపోతుంది. నేను ఆమె వైపే చూశాను. షారీ, డాడీ నీకు గుర్తులేడా? నాన్న నీకు గుర్తులేదా? షారీ ఆమె చూస్తున్నప్పుడు ఆమె ఎంతో బాధ అనుభవిస్తున్నది. ఎంతవరకనగా ఆమె చిన్న నీలి ముద్దుల కళ్ళు పైకి వచ్చేంతగా అది నా గుండెను చీల్చినంత అయింది. నేను మోకరించాను, ప్రభువా, నేను ఏం చేశాను? వేధుల మూలల్లో నేను సువార్తన ప్రకటించలేదా? నేను ఎరిగినంత నేను చేయలేదా? అది నాకు వేరుగా ఉంచవద్దు. ఆ ప్రజలను నేను చెత్త అని పిలవలేదు. ఆ ప్రజలను చెత్త అని పిలిచినది ఆమె. అది జరిగినందుకు నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా బిడ్డను తీసుకోవద్దు. నేను ప్రార్థిస్తూ ఉండగా ఒక నల్లటి అట్ట లేక బట్ట క్రిందకు దిగినది. ఆయన నన్ను నిరాకరించాడని నేను గ్రహించాను. నా జీవితం యొక్క అధిక కఠినమైన ఘోరమైన తరుణాలు నేను ఎదుర్కొన్నాను. నేను లేచి నిలబడి ఆమె వైపు చూశాను. సాతానుడు నా మనసులో ఒకటి పెట్టాడు, నీవెంతో భారంగా బోధ చేశావు, నీవంతగా జీవించావు అని అనుకుంటున్నావు. ఇప్పుడు నీ స్వంత బిడ్డ యొద్దకు వచ్చినప్పటికీ ఆయనే నిన్ను త్రోసివేశాడు. నేను చెప్పాను, అది నిజమే. ఆయన నా బిడ్డనే రక్షించకపోతే, రక్షించలేకపోతే అలాగైతే నేను ఏమి చేయలేను. నేను ఆగిపోయాను. నేను ఏమి చేయాలో నాకు తెలియలేదు. అప్పుడు నేను దీన్ని చెప్పాను, ప్రభువా, నీవే ఆమెను నాకు ఇచ్చావు, నీవే తీసుకున్నావు, ప్రభు నామమునకు స్తుతి కలుగును కాక అని అన్నాను. నీవు నన్ను తీసుకున్నప్పటికీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తాను. నా చేయి ఆమె పైన పెట్టి, నా ముద్దు బిడ్డ, ప్రభు నిన్ను దీవించను, నాన్న నిన్ను లేపాలనుకున్నాడు, నా నిండు గుండెలో నిన్ను లేపాలనుకున్నాడు, నా నిండు గుండెతో నిన్ను లేపాలనుకున్నాడు, ప్రభును ప్రేమించుటకు నిన్ను లేపాలనుకున్నాడు. అయితే ముద్దు బిడ్డ, దేవదూతలు నీ కొరికై వచ్చారు. నాన్న నీ శరీరాన్ని తీసుకుని దానిని అమ్మ చేతుల్లో పెడతాడు, ఆమెతో నిన్ను పాతి పెడతాడు. ఒక దినాన నాన్న నిన్ను కలుసుకుంటాడు. అక్కడ అమ్మతో నీవు వేచియుండు. ఆమె తల్లి చనిపోతూ ఆఖరి మాటలు ఆమె చెప్పినది, బెల్, సువార్త పొలంలో ఉండు. నేను చెప్పాను, ఆయన వచ్చినప్పుడు సువార్త పొలంలో నేను ఉన్నట్లయితే బిడ్డలు తీసుకుని నిన్ను కలుసుకుంటాను అని అన్నాను. లేనట్లయితే నీ ప్రక్కనే నేను సమాధి చేయబడతాను. గంభీరమైన కుడివైపున ఉన్న గుమ్మము యొద్దకు వెళ్తావు. వచ్చుచున్న వారంతా అక్కడ నిలబడి నీవెంత పెద్దగా కేకలు పెడతావో అంతగా బెల్ 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 అని అరుపులు అరుస్తూ ఉండుట నీవు చూస్తావు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. నేను ఆమెను ముద్దు పెట్టుకుని వేడుకలు చెప్పాను, ఈ రోజు నేను యుద్ధభూమిలో ఉన్నాను. అది జరిగి సుమారు 20 సంవత్సరాలు అవుతున్నది. నేను నా భార్యకు నా తేదీ నిర్ణయించాను. నేను ఆమెను కలుసుకోబోతున్నాను. ఆ చిన్న బిడ్డ చనిపోయినప్పుడు తల్లి హస్తాల్లో దాన్ని పెట్టాను. సమాధి స్థలానికి దాన్ని తీసుకుని వెళ్లాము. సహోదరు స్మిత్ మెథడిస్ట్ బోధకుడు, అతడు సమాధి కార్యక్రమ బోధను వినడానికి నేను అక్కడ నిలబడి ఉంటేనే బోడిదకు బూడిద, మట్టికి మట్టు, మట్టైపు ఉండుకాక నేను అనుకున్నాను హృదయానికి హృదయము అని. ఆమె వెళ్లిపోయినది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక ఉదయం బిల్లీని అక్కడికి తీసుకుని వెళ్లాను. అతడు చాలా చిన్న వయస్కుడు, చిన్నవాడు, అందుకని నేను అతన్ని అతుక్కున్నాను. అతడు నన్ను అతుక్కున్నాడు. నేనే అతనికి అమ్మా నాన్న కవలసి ఉండెను. ఇద్దరం నేనే. అతని చిన్న బుడ్డిని నేను పట్టుకోవాలి. రాత్రిపూట పాలు వేడి చేయడానికి మేము నిప్పులకై కట్టెలు కొనలేక ఉన్నాం. అది నా వీపు వెనుక ఇలాగూ పెట్టుకున్నాను. నా శరీరంలో నుండి వచ్చే వేడి వలన అవి వేడి అగుటి కొరకై స్నేహితుల వలె మేము ఒకరినొకరం అతుక్కున్నాము. ఈ దినాల్లో ఒక దినమున నేను పొలమును విడిచి నీడేలా అతనికి వాక్యం అప్పజెప్పి, బిల్లీ, ముందుకు వెళ్లిపో అని చెప్పాలనుకున్నాను. దానితోనే ఉండు అని చెప్పాలనుకున్నాను. కొందరు అనుకునేవారు, ఎందుకు అతను ఎల్లప్పుడు కూడా నాతోనే ఉంటాడు అని. నే అతన్ని విడవలేను. చివరికి అతను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అతన్ని నీతోనే ఉంచుకో అని ఆమె చెప్పినది నాకింకా జ్ఞాపకమున్నది. మేము ప్రాణ స్నేహితుల వలె అతుక్కున్నాము. ఆ సీసా నా చెంకలో పెట్టుకుని నగరమాంత గుండా వెళ్ళుచున్నప్పుడు అతడు ఏడుస్తూ ఉండుట నాకు జ్ఞాపకమున్నది. ఒక రాత్రి అతడు వెనుక వసారాలు నడుస్తూ ఉన్నాడు. ఆమె అతన్ని తీసుకునేటప్పుడెల్లా ఆమె అతన్ని బుజ్జగించేది. నేను ఒక ఆడపిల్ల వల్లే, మీకు తెలిసినదా, నేను వెనకాల వసారలోని పాత ఓకు చెట్టు యొద్ద నుండి ముందుకు వెనుకకు నడుస్తూ ఉండేవాడను. అతడు అమ్మ కోసమే ఏడుస్తూ ఉండేవాడు. అతన్ని తీసుకునేటప్పుడు అమ్మ నా యొద్ద లేదు. అతను ఎత్తుకుని ఓ అని అన్నాను. అతను అడిగాడు, నాన్న, మా అమ్మ ఎక్కడా? నీవు ఆమెను మట్టిలో పెట్టావా? లేదు హని, ఆమె బాగానే ఉన్నది, ఆమె పరలోకములో పైన ఉన్నది అని చెప్పాను. అక్కడ అతను కూడా చెప్పాడు, ఒక మధ్యాహ్నం నన్నది చంపినంతగా చేసినది. అతను ఏడుస్తూ ఉన్నాడు. అది చాలా పొద్దుపోయిన తర్వాత నేను ఈ విధంగా వీపు మీద ఎక్కించుకున్నాను, నా భుజాలపై ఎక్కించుకున్నాను, ఈ విధంగా బుజ్జగించాను. అతను అడిగాడు, నానా, దయచేసి నీవు వెళ్లిపోయి అమ్మని ఇక్కడ తీసుకుని రా. నేను చెప్పాను అని, నేను అమ్మను తీసుకుని రాలేను, మా అమ్మను పంపించమని ఏసుకు చెప్పు, ఆమె నాకు కావాలి అని అన్నాడు. సరే అని, ఒక దినాన నేను నీవు ఆమెను చూడబోతాము. అతడు ఆగిపోయి నానా అని పిలిచాడు. ఆ అని నేను చెప్పి అన్నాను. అక్కడ మేఘం పైన అమ్మ నేను చూశాను అని అన్నాడు. అయ్యో, అది నన్ను చంపేసినంతగా అయిపోయినది. నేను అమ్మను అక్కడ మేఘం మీద చూశాను అని, అదే నేను నిజంగా మూర్ఛమని అనుకున్నాను. ఆ చిన్నవాడిని అలాగ నా గుండెకు అతికించుకున్నాను. తల వంచుకుని అలాగ వెళ్లిపోయాను. దినాలు గతించిపోయినవి. నేను దాన్ని మరవలేకున్నాను. పని చేయటకు ప్రయత్నం చేస్తున్నాను. ఇంటికి వెళ్లలేకున్నాను. ఇక అది ఇంకా ఇల్లు కాదు. నేను ఉండిపోవాలనుకున్నాను. ఆ విరిగిపోయిన సామాగ్రి తప్ప మాకు వేరే ఏమీ లేదు. అయితే ఆమె నేను కలిసి సంతోషించినది అది ఒకటే, అది ఇల్లు. నేను పబ్లిక్ సర్వీస్ లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు జరిగినది నాకు జ్ఞాపకమున్నది. ఒక పాతదైన రెండవది నేను బిగించడానికి వెళ్లాను. అది క్రిందకు వేలాడుతూ ఉన్నది. అది ప్రాతకాల సమయం. ఆ స్తంభం నేను ఎక్కాను. నేను ఆ బిడ్డను మరవలేకుంటుంది. నా భార్య వెళ్లిపోగుతా, నా బిడ్డ వెళ్లిపోగుతా, ఆ చిన్న బుడతా, వారు చనిపోవడం చూశాను. నేను ఎక్కడ ఉండి ఆ పురాతనమైన కరుకు సిలువయున్న కొండ ఎంతో దూరం అని నేను ఆ పాట పాడుతూ ఉన్నాను. ఆ తీగలు దిగిపోయి ట్రాన్స్ఫర్ గుండా సెకండరీలోకి వస్తున్నవి. అది మీకు తెలుసా? అక్కడ దాని మీద నేను వెళ్లాడుతూ ఉన్నాను. నేను అలా చూశాను, నా వెనుక సూర్యుడు వస్తున్నాడు. అక్కడ నా చేతులు చాచి ఉన్నవి. కొండ మీద సిలువ గుర్తు ఉన్నది. అవును, ఆయన అక్కడ పెట్టింది నా పాపాలే. నే అన్నాను, షారోను హనీ, నాన్న నిన్ను ఎంతగానో చూడాలని దిగులు పడుతున్నాడు హనీ. నా చిన్న ప్రేమైన బిడ్డ, ఏ విధంగా నా చంకల్లో నిన్ను ఎత్తుకుంటానికి ఇష్టపడేవాడను. నాకు నేను ప్రక్కకు జరిగాను. అది జరిగి వారమైనది, వారంలేనిది. నా రబ్బర్ గ్లోవ్లు తీశాను. నా ప్రక్కన అక్కడ 2300 వోల్టుల విద్యుత్తు ఉన్నది. నా రబ్బర్ గ్లోవ్లు తీసేశాను. నే అన్నాను, దేవా, నేను ఇది చేయటానికి ఇష్టపడుతున్నాను, నేను ఒక పిరికివాడను. అయితే షరీ, కొద్ది నిమిషాల్లో నాన్న నిన్ను అమ్మను చూడబోతున్నాడు. 2300 విద్యుత్తుపై పెట్టడానికి కొరకై నా గ్లోవులు బయటకు లాగుటకు మొదలు పెట్టాను. చివరికి నీలో ఏ రక్తము మిగిలి ఉండలేదు. నిన్ను ఆ గ్లోవులు లాగుటకు ప్రారంభించాను. ఒకటి జరిగినది, నేను ఇది చేయటానికి మొదలు పెట్టగానే నా చేతులు ఇలాగా నా ముఖానికి పెట్టుకుని నేల మీద ఏడుస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క కృప, లేకపోతే ఇక్కడ నాకు స్వస్థత పరిచర్య ఉండేది కాదు. నేను నిజంగా నమ్ముతున్నాను, ఆయన వరమును కాపాడేది ఆయనే, నేను కాదు. నేను ఇంటికి బయలుదేరాను. నేను ఇలచిపోయాను. వస్తువులు ప్రక్కన పెట్టాను. వెళ్లిపోయి నేను ఇంటికి వెళ్ళుచున్నానని చెప్పాను. ఇంటి చుట్టూ తిరిగాను. ఇంటిలోని ఉత్తరాలు తీసుకున్నాను. ఒక విధంగా జలుబు చేసినది. లోపలికి వెళ్లిపోయాను. మాకు చిన్న గది ఉన్నది. నేను అక్కడ చిన్న మంచంలో పండుకున్నాను. పొగ మంచు వస్తుంది. ఆ పాత పొయ్యి వలన పొగొస్తున్నది. ఉత్తరాలు తీసుకున్నాను. అది నేను తెరచి చూశాను. అక్కడ ఉన్న మొదటిది ఆమె యొక్క చిన్న క్రిస్మస్ పొదుపు, 80 సెంట్లు, మిస్ షారోన్ రోజ్ బ్రెన్హామ్. అదే అక్కడున్నది అంతా. నేను గేమ్ వార్డెన్గా ఉన్నాను. నేను అక్కడ వెళ్లిపోయి నా తుపాకీ, చిన్న తుపాకీ, దాని అరలో నుండి తీసుకున్నాను. ప్రభువా, నేను ఇక్కడ దీనికి వెళ్ళలేను. నేను చచ్చిపోతున్నాను. నేను ఎంతగానో హింస అనుభవించాను. తిరిగి తుపాకీ కడ్డీని లాగాను. నా తలపై పెట్టుకుని ఆ చీకటి గదిలో ఆ మంచం యుద్ధం మోకరించాను. నేను చెప్పాను, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక. నేను ప్రయత్నం చేశాను. ఆ తుపాకీ ట్రిగ్గర్ ను నా శక్తి కొలది లాగడానికి ప్రయత్నించాను. నేను చెప్పాను, పరలోకమందు ఎలాగో భూమి మీద మా అనుదిన ఆహారం మాకు దయచేయము. అది ముందుకు రాలేదు. నేను తలంచాను, ఓ దేవా, నీవు నన్ను ముక్కల ముక్కలుగా చేస్తున్నావా? నేను ఏం చేశాను? చివరికి నీవు నన్ను చచ్చిపోవటకు కూడా అనుమతించట్లేదు. తుపాకీని నేలపై పడవేశాను. అది వెళ్లిపోయి గదిలో గుండా పేలిపోయినది. నే అన్నాను, ఓ దేవా, నేనెందుకు చావలేదు? అందులో ఉండి ఎందుకు తప్పించుకున్నాను? నేనిక ముందుకు సాగలేను. నీవు నాకొకటి చేయవలసి ఉన్నది. అక్కడ పాతదైన మురికి బంకులో నేను పడిపోయి ఏడవడం మొదలుపెట్టాను. నేను తప్పక నిద్రపోవాలి. నేను నిద్రపోతానో లేక ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ఎల్లప్పుడూ కూడా పడమర్దిక్కకు వెళ్ళుటకు ఆశిస్తుండేవాడను. వారి యొక్క టోపీలు ఒకటి నాకు కావాలని ఎల్లప్పుడూ ఆశపడుతుండేవాడను. మా నాన్న ఆయన యొక్క యవ్వన వయసులో గుర్రాలను వెడగొట్టాడు. వారి టోపీలను నేను ఎల్లప్పుడూ ఆశపడుతుండేవాడను. సహోదరు డెమాస్ షకారియన్ నిన్న నాకు ఒకటి తీసుకుని వచ్చాడు. అలాంటి ధరించడంలో అదే నాకు మొట్టమొదటవుతున్నది. పశ్చిమ ప్రాంతపు వారు పెట్టుకునే టోపీలలో ఒకటి అది. ఆ గడ్డి భూముల గుండా వెళుతూ ఆ పాట పాడుతానని నేను అనుకున్నాను. బండికున్న చక్రం విరిగిపోయినది. అమ్మబడును అనేది ఆ జంతువులు మేపేదానికి గుర్తు ఉన్నది. ఇక్కడ నేను అలాగ వెళ్తున్నప్పుడు మూత వేసిన పాత బండిని నేను గమనించాను. అది ఒక గడ్డిలోని గతుకుల వలె ఉన్నది. చక్రం విరిగిపోయినది. అది విరిగిన నా కుటుంబానికి పోలిక. దగ్గరికి వెళ్లి నేను చూశాను. అక్కడ నిజంగా అందమైన అమ్మాయి, సుమారు 20 సంవత్సరాలు, బరిలాడుతున్న తెల్లని వెంట్రుకలు, నీలిరంగు కళ్ళు, తెల్లటి వస్త్రాలు ధరించి అక్కడ నిలబడి ఉన్నది. నేను ఆమె వైపు చూచి ఎలాగున్నావు అని అడిగాను. వెళ్లిపోతుంది. ఆమె అన్నది, హలో నానా. నేను వెనుకకు తిరిగి నాన్నా అని అడిగాను. ఏంటి అని అడిగాను. కుమారి, నీ అంత వయస్సు నీకున్నప్పుడు, నేను నీకు ఎలా నాన్ననవుతాను అని అడిగాను. ఆమె అన్నది, నాన్నా, నీవు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు. ఏంటి నీ భావం అని నేను అడిగాను. ఆమె చెప్పినది, ఇది పరలోకము. భూమి మీద నేను నీ యొక్క చిన్న షారూను. ఏంటి? నే అన్నాను. అని నీవు బహు చిన్న బిడ్డవే. ఆమె చెప్పినది, నానా, చిన్న బిడ్డలు ఇక్కడ చిన్న బిడ్డలు కాదు. వారు అమర్త్యులు. వారు ఎదగరు, లేక వారు ముసలి వారు కారు. నేనన్నాను, షారోను హనీ, నీవు అందమైన ఎవరి స్త్రీగా ఉన్నావే? ఆమె అన్నది, అమ్మ నీ కొరకు ఎదురు చూస్తున్నది. నేను అడిగాను, ఎక్కడ? ఆమె చెప్పినది, పైన నీ యొక్క నూతన గృహములో. నే అన్నాను, నూతన గృహమా? బ్రెనహాములు దేశదిమ్మరులు, వారికి ఇల్లు లేవు. నే అన్నాను, హనీ, నాకు ఇల్లు లేదు. ఆమె చెప్పినది, అయితే నీకు అక్కడ ఒకటి ఉన్నది నాన్న, చిన్న బిడ్డగా ఉండాలని నా భావం కాదు, అయితే అది ఖచ్చితంగా నా ఎడల నిజమైనది. నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరలా అది తిరిగి వచ్చినది. చెప్పినది, ఇక్కడ నీకు ఒకటి ఉన్నది నాన్న, అక్కడ నాకొకటి ఉన్నదని నాకు తెలుసు. ఒక దినాన నేను అందులోనికి వెళ్తాను. ఆమె అడిగినది, బిల్లీ పాల్ నా అన్న ఎక్కడా అని. నేను చెప్పాను, నేను అతన్ని మిస్సెస్ బ్రా యొద్ద కొద్ది నిమిషాల క్రితమే ఉంచి వచ్చాను, అమ్మ నేను చూడాలనుకుంటుంది. నేను ప్రక్కకు తిరిగి చూశాను, పెద్ద భవనాలు అక్కడ ఉన్నవి, దేవుని యొక్క మహిమ వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నది. నా గృహము మధురమైన గృహము, దేవదూతల వరుస పాటలో నేను విన్నాను. నేను ఎంతగా పరిగెత్తగలను అంతగా పెద్ద అడుగులు వేసి త్వరగా పరిగెత్తాను. నేను తలుపు యుద్ధకు చేరినప్పటికీ ఆమె అక్కడ తెల్లటి వస్త్రములు ధరించుకుని పొడవాటి నల్లటి వెంట్రుకలు వెనుకకు వేసుకుని ఉండి ఆమె అక్కడ నిలబడి ఉంది. నేను పనిలో ఉండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పటికీ ఆమె తన చేతులు ఎలాగూ ఎల్లప్పుడూ చాచునో అలాగూ ఆమె ఉన్నది. చేతులతో నేను ఆమెను పట్టుకున్నాను. నే అన్నాను, హనీ, అక్కడ షారూను నేను చూశాను, ఆమె అందమైన అమ్మాయి అయినది, అవును కదా? అవును బిల్ అని ఆమె అన్నది. ఆమె చెప్పినది, బిల్, ఆమె చేతులు నా చుట్టూ ఉంచి నా భుజాలు చుట్టి నన్ను బుదగిస్తున్నది. నన్ను గుర్చి షారూను గుర్చి బాధపెట్టమానుకో అని అన్నది. నే అన్నాను, హనీ, అది నాకు చేత కావటం లేదు. ఆమె అన్నది, ఇప్పుడు షారూను నేను నీకంటే బాగుగా ఉన్నాము, మా గురించి ఎన్నడూ బాధపడవద్దు, నీవు నాకు వాగ్దానం చేస్తావా? నేను చెప్పాను, హోప్, నీ కొరకు, షారూను కొరకు నేను ఏకాకినై పోయాను. బిల్లీ నీకోసం ఎప్పుడు ఏడుస్తున్నాడు. నేను చెప్పాను, అతనికి నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఆమె చెప్పినది, అది సరవుతుంది బిల్. ఆమె అడిగినది, నీవుక ఎన్నడూ బాధపడనని నాకు వాగ్దానం చెయ్యి. ఆమె చెప్పినది, నీవు కూర్చుంటావా? నేను చుట్టూ చూశాను, అక్కడ ఒక పెద్ద కుర్చీ ఉన్నది. ఒక కుర్చీ కొట్టడానికి నేను ప్రయత్నం చేసింది నాకు జ్ఞాపకం వచ్చినది. ఒగింపుగా ఒకసారి నేను కుర్చీ కొట్టడానికి ప్రయత్నం చేసింది నాకు జ్ఞప్తొచ్చినది. ప్రాతకాల వేళ భోజన సదుపాయం కొరకై మామూలు చెక్క పీట కుర్చీలు మాకున్నవి. మేము వాడుకునే కుర్చీలు అవి మాత్రమే. మీరు వెనుకకు ఆనుకునే ఈ రకమైన ఒకటి మేము కొన్నాము. అది ఏ రకపు? ఈజీ రెస్ట్ చైర్. అదే, మర్చిపోయాను. దాని ధర $17. ముందుగా $3 చెల్లించి వారానికి $1 చెల్లించాలి. మాకొకటి ఉన్నది. నేను రోజంతా పనిచేసి నేను వీధుల్లో మధ్యరాత్రి వరకు ఏది బోధించగలను అది బోధించాను. నేను ఒక దినాన డబ్బు చెల్లించలేకపోయాను. మేము అది చేయలేకపోయాము. అది ఆ రోజు మరో రోజు అయిపోయినది. చివరికి ఒక రోజు వారు వచ్చి నా కుర్చీ తీసుకుని పోయారు. ఆ రాత్రి నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆమె నాకు చెర్రీ గింజలు ఉడకబెట్టినది, ఒక పేదవారి చిన్న వస్తువు. నేను నిరుత్సాహపడతానని ఆమెకు తెలుసు. సాయంకాల భోజనమైన తర్వాత, ఈ రాత్రి నీవు చాలా ఆనందంగా ఉన్నావేంటి హనీ అని అడిగాను. ఆమె చెప్పినది, చేపలు పట్టే కొన్ని పురుగులు త్రవ్వి వాటి నీకురికై తీవటానికి ఇంటి పొరుగు వారైన ఇద్దరు పిల్లలను సిద్ధపరిచాను. మనం నదికి వెళ్లిపోయి కొద్దిసేపు పడదాం, చేపలు పడదాం, నీకు ఇష్టమేనా? నే అన్నాను, సరే. అయితే ఆమె ఏడవటం ఆరంభించినది. ఒక పొరపాటు జరిగిందని నాకు తెలుసు. నాకు ఒక ఆలోచన వచ్చినది, ఎందుకంటే వారు దాన్ని తీసుకుని పోవటకు రానయ్యున్నారని. వారు ముందుగా ప్రకటన ఇచ్చారు, నెలకు $1 చెల్లించేది. మేము చెల్లించలేకపోయాము. అంత స్తోమత్తు మాకు లేకపోయినది. ఆమె తన చేతులు నా చుట్టూ ఉంచినది. నేను తలుపు ఎద్దుకు వెళ్లాను. నా కుర్చీ వెళ్లిపోయినది. అయినా అక్కడ నాతో ఆమె చెప్పినది, ఆ కుర్చీ నీకు జ్ఞాపకమున్నదా బిల్? అవును అని, నాకు జ్ఞాపకమున్నది. అడిగినది, దాని గురించి నీవు ఆలోచన చేస్తున్నది అవునా? ఆమె అన్నది, ఇది వారు తీసుకుని పోరు, దీనికి చెల్లించారు. ఆమె అడిగినది, ఒక్క నిమిషం కూర్చో, నేనితో మాట్లాడతాను. హనీ, ఇది నాకు అర్థం కాలేదు అని నేను అన్నాను. ఆమె చెప్పినది, నాకు వాగ్దానం చేయి బిల్లి, నీవిక బాధపడనని వాగ్దానం చెయ్యి. నీవిప్పుడు తిరిగి వెళ్లిపోతున్నావు, నీవు బాధపడనని వాగ్దానం చెయ్యి అని అడిగినది. నేను ఇది చేయలేను హోప్ అని అన్నాను. అప్పుడు నేను తెలివి తెచ్చుకున్నాను లేక మేల్కొన్నాను. గదాంతటా చీకటి ఉన్నది. నేను చుట్టూ చూశాను. నా చుట్టూన్న ఆమె హస్తాన్ని సృజించాను. నే అన్నాను, హోప్, నీవి గదిలో ఉన్నావా? ఆమె నన్ను తడుతుంది, బుద్ధిగిస్తుంది. ఆమన్నది, నీవు నాకు ఆ వాగ్దానం చేయి బిల్, నీవెన్నడూ బాధపడిన నాకు వాగ్దానం చేయి. నేను చెప్పాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అటు తర్వాత ఆమె 2-3 సార్లు ముజ్జగించినది, ఆమె వెళ్లిపోయినది. నేను ఎగిరి దూకాను, లైట్ త్రిప్పాను, ప్రతి చోట చూశాను, ఆమె వెళ్లిపోయినది. అయితే ఆమె గదిలోని మాత్రమే వెళ్లిపోయినది, ఆమె వెళ్లిపోలేదు. ఆమె జీవిస్తున్నది, ఆమె క్రైస్తవురాలు. బిల్లీ, నేను కొంచెం కాలం క్రితం సమాధి యుద్ధకు వెళ్లాము. ఒక ఈస్టర్ ఉదయం తన తల్లికి చెల్లికి ఒక చిన్న పువ్వు తీసుకుని వెళ్లాం. మేము నిలబడ్డాం. ఆ చిన్న బిడ్డ ఏడవటం మొదలు పెట్టాడు. అతను అడిగాడు, నానా, అమ్మ క్రింద ఉన్నదా? నేను చెప్పాను, లేదు అని. లేదు, ఆమె ఇక్కడ క్రింద లేదు, చెల్లి కూడా క్రింద లేదు. మనకిక్కడ మడిచిన సమాధి ఉన్నది. ఆ దూరాన సముద్రం దాటిన తర్వాత ఒక తెరవబడిన సమాధి ఉన్నది, అది యేసు లేచినది. ఒక దినాన ఆయన వస్తాడు, ఆయన అమ్మను చెల్లిని ఆయనతో తీసుకుని వస్తాడు. స్నేహితులారా, ఈనాడు నేను యుద్ధ భూమిలో ఉన్నాను. నేను చెప్పలేకున్నాను. దేవుడు మిమ్మను దీవించును. ఒక్క నిమిషం తల వంచుకుందాము. ఓ ప్రభువా, అనేక పర్యాలు ప్రజలు అర్థం చేసుకుని నేను నిజంగా అనుకుంటున్నాను ప్రభువా, ఇవి వచ్చుట సులభమని వారు తలంచున్నప్పుడు, ఒక మహోన్నత దినము రాబోతున్నది. అప్పుడు యేసు వచ్చినప్పుడు ఈ దుఃఖాలన్నీ తుడుపుబెట్టబడతవి. పరలోకపు తండ్రి, మేము సంసిద్ధమటు కొరకై నీవు మాకు సహాయం చేయండి. ఆ ఉదయం నేను ఆమెను బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె యొక్క ఆఖరి వాగ్దానము, ఆ దినమందు నేను ఆమెను కలుసుకుంటానని చెప్పింది, నా పేరును అరస్తూ గడప దగ్గర ఆమె నిలబడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రభువా, అప్పటి నుండి ఆ వాగ్దానానికి నేను నమ్మకంగా జీవించాను. లోకమాంతరి కూడా అన్ని రకములైన స్థలాలలో సువార్తను తెచ్చుటకు నేను ప్రయత్నించాను. ఇప్పుడు నేను వృద్ధునైపోతూ అలసి ఉన్నాను. నేను నలుగుగొట్టబడ్డాను. ఆఖరిగా ఒకనొక ఈ దినాలలో నేను బైబిల్ను మూసివేయబోతున్నాను. వాగ్దానము ఎడల నమ్మకస్తునిగా నేను ఉంటానికి నన్ను కాపాడు ప్రభువా. నీ కృప నా చుట్టూరా ఉంచు. ఈ జీవిత విషయాలను నేను చూడక, ఆ దూరాన ఉన్న ఆ విషయాలకై నేను జీవించదును కాక, నమ్మకస్తునిగా నేను ఉంటాను కొరకై నాకు సహాయం చేయము. సులభమైన పూల పాంపుకై నేను అడుగుటలేదు. కాదు ప్రభువా, అక్కడ నా క్రీస్తు వేదనతో చనిపోయాను. మిగతా వారందరి కూడా అలాగే చనిపోయారు. సులభమైన విషయాలు నేను అడగట్లేదు ప్రభువా. నన్ను సత్యవంతునిగాను యథార్థవంతునిగాను చేయి. నేను ప్రజలను ఎద్దుకు నడిపిస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమించుదురు కాక, ఒకనొక దినాన ఇదంతా జరిగిపోయిన తర్వాత నిరంతరము పచ్చగా ఉండే చెట్ల యుద్ధం మేమంతా కొడుకుంటాము. ఏంజెల్స్ టెంపుల్లో ఉన్నవారికి, మిగతా అందరికి చూయించడకు నేను ఆమె చేయి పట్టుకుని ఆమెతో నడుచుకుంటూ రావాలని కోరుకుంటున్నాను. అప్పుడది ఘనమైన తరుణమవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన నీ కనికరాలు దిగిరావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో చివరికి మిమ్మల్ని ఎరిగి ఇందాక పోవచ్చును కూడా. బహుశా సముద్రానికి ఆవలా, వారు ప్రేమించే వారి చిన్నారులు కావచ్చునేబో. వారెన్నడూ వారి వాగ్దానాలు నెరవేర్చినట్లయితే ప్రభువా, అది ఇప్పుడే చేదురు కాక. మేము తల వంచి ఉండగానే ఈ మధ్యాహ్న వేళ ఈ పెద్ద సభామందిరములో నేను ఆశ్చర్యపోతున్నాను. నేను నా ప్రియమైన వారిని నేను కలుసుకోవాలని ఉన్నాను. సోదరు బ్రెనహం అని ఎంతమంది చెప్పగలరు? ఆ నది అవతల నా ప్రియులు కొందరు ఉన్నారు. ఒకవేళ వారిని కలుసుకుంటానని మీరు వాగ్దానం చేసిందురేమో. ఒకవేళ ఆ దినాన అక్కడ సమాధి యుద్ధ మీ తల్లికి వీడ్కోలు చెప్పిన్నారేమో. ఒకవేళ మీ చెల్లికి లేక నాన్నకు లేక మరొకరికి సమాధి యుద్ధ వీడ్కోలు చెప్పిన్నారేమో. వారిని కలుసుకుంటారనే వాగ్దానం చేశారేమో. ఆ సిద్ధపాటు ఇంకా మీరు చేయలేదేమో. ఇప్పుడే అది చేయటకు మంచి తరుణమని మీరు అనుకుంటలేదా? నేను విడగొట్టినందుకు క్షమించు, క్షమించండి. ఓ స్నేహితుడా, నీవు గ్రహించలేదే. ఎలాంటి అర్పణ నీకు తెలియదు. జీవిత కథ అది ఒక క్షణికమైనది కాదు. ఎంతమంది మీలో లేచిల్లబడి ప్రార్థనకై ఇక్కడికి వస్తారు, నా ప్రియులను నేను కలుసుకోవాలనే ఉన్నాను అని చెప్తూ సభికులుండి లేచి ఇక్కడికి రండి. మీరు దాన్ని చేస్తారా? ఇంకా సిద్ధపాటు ఎవరైనా చేయనట్లయితే, అయ్యో దేవుడి మిమ్మల్ని దీవించును, పెద్దవాడైన రంగుచేతి పురుషుడు ఒకరు ఇంకా తదితరులు వచ్చి నేను చూస్తున్నాను, నీకు నీవే కదలు, అక్కడ బాల్కనీలో ఉన్నవారు ఆ మార్గంలో ఉండి బయటకు రండి, లేదా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకునే వారు నిలబడండి. అది ఇదే, నేరుగా నిలబడండి. మంచిది, నిలబడండి. ఆ దూరాన మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, నేను ప్రేమించిన ఒకరు ఉన్నారు అని చెప్పేవారు నిలబడండి. నేను వెళ్లి వారిని చూడాలని ఉన్నది, సమాధానంతో నేను వారిని కలవాలని ఉన్నది. మీరు లేస్తారా? ఇక్కడ సభామందిరంలో ఉన్నప్పటికీ నిలబడతారా? లేచి నిలబడండి. నేను అంగీకరించగోరుచున్నాను అని చెప్పండి. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును, వెనుక ఉన్న మిమ్మల్ని దేవుడు దీవించును, అక్కడ ఉన్న మిమ్మల్ని దేవుడు దీవించును, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అయ్యా ప్రభు మిమ్మల్ని దీవించును. మంచిది, పైన బాల్కనీలో ఉన్న మిమ్మల్ని ప్రభు దీవించును. ప్రతి చోట ఉన్న అందరూ ప్రార్థించిన కొరకు నిలబడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ మన అందరి హృదయాల నుండి ఛేదిస్తుండగా, ఈనాడు సంఘానికి ఏది అవసరమో తెలుసా? ఛేదించుకునుట. మనము కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అవసరత మనకున్నది. మన యొక్క మొద్దు బారిన ఇంట్లో తయారైన వేదాంతం కొన్నిసార్లు మంచిగా పనిచేయదు. మనకు కావలసినదనగా పాతకాలపు ఛేదింపులు, మన హృదయమందు పశ్చాత్తాపము, దేవుని యొక్క వినమ్రత. నిలబడటకు ఉన్నవారు అదేనా? అలాగినట్లయితే ప్రార్థించుకుంటూ తల వంచుకుందాము. నమ్మటి ద్వారా మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చుడు కొరకై యేసును మృతుల్లో నుండి తిరిగి ఎవరు తెచ్చినో అట్టి ఓ ప్రభువా, నిన్ను అంగీకరించుకు ఇక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి క్షమాపణ ఉండాలని ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువా, వారు నిన్ను వారి యొక్క రక్షకుడిగాను రాజుగాను ప్రేమిగాను వారు అంగీకరించాలని ప్రార్థన చేస్తున్నాను. బహుశా వారి యొక్క అమ్మ నాన్న లేక మరొకరు సముద్రపు ఆవుల ఉండవచ్చునేమో. ఒకటి మాత్రం వారికి నిశ్చయం, వారికి ఒక రక్షకుడు ఉన్నాడు. వారి పాపాలకు వారు క్షమాపణ పొందుదురు కాక, వారి యొక్క అతిక్రమంతా తులుపు పెట్టబండు కాక, వారి యొక్క ఆత్మలు గొర్రెపల రక్తములో కడగబండు కాక, మరియు ఇప్పటి నుండి సమాధానముతో వారు బ్రతుకుదురు కాక. అదంతా ముగిసిన తర్వాత ఒక్క మహిమగల దినమున నీ గృహములో మేమంతా చేరుకుంటాము, వెరిగిపోని కుటుంబములుగా ఆవులే ఒడ్డున మాకై ఎదురు చూచుతున్న మా ప్రియులను కలుసుకుంటూకై అక్కడ ఉంటాము. ఇది వేరే నీకు అప్పజెప్పుకుంటున్నాను. అది ఎవరి హృదయం నీపైన అనుకుననో అట్టి వారిని సంపూర్ణ సమాధానముతో నీవు కాపాడుతావు. ప్రభువా దయచేయండి, వారిని నీకు అప్పగించుకుంటున్నాను నీ కుమారుడు ప్రభు అని యేసు నామమున, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు అక్కడ పనివారు మిమ్మల్ని చూస్తారని నమ్ముతున్నాను. కొద్ది నిమిషాల్లో వారు మీతో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ప్రార్థనా కార్డులు తీసుకోబోతున్నారో వారు, బిల్లీ, జిన్, జినీ, లియో ఎక్కడ? వారు వెనకాల ఉన్నారు. కొద్ది నిమిషాల్లో ప్రార్థనా కార్లు ఇచ్చుటకు వారు ఇక్కడే ఉన్నారు. సభికులను ప్రార్థన ద్వారా సహోదరుడు వేడుకలు ఇస్తాడు. ప్రార్థనా కార్డులు ఇవ్వబడును. రోగుల కొరకై ప్రార్థన చేయుటకొరకై కొద్దిసేపట్లో మేము తిరిగి వస్తాము. మంచిది సహోదరుడా.